ఇప్పుడు మనము ప్రార్థన కొరకు తలలు వంచుకుందాము. కృపగల పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు దేవా, ఎవరైతే యేసుక్రీస్తును మృతులు నుండి తిరిగి లేపి మరియు పరిశుద్ధాత్మ శక్తితో చివరి దినాలలో ఆయన మాకు ఎవరు అనుగ్రహించారు, అతి అమర్త్యుడైన దేవుని యొక్క ఘనమైన ఈ సందర్శనలకు మేము కృతజ్ఞులమై ఉంటున్నాము. ఇప్పుడు తండ్రి, అనేక మంది ప్రజల యొక్క నిత్య మార్గాన్ని మార్చున్నటువంటి మరి యొక్క ఘడియను మేము ఎదుర్కొనుచున్నాము. ప్రభువా, ఇది సమీపించుటకు మేము అపాత్రులము, ఎందుకనగా అది లేఖనములోనున్నది. గొర్రెపిల్ల గ్రంథమును తీసుకుని ముద్రలు విప్పెను. ఓ దేవుని గొర్రెపిల్ల, ముందుకు రావాలని మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, బహోన్నతులకు విమోచకుడా, మేము నిన్ను పిలుచుచున్నాము. ఈ రాత్రి మా కొరకై ఈ ఐదో ముద్రను విప్పి సంవత్సరముల తరబడిగా మరుగైయున్న నీ యొక్క విమోచన ప్రణాళికను ముందుకు వచ్చి మాకు చూపించుము తండ్రి. ఆ ముద్ర కింద ఏమున్నది మాకు బయలుపరచుము. తద్వారా ఇప్పటికంటే మేము మంచి క్రైస్తవులుగా వెలుగుము కాక, తద్వారా మా ముందు ఉంచబడిన పనికి మంచి అర్హులుగా ఉందుము కాక. యేసు నామములు మేమిది అడుగుచున్నాము, ఆమేన్. కూర్చోండి. స్నేహితులారా, సాయంకాల వేళ శుభాలు. ఈ గొప్ప సంఘటన బట్టి ఈ రాత్రి ఇక్కడ ఉండుట ఘనమైన తరుణమని ఎంచుచున్నాను. రాజు యొక్క పని మీద ఉండుట కంటే మరొక శ్రేష్టమైనదిగా భావించున్నది ఇంకొకటి ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను. మరియు ఇప్పుడు మనము దేని కొరకు ఎదురుచూస్తున్నామో, ప్రత్యేకించి ఈ పాఠములకు వచ్చుచున్నాము, అది ఆయన నాకు బయలుపరచినట్లయితే నేను దానిని మీకు ఇవ్వలేను. నా సొంత తలంపులను మరి దేనినో వినియోగించుటకు నేను ప్రయత్నించట్లేదు. ఆయన ఇచ్చినట్లుగానే అంతే. మరియు నేను నిశ్చయంగా నా సొంత తలంపులను వాడినట్లయితే అది తన దారినే వచ్చును. జీవితకాలమంతా అది తప్పుగా ఉండలేదు, ఈసారి కూడా తప్పుగా ఉండదు. ఇప్పుడు ఆయన మన కొరకు చేసిన మహిమ గల దాన్ని బట్టి ఆయనకు ఎంతగానో కృతజ్ఞులమై ఉంటున్నాము. గంభీరమైన జీవము గల దేవుని హస్తము వాటిని చేయుచున్నది. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును మన మధ్యలో ప్రసన్నమై ఉండుట కంటెను శ్రేష్టమైంది మరి వేరొకటి ఏది కలదు. అందరికంటే చాలా భాగ్యవంతులైన జనులుగా ఉన్నాము. దేశం యొక్క అధ్యక్షుడు నగరంలోకి వచ్చిన కొరకు మనము ఈలలు వేస్తాము మరియు జెండాలు ఎగరవేయదము మరియు తివాచీలు పరుస్తాము. అయితే ఆలోచించు, మన యొక్క చిన్న మందిరములో ఈ రాత్రి రాజులకు రాజవు మన యొక్క దేవుని ఆహ్వానిస్తున్నాము. మనము కాదు, ఆయన తివాచీలు పరవడము మొదలైనవి కోరుటలేదు. ఆయన దీన హృదయములను పరచవలని కోరుచున్నాడు. తద్వారా ఈ దీన హృదయములను తీసుకుని ఆయన ప్రేమించు వారికై ఏ మంచి వస్తువులు భద్రపరిచాడో అవి వారికి బయలుపరచును. ఇప్పుడు మనము అడిగి ఉన్నాము. నేను ఇచ్చుటకు నా యొక్క సాక్ష్యం ఉన్నది, దాని మీద పొరపడ్డాను, ఇప్పుడే అది విన్నాను. నేను తప్పు కావచ్చును, అయితే సాక్ష్యము సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. తర్వాత కొన్ని దినముల క్రితము ఆరిజోనాలో నా గృహములో నేనున్నప్పుడు ఒక చిన్న బాలుడు వాతరోగ జ్వరంతో ఉన్నాడని మాకు ఒక పిలుపు వచ్చినది, మరియు అది గుండెకు చేరుతుంది. అతడు, అతని తండ్రి తల్లి నాకు బహు ప్రియమైన మంచి స్నేహితులు. అతను ఇక్కడ సంఘ పరిచారకుల్లో ఒకరు, సహోదరు కాలిన్స్. అతని చిన్న బాలుడు చిన్న మిక్కీ జోయి యొక్క తోటి ఆటగాడు గుండెకు సంబంధించిన వాత జ్వరంతో బాధపడుతున్నాడు, మరియు వైద్యులు అతని పడక మీద పరుండుబెట్టమని ఇంటికి పంపారు. కదల్చవద్దని లేక తల పైకి ఎత్తవద్దని, త్రాగుటకు నేనివ్వమని తల్లిదండ్రులు చెప్పాడు, గొట్టము ద్వారా ఇవ్వమన్నారు. అతను చాలా దురస్థలో ఉన్నాడు, మరియు తల్లిదండ్రులు నమ్మకస్తులు, నమ్మిన వారు, ఇక్కడ మందిరానికి వచ్చేవారు. కొన్ని రాత్రుల క్రితము నిదానించకుండానే ఆదివారం స్వస్థత కూటమి ఉన్నదని మేము ప్రకటించాము. అయితే ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలనే తలంపుతో అందుచేత స్వస్థత కూటమును విడిచిపెట్టవలసి వచ్చాను. మరియు ఆ తర్వాత నా హృదయంలో ఒక చిన్న సంగతిని ఉంచుకుంటున్నాను, మరియు తల్లి తండ్రి గదిలోకి బిడ్డను తీసుకుని రావచ్చునా అని తెలుసుకుని కోరారు, మరియు ఆ చిన్నవారిని వారక్కడికి తెచ్చారు. అతడు స్వస్థత పొందుకున్నాడని పరిశుద్ధాత్మ ప్రకటించాడు, మరియు తల్లిదండ్రులు అది గౌరవించి ఆ చిన్న బిడ్డను ఇంటికి తీసుకెళ్లి పాఠశాలకు పంపారు. అతన్ని పాఠశాలకు పంపారు. వైద్యుడు అది తెలుసుకుని దాని గురించి వైద్యుడు అంతగా ఇష్టపడలేదు. కాబట్టి అతడు తల్లితో చెప్పాడు బిడ్డ తప్పకుండా పడకపైన ఉండవలసి ఉన్నది అని, మరియు ఆమె అతనికి కథ చెప్పినది. మరియు నేను అనుకుంటున్నాను అతడు సంఘశాఖ రీత్యా ఒక క్రైస్తవ విశ్వాసి అని అనుకుంటున్నాను, ఒక సెవెంత్ డే అడ్వాంటిస్ట్ వైద్యుడు. కాబట్టి అతడు చెప్పాడు, నీవు నేను దాన్ని పరీక్ష చేయు సమయం ఇది అన్నాడు. నీవు పరీక్ష చేయవలసి ఉన్నది, చాలా మంచిది అని ఆమె అన్నది. బిడ్డను తీసుకుని వెళ్లారు. వాత జ్వరము ఎక్కడున్నదో అక్కడ రక్త పరీక్ష వైద్యుడు చేశాడు. అతడేమి చేయాలో తెలియక వైద్యుడు ఆశ్చర్యపడిపోయాడని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న బాలుడు మామూలు స్థితికి వచ్చి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాడు. మరియు కాలిన్స్ ఇక్కడ ఉన్నాడా? అది నేను తప్పు చెప్పవచ్చు. సహోదరి కాలిన్స్, అది నిజమేనా? సరే, అది చిన్న మిక్కీ కాలిన్స్, 6-7 సంవత్సరాల వయస్సు. మరియు 3 రాత్రుల క్రితము అది గదిలోనే జరిగిన విషయం. వారు మానవులు కాకుండా మరొకరు గదిలో ఉండవలసి ఉన్నది. అది బలమైన మహోన్నతుడైన యెహోవా. అవును, ఆయన వాక్యమును ఘనపరచుటకు వచ్చాడు, మరియు అది వినటానికి నేనెంతో కృతజ్ఞను. చూశారా, మనందరం కూడా అని నేను అనుకుంటున్నాను. నేను మాత్రమే కాదు, మనందరం కూడా. ఎందుకనగా అలాగున నీ చిన్న బాలునికి లేక నా చిన్న బాలునికి జరిగితే ఏం చేస్తాం? మరియు జ్ఞప్తించుకోండి, నేను ఇక్కడ సాక్ష్యమును ఇక్కడ ఎత్తి చెప్పాను. అది ప్రతి చోట జరుగుతున్నది. నా యొక్క పరిచర్య దైవిక స్వస్థత అని మీకు తెలియపరచుతున్నాను. అయితే మీరు, నేను ముద్దల కొరకు ఇక్కడ ఉన్నాను. ఎందుకనగా కొంచెం సేపైన తర్వాత నేనెందుకు ఇది చెప్తున్నానగా మీరు అర్థం చేసుకుంటారు. మరియు కాబట్టి నేను ఉపదేశకుడను కాను, నేను వేదాంత పండితులను కాదు. నేను రోగుల కొరకు ప్రార్థించుటకు ఉన్నాను. నేను ప్రభువును ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఇందులో గత రాత్రి మేము ఒక చిన్న బాలిక యొక్క సాక్ష్యాన్ని ఇచ్చున్నాము. ఆమె పేరు నా యొద్ద ఉన్నది, మరియు ఒక చోట వారెవరినది బిల్లీ యొద్ద ఉన్నది, మరియు ఆ చిన్న బాలిక లుకేమియా యొక్క చివరి దశలో ఉన్నది. ఆమె ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్నది. నోటి ద్వారా ఆహారం ఇవ్వలేకపోయారు. ఆమె రక్తనాళముల ద్వారా రక్త మార్పిడి చేశారు. ఆమె చిన్న వస్తువుగా ఉన్నది, ఆమె వయస్సుకు తగ్గట్టుగా లేదు. ఇక్కడున్న స్త్రీ వలె అనుకుంటాను, అయితే సుమారు ఆమె ఇంత ఎత్తున్నది. వారు మనలో చాలా మంది వలె ఉంటారు. వస్త్రాలు ధరించిన బిడ్డను బట్టి మీరు చెప్పగలరు. తల్లిదండ్రులు చాలా పేదవారు, చాలా పేదవారు, అయితే చాలా భయభక్తులు గలవారు. మరియు ఆ బిడ్డ స్వస్థత పొందుకున్నదని పరిశుద్ధాత్మ ప్రకటించాడు. ఇప్పుడు లుకేమియాతోనున్న ఆ చిన్న బిడ్డను గుర్చి అది ఆలోచించి రక్తమెంతో క్షీణించింది. వారు నోటితో ఆహారము ఇవ్వలేకపోయారు. వారు ఆసుపత్రికి వెళ్లి రక్తము ఎక్కించుకునవలేనని లేదా నాళము ద్వారా మార్పిడి చేసుకునవలేను, వాటి వలన ఆహారము ఇవ్వలేను, గ్లూకో లేక మరొకటి అనుకుంటున్నాను. ఆ జబ్బుకు ఎలాంటి వైద్య సదుపాయాలు చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ విధంగా ఆహారం ఇవ్వవలసి ఉంటుంది. మరియు బిడ్డ స్థలమును విడుచుటకు ముందు హాంబర్గ్ కోసం ఏడ్చింది. మరియు యెహోవా ఇలాగూ చెప్పుచున్నాడు అని పరిశుద్ధాత్మ చెప్పుట తల్లిదండ్రులు విన్న తర్వాత, చూడండి, వారు అన్యులు, క్రితం వారు ఇచ్చటాకు రాలేదు. అయితే ఒక అందమైన వృద్ధ దంపతులు, వారి స్థలాలు వారికిక్కడ ఉన్నవి. కొద్ది నిమిషాల క్రితము సహోదరుడు సహోదరి కిడ్ వారు ఏం చేయాలో ఏం వినాలో చెప్పారు. ఆ బిడ్డ ఇంటికి వెళ్తూ మార్గంలో ఆహారం భుజించింది. 2-3 రోజుల తర్వాత పాఠశాలకు వెళ్లింది. వైద్యుని ఎద్దకు వెళ్లినప్పుడు వైద్యుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అతడు చెప్పాడు, ఎలాంటి చిహ్నాలు ఒకటైనా కనబడలేదు అని. తుషారా, ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి వెంటనే అక్కడికక్కడే రక్తనాళములను తీసుకుని దానిని శుద్ధి చేసి నూతన రక్త కణములను సృష్టించి వాటికి నూతన జీవమును అనుగ్రహించింది. మీ రక్త ప్రవాహమే మీకు జీవము, మత్యమైనది. మరియు నూతన కణములు సృష్టించుట మరియు పాతవి శుద్ధీకరించుట ఏంటది? అది ఖచ్చితంగా నేనిది చెప్పగలను. అది సర్వశక్తిమంతుడగు దేవుని యొక్క సృజించు క్రియ. భయంకరమైన స్థితిలో ఉన్న ఆ చిన్న బాలిక పసుపుగా మారి ఉబ్బిపోయి ఆమెలో ఉన్న క్యాన్సర్ తో కలుషితమైన రక్త ప్రవాహము తీసుకుని కొద్ది క్షణాల్లో ఒక నూతన ప్రవాహమును ప్రచురింపచేసింది. నేను నమ్ముతున్నాను, నేను దానిని ఆయన నామములో మాట్లాడబోటలేదు. నేను నా విశ్వాసం యొక్క ప్రత్యక్షతను బట్టి గత దినము సాబినో క్యానియన్ ఏమి జరిగిందో, అది కోల్పోయిన అవయవములు పునరుద్ధరణ చెంది మరియు సృష్టికర్త యొక్క మహిమగల శక్తి అనుగ్రహింపబడు గడియ ఆసన్నమైనదని నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను, ఉరుత అగుపించుటకు ఆయన చేయగలిగినట్లయితే ఇక్కడ ఒక పురుషుడు లేక స్త్రీ ఉన్నాడు. ఒక భాగం విడిపోయింది మరియు అది పూర్తి జంతువు. అదే ఆయన దేవుడు. నేను ఆయన్ని ప్రేమిస్తాను. సరే, ఇప్పుడు నేను పాఠ్యాంశములను గురించి ఆలంబిస్తున్నాను మరియు ఇప్పుడు మాట్లాడుకుందాము. గోడల చుట్టూ జనులు ఉన్నారు, హాల్లోనూ గదుల్లోనూ నిలబడి ఉన్నారు. కావున నేను నేరుగా వర్తమానంలోనికి వెళ్తాను మరియు ఇది నేను చెప్పకూరుతున్నాను. సర్వాంతర్యామియగు ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించుకోరుతాను. మరియు ఈ రోజు 5వ ముద్రను గురించి ఒక్క విషయం నాకు తెలియకుండగని ఉదయం సుమారు తెల్లవారుటకు 1 గంట ముందుగా అదే మరోమైన మార్గమున నేను ప్రార్థనలో ఉండగా అది వచ్చెను. మరియు ఈ రోజు నేను గడిచిన ఈ 5 లేక 6 దినములుగా ఒక గదిలో కూర్చున్నాను, ఎవరిని చూడలేదు. అలా బయటకు వెళ్లి ఒక స్నేహితునితో, ఇక్కడున్న కొందరి స్నేహితులతో భోంచేస్తున్నాను. బహుశా ఆ స్నేహితుడెవరో మీకు తెలిసిండవచ్చును. అది సహోదరుడు మరియు సహోదరి ఉడ్. అవును, మరియు మీకు తెలుసా, నేనక్కడికి వెళ్లి వారితో ఉన్నాను. ప్రతి ఒక్కరూ నన్ను బాగుగా చూశారు. ఏ ఇబ్బందులు లేవు, అన్ని సావధానంగానే జరిగినవి. ఈ ముద్దల యొక్క వర్తమానాలపైనే నేను నిలబడ ప్రయత్నిస్తున్నాను. అది ప్రాముఖ్యం. దాని యొక్క ప్రత్యక్షత యొక్క బయల్పడు సమయం యొక్క ఘడియ అదేనని నేను నమ్ముతున్నాను. మరియు మీకు ఈ ముద్రలలో అర్థం గాని విషయాలు ఏవైనా ఉండొచ్చో మీరు వీలైనంత త్వరగా వాటిని వ్రాసి వాటిని బల్ల మీద ఉంచుడి. మరియు సహోదరు నేవిల్ లేక ఎవరైనా ఒక పెట్టెను ఉంచుతారు. ఓహో, ఇక్కడ నేను వాటిని ఇప్పుడు చూస్తున్నాను. మంచిది, ఈ రాత్రికి నేను వాటిని తీసుకోవాలనుకుంటున్నాను. ఆదివారం ఉదయం కొరకు, నేటి వాటిని చదువుట కొరకు. ఇప్పుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మను పొంది ఉన్నామనుకుంటూ సూచనలు ఇదేనా అని అడగవద్దు. చూశారా, నేను తెలుసుకున్న కోరుచున్నాను. నేను దీనిని బోధించాను. చూశారా, ఈ యొక్క అంశాన్ని తీసుకుందాం. సంఘ కాలాల వలె నేరుగా, అవునా? ఎందుకనగా దాని గురించే మనము కొనసాగించుచున్నది. ఇప్పుడు మనము రోగుల కొరకు ప్రార్థించున్నప్పుడు అది మరొక విధముగా ప్రార్థనగా ఉండును. నీవు అభిషేకించబడ్డావు, వ్యత్యాసకరమైన దానికై వచ్చున్నావు. నీవు దేవుని వెతుకుచున్నావు. దానికి అనుగుణకు ప్రభువా, ఈ రాత్రి ఇక్కడెవరైనా ఉన్నారా? అవును, కుడి చేతి మూలను పసుపు రంగు వస్త్రం ధరించి ఒకరున్నారు. నీవు ఆమెను పిలిచినప్పుడు, దీనిని పిలువు, ఆమె ఫలానా ఫలానా కార్యము చేసిందని చెప్పు. మరియు ఆమె ఫలానా ఫలానా అని ఆమె కలిగి ఉన్నది చెప్పు. తరువాత ఇక్కడకు నీవు వెళ్ళు, కనిపెట్టు, ఆమె అక్కడున్నది. చూశారా, అక్కడే నీవున్నావు. చూశారా, అది వ్యత్యాసం. చూశారా? మరియు ఈ విధంగానే నేను ప్రార్థిస్తాను, ప్రభుని యేసు దీని యొక్క అర్థమేంటి, దాన్ని నాకు బయలుపరచము, ఆమేన్. ఇప్పుడు మన యొక్క ఖడ్గమును మరలా బయటకు తీద్దాం, మరియు వాక్యమును మరియు సహోదరు నెవిలి యొక్క ఆత్మీయ సహకారమును ఇంకా అతని యొక్క సహోదర ప్రేమను నేను అభినందిస్తున్నాను. నా వెనకాల ఉండి నాకై ప్రార్థిస్తున్నందుకు, మరియు మీరందరూ కూడా అక్కడ ఉన్నారు. మరియు ఇప్పుడు ఈ రాత్రి శుక్రవారం రాత్రి అయినందున మనం ప్రయత్నిద్దాం. అన్ని సంగతులు నీవు చెప్పుకునలేవు, కారణం నీవు దాన్ని తీసుకుని ఆ యొక్క ముద్రలో ఒకదాన్ని తీసుకుని లేఖనము ద్వారా తీసుకుని రావచ్చును నేరుగా. అవునా? అది అనేక నెలలు 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 పడుతుంది, అయినా అది పొందుకోలేదు, కారణం ముద్ర దానికదే సంపూర్ణ లేఖనములతో ఆదికాండం నుండి ప్రకటన వరకు ముడిపడి ఉంటుంది, దాని యొక్క ఒక ముద్ర. కనుక నేను చేయటకు ప్రయత్నిస్తుంది ఏదనగా, విడిచిపెట్టుటకు ప్రయత్నిస్తున్నాను. నేను లేఖనము గుర్తుపెట్టి లేక ఇక్కడ ఒక చోట ఉన్న చిన్న గుర్తింపు ఇచ్చి అలా ఆ ఒక్కదాని మీద ఉంచి వెనుక నేను గమనించాలి. ఎందుకనగా మాట్లాడి నేను దానిని అది సరైన ప్రేరణయని అనుకుంటాను. ఆ తర్వాత నేను చూచినప్పుడు, నేను మాట్లాడటకు ఆరంభించినప్పుడు పాఠ్యాంశమును విడిచి దూరమైనదిగా వెలుదొలిగినట్లు అనుభూతి చెందినచో నేను దానిని విడిచి మరలా అంశమునకు రావాలని నేను మరొక లేఖనం మీద తీసుకుని వచ్చి పాఠ్యాంశంపై ఇంకా తేటగా మీకు చెప్పుటకు ప్రయత్నిస్తాను. దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క సహాయము ద్వారా ఈ రాత్రి మనము ఐదో ముద్రను పట్టణము చేయనయ్యున్నాము. అది ఒక చిన్నది, మిగతా వాటికంటే కొద్దిగా పొడవైనది. నాలుగు గుర్రాలపై స్వారీ చేయు వాణిని కూర్చి రెండు వచనములున్నవి, మరియు దీనిలో మూడు వచనాలున్నవి. ఇప్పుడు ఐదవ ముద్ర ఆరంభము, ప్రకటన 6:9 మరియు ఇప్పుడు మీరు ఒకవేళ ఒక క్రొత్తగా వచ్చి ఉండవచ్చును, నాలుగు గుర్రముల మీద స్వారీ చేయు వాణిని కూర్చి వినియుండకపోవచ్చును. సరే, మీరు చూశారా? కొన్నిసార్లు మీరు వెనుకకు వెళ్లి జనులకు అర్థమగునట్లు సంగతి చెప్పవలసి ఉండును. మీరు అలా చేయనప్పుడు అది ప్రజలు అర్థం చేసుకుంటారని మీరు తలంచుచున్నారు. కాబట్టి మీకు అర్థంగా ఏదైనా ఒక చిన్న విషయం ఉంటే కొద్దిగా ఓర్చుకోండి, లేదా టేప్ తీసుకుని అది వినండి, మరియు దాని ద్వారా మీరు ఆశ్రయింపబడతారని నేను నిశ్చయంగా చెప్పగలను. నేను చెప్పగలను మీరు దాన్ని చేస్తారని నేను నిరీక్షిస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సిద్ధమేనా? 9:11 లేదా 11 కలిపి. ఆయన ఐదవ ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వర్ధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇప్పుడు ఇది మరోమైనది, మరియు ఇప్పుడు టేపుల నిమిత్తమును ప్రస్తుతము ఇక్కడ కూర్చున్న సేవకులు ఉపదేశకుల కొరకు ఇప్పుడు దీనిని గూర్చి వేరే ఆలోచన ఉన్నయెడలా నాకు కూడా ఉండెను. అయితే దాన్ని నేను ప్రేరేపణ ద్వారా తీసుకుంటున్నాను, అది నన్ను దానిని గూర్చిన భావనే మార్చెను. అవును, మరియు తరువాత ఇవి బయలుపరచబడుట మీరు చూచుచుండగా అవి ఒకదానితో ఒకటి అతుకుబడి ఉన్నవి, మరియు ఆ సంఘ కాలాలు తీసుకుని వచ్చుచున్నవి, మరియు లేఖనములను ఒకదానికొకటి అంటుకుని ఉన్నవి. చూశారా? ఆ కారణము చేత అది దేవుని యొద్ద నుండి వచ్చినదని నేను నమ్ముతాను. ఇప్పుడు మనము గ్రహిస్తున్నామది దాన్ని గూర్చి ఒక గొప్ప బోధకుడు ఏమి చెప్పినో దానిమీదనే మనము ఆధారపడతామని నేను తలస్తున్నాను. చూశారా? మరియు అది మంచిదే. ఏ విధంగానూ బోధకుని నేను ఖండించట్లేదు, ఎవరిని కూడా నేను ఖండించట్లేదు. నేను పాపమును అవిశ్వాసమును ఖండిస్తున్నాను, ఎవరిని కాదు. మరియు కొందరు అంటారు సంఘశాఖను నీవు ఖండిస్తున్నావని. లేదు, నేను చేయట్లేదు. నేను సంఘశాఖ పద్ధతిని ఖండిస్తున్నాను. అందులో ఉన్న ప్రజలను కాదు, సంస్థను తయారు చేయు ప్రజలను. అవునా? అయితే వారు నడిపించబడు పద్ధతిని నేను గద్దించున్నది దానిని కత్తోలేకు ప్రొటెస్టెంట్ ఒకటే. నేనెరిగిన మంచి స్నేహితులు కొందరున్నారు కథోలిక్లు, మీరు గ్రహించగలిగారా? మరియు ఆ మనిషి ఇక్కడ ఈ రాత్రి కూర్చుండవచ్చును. ఒకవేళ ఈ మందిరం కట్టుటకు ఒకే ఒక కారణం, ఎందుకనగా అక్కడ ఒక రోమన్ కేథలిక్ అక్కడ నిలబడి నా ముందున్నాడు. ఎవ్వరూ చేయని న్యాయస్థానంలో లేని విధంగా. అవునా? వారు దానిని మార్చలేకపోయారు. అవును. మరియు చాలా మంది ప్రజలున్నారని వారు లెక్కించారని చెప్పబడిను. అతడు చెప్పాడు, ఓహో, ఇంకా 80 మంది కంటే ఎక్కువ, దాని వలన ఏమీ పర్వాలేదు. ఇంకను అతడు చెప్పాడు, ఆ సంఘము అక్కడ కట్టుబడి ఉన్నది. చెప్పాడు, నేను సంఘ కాపర్ని ఎరుగుదును అలాగు. మరియు చెప్పాడు, ఆ సంఘం అక్కడున్నది. ఇంకా అన్నాడు, మిగతా వారు కలుపుకుంటున్నారు, వారు ఎందుకు చేయకూడదు? ఒక రోమన్ కేథలిక్, నా మంచి స్నేహితుడు, చూశారా? అవునండి, ఒక బాలుడు. అతడు ఒక కేథలిక్, ఒక నిజమైన నా యొక్క స్నేహితుడు. నాతో మాట్లాడుతున్నాడు, ఒక ఇనుప సామాగ్రి కొట్టు కలిగి ఉన్నాడు. నేను విడిచిపెట్టక ముందు అతడన్నాడు, బిల్లీ, మా మతం యొక్క పద్ధతిని నీవు నమ్మవు, నాకు తెలుసు. అతడన్నాడు, అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నాడు. మా కొరకు నీవు చేసిన ప్రార్థనలు ఎన్నో దేవుడు విన్నాడు. నేను అనుకుంటున్నాను, దేశంలో నీవు ఎక్కడ ఇబ్బందిలో ఉన్నా చెప్పు, దేశంలో ప్రతి కేథలిక్ అతను నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి మీరు చూశారా? అతడు చెప్పాడు, సిలువను మోయే ప్రతివారు. అతను అలాగ పలికాడు. అతను చెప్పిన రీతిగానే నేను చెప్పబోతున్నాను, ఎందుకనగా ఆరంభ క్రైస్తవులు వారి వీపున సిలువను మోయేవారు అని వారు చెప్తారు. చరిత్ర ద్వారా మనకది తెలుసు. వారు ఆది క్రైస్తవులని చెప్తారు. అయితే క్రమము మార్గమును తప్పింది, చూశారా? మరియు ఆ ప్రజలు ఒక కేథలిక్ గాని లేక యూదుడు కాని లేక వారెవరైనను, వారందరూ మనం వచ్చిన ఒకే వృక్షం నుండి వచ్చిన మానవులే. అవునా? ప్రతి ఒక్కరు వలె ఎవరైతే ప్రేమిస్తారో, భుజిస్తారో, త్రాగుతారో, నిద్రిస్తారో, అటువంటి వారు వారు. కాబట్టి వ్యక్తులను మనము ఖండించకూడదు, కాదు ఎవరిని కూడా, చూశారా? అయితే వ్యక్తులను మనము ఖండించకూడదు. అయితే ఒక సేవకునిగా అక్కడున్న ప్రజలను కరచు సర్పమును కొట్టవలయను. మీరు చూడండి, నేను కాదు, నన్ను, నాకు నేను. అది దేవుని యొద్ద నుండి వచ్చు ఆజ్ఞ కానట్లయితే నేను దానిని చేస్తుండేవాడును కాదు. విధి నిర్వహించుటకు నేను బాధ్యులను. అవునా? మరియు నేను నమ్మకముగా సత్యముగా ఉండవలను. అయితే ఒకవేళ ఒక కేథలిక్ యూదుడు లేక వారు ఎవరైనప్పటికీ ఇచ్చటికి వచ్చిన ఎడలా, అతడు గనక ఒక మహమ్మదీయుడైన ఎడలా, గ్రీకు లేక మూఢాచారము కలిగిన వాడైన ఎడలా, అతడెవరైనను అతను ప్రార్థించుకోవాలని ఇచ్చటికి వస్తే నా జనులకు ఎంత యథార్థముగా ప్రార్థిస్తానో అంత యథార్థముగా వారి కొరకు ప్రార్థిస్తాను ఖచ్చితంగా, ఎందుకనగా అది మానవుడు. మరియు నేను బౌద్ధుల కొరకు, సిక్కుల కొరకు, జైన్ల కొరకు, మహమ్మదీల కొరకు మరియు ప్రతి వారి కొరకు ప్రార్థించాను. అలాగూ, చూశారా? ఎలాంటి ప్రశ్నలను వారిని అడగలేదు, అలా ప్రార్థించాను. ఎందుకనగా వారు ఒకరు మానవులు బాగుపడాలని కోరుతున్నారు, రహదారిన జీవితం వారికి సులభమయం కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనం గ్రహించున్నాము, ఇక్కడున్న వారిలో అనేకులు నాకు తెలుసు, ఇద్దరు లేక ముగ్గురు నిజమైన పండితులు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మరియు వారు తెలివైన వారు, ఇతర మనుషుల సిద్ధాంతములు చదివి ఉంటారు. మరియు నేను ఈ మనుషులను ఖండించట్లేదని ఈ సహోదరులు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రభువు నాకు చూపించిన దానిని నేను వ్యక్తపరచుచున్నాను, అది మాత్రమే నా యొద్ద ఉన్నది. పాత్రలు కడుగు ఒక స్త్రీయో లేక అరకదున్ను ఒక చిన్న అబ్బాయో దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను పొందరని మనమెన్నడూ తలంచకూడదు. ఎందుకనగా చూడండి, దేవుడు ఆయన వాస్తవముగా సామాన్యతలో ఆయన బయలుపరచుకును. అదే ఆదివారం చూశాము, ఏ విధముగా ఆయన యొక్క సామాన్యతలో బయలుపరచుకును మనము మొదలు పెట్టాము. అదే ఆయనను మహోన్నతునిగా చేస్తుంది. ఇప్పుడు నేను కొద్దిగా దానిని పునరావృతము చేయనివ్వండి. దేవుని ఏది గొప్ప చేస్తుంది? ఏదనగా ఆయన తనకు తానుగా ఎంతో తగ్గింపు చేసుకుంటూ ద్వారా అది ఆయనను గొప్పవానిగా చేస్తుంది. దేవుడు గొప్పవాడు. ఈ లోక జ్ఞానులు తాము చూడలేనంతగా అంత అసాధారణ రూపమును కనపరుచుకోవటమని వారు ఆయన్ను కనుగొనలేరు. ఎందుకనగా ఆయనకు ఆయన ఎంతో సామాన్యుడుగా చేసుకున్నాడు. గమనించుడి, ఇది దానికదే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మర్మము. చూశారా, దీనికిదే అక్కడ దేవుని కంటే గొప్పది ఏదియూ లేదు. ఆయన తనకు తాను సామాన్యత చేసుకున్నంతగా నీవు దేనిని చేయలేవు. చూశారా, అది ఆయనను గొప్పవానిగా చేసినది. చూస్తున్నారా, ఇప్పుడు ఒక గొప్ప మనిషి ఇంకొద్దిగా గొప్ప వ్యక్తిగా ఎదిగి అతడు వంగి నీవు ఎలాగున్నావు అని నిన్ను అడగవచ్చును. చూడండి, అదే విధముగా అడగవచ్చును. అయితే అతను తనకు తాను చిన్నవాణిగా చేసుకునలేడు. అతని గూర్చి ఒకటిన్నది, అతడు మానవుడు, అతడు చిన్నవాడిగా చేసుకునలేడు. కారణం, చిన్నవాణిగా చేసుకునవాలంటే మొదటి విషయం ఏంటో తెలుసా? అతడు ఒకరు చేసిన దాన్ని చూడవలసినది. తరువాత తనకు తాను వెనుకకు లాగుకుంటూ మొదలు పెట్టును. చూస్తున్నారా, అయితే దేవునిలో పైకి ఎదుగు మార్గము క్రిందికి దిగుటే అయి ఉంటున్నది. అవును, లోకమందున్న జ్ఞానులు వారి జ్ఞానముతో ఆయనను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఆ విధంగా చేయటం ద్వారా ఆయనకు దూరంగా వెళ్ళుచున్నారు. చూడండి, లోక జ్ఞానులు గణితము ద్వారానో లేక మరొకటి దాని ద్వారానో నీవు వివరించుటకు ప్రయత్నిస్తే జ్ఞాపించుకో, ఆయన దానిని బైబిల్లో పెట్టి ఉండెను. ప్రకటనలో కాదు, నన్ను క్షమించండి, యెషయా 35 అదే అనుకుంటాను. అది అలాగైతే అదెంతో చిన్నది, ఒక అపరాధి కూడా అది గ్రహించును. చూశారా, ఓ 3 లైన్లను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. జ్ఞానులు వారి యొక్క జ్ఞానము ద్వారా దూరంగా పోగొట్టుకుంటారు. జ్ఞానము ద్వారా ఆయన కనుగొనటానికి ప్రయత్నించడం ద్వారా ఆయనకు దూరంగా వెళ్లిపోతారు. ఇప్పుడు అది మర్చిపోవద్దు, అది టేప్ చేయబడుతుంది. అవును, జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి వారి జ్ఞానము ద్వారా ఆయన్ని కనుగొనటానికి ప్రయత్నించడం ద్వారా ఆయన్ని పోగొట్టుకుంటారు. చూశారా, వారు చిన్న వారుగునంత పెద్దవారైనచో ఆయన వారు కనుగొంటారు. నీవు చిన్నవాడనైనంత పెద్దవాడైనచో అది చూశారా, మీకు తెలుసా, అది నిజంగా సత్యము. నేను జనుల యొక్క కార్యాలయంలోనికి మొదలగు వాటిలోనికి వెళ్లాను. వారు చాలా పెద్దవారు, రాజులు, సామంతులు, చక్రవర్తులు, వారు చాలా పెద్ద వ్యక్తులు. తర్వాత ఒకడు బట్టలు మార్చుకుని స్థలమనుకుంటాను, అక్కడికి వెళ్లాను. కొద్దిసేపు వారితో నాతో వాదించుటకు కోరిన ఒక సేవకుడు కాబోలు, నీవు తలంచవచ్చు, వారు లేనిదే ప్రపంచం సాగదని మీరు తలంచవచ్చును. చూశారా, అది తలలోని జ్ఞానం మాత్రమే. చూశారా, అయితే ఒక పెద్ద మనిషి క్రింద కూర్చుని నీవు పెద్దవాడవని నిన్ను కూర్చి తలంచుట. చూశారా, తనకు తాను తగ్గించుకునుట. మరియు చూడండి, దేవుడు ఎంతో గొప్పవాడు. ఎంతటి వాడంటే మానవులు దిగిపోలేని స్థానముకు ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు. అవునా? అంతే. మరియు వారు ఆయన్ను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చూడు, బాలులను పాఠశాలకు పంపి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ పొందుకుంటూ ద్వారా ఆయన్ను కనుగొనటకు ప్రయత్నిస్తున్నారు. బైబిల్ యొక్క వేదాంత పదజాలము ద్వారా వారిది తెలుసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. మరియు విద్యా పథకముల ద్వారా ఆయన తెలుసుకున్న ప్రయత్నిస్తున్నారు. మరియు సంస్థాపక ప్రణాళికల ద్వారా మరియు కార్యములను అలంకరించడం ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంతమాత్రమో ఒక లీడు. నీవు దానికి దూరమైపోతావు. చిన్నవారగునంతగా వారు పెద్దవారైతే వారు ఆయన్ను ఆ మార్గంలో కనుగొంటారు, సామాన్యులుగా ఉండటం వలన. అయితే జ్ఞానం వైపునకు నీవు వెళ్లినంత కాలము ఆయనకు దూరమవుతూనే ఉంటావు. నీవు దాన్ని పోగొట్టుకునుకున్నట్లు నేనది తీసుకొస్తాను. జ్ఞానము ద్వారా దేవుని నీవు వెతికినంత కాలము ఏదేను తోటలో వలె, మోషే దినాలలో వలె, నోహువు దినాల వలె, క్రీస్తు యొక్క దినాల వలె, యోహాను దినాల వలె, అపోస్తుల దినాల వలె, మరియు ఈ దినం వరకు నీవు దానిని లెక్కించుటకు ప్రయత్నము చేస్తే, జ్ఞానము ద్వారా దేవుని కనుగొనటానికి ప్రయత్నము చేస్తే, అన్ని వేళల్లో నీవు ఆయనకు దూరస్తులు అవుతావు. నీవు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు, దాని కనుగొనటకు వేరే మార్గమే లేదు. అలా అంగీకరించు. చూడు, అది నమ్ము. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. నేను అనేక కార్యాల గురించి అర్థం చేసుకోలేకపోతున్నాను. చాలా విషయాలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏ విధంగా అనగా, ఇక్కడ కూర్చున్న ఈ యవనస్తుడు నేను భుజించే ఆహారము భుజిస్తున్నాడు, తల నిండా వెంట్రుకలతో ఉన్నాడు, నాకు లేవు, నేనది అర్థం చేసుకోలేకున్నాను. కాల్షియం వలన అవి వచ్చునని వారు అంటారు. నా వ్రేలి గోళ్లు తగినంతగా కత్తిరించుకుంటాను, మరియు కత్తిరించుకోటానికి తల వెంట్రుకలు లేవు. నేను అది అర్థం చేసుకోలేకున్నాను. పాత సామెత చెప్పినట్లు నేను అంశం నుండి దాన్ని తప్పట్లేదు. ప్రాముఖ్యం అది. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే నేను ఇంకా ముద్ర యుద్ధకు పోలేదు. ఏ విధముగా నల్ల ఆవు పచ్చగడ్డిని తిని తెల్లపాలునిచ్చి దాని నుండి పసుపు వెన్నను ఇచ్చును, నేను దాన్ని వివరించలేను. అవును, కారణం మీరు చూడండి, ప్రతిదీ ఇంకొక దాని యొక్క ఉత్పత్తి, మరియు అది ఎలాగూ నేనది వివరించలేను. ఒకే జాతి నందున్న రెండు లిల్లీలు లేక రెండు పూలు, ఒకటి ఎర్రగా మరొకటి పసుపుగా, ఒకటి గోధుమ వర్ణంగా ఒకటి నీలిరంగుగా ఉండుట నేను వివరించలేను. అది నాకు అర్థం కాదు. ఒకే సూర్యుడు దాని మీద పడును, ఎక్కడి నుండి రంగు వస్తుంది? చూశారా, నేను అది వివరించలేను. అయితే ఆయనను నీవది అంగీకరించవలేను. కక్ష మీద ఈ భూమి ఏ విధంగా నిలబడుచున్నది, ఒక గొప్ప వేదాంత పండితుడు నాకు వివరించవలని నేను కోరుచున్నాను. మీరు విజ్ఞానపూర్వకంగా ఒక బంతిని గాలిలో విసిరండి, తిరుగుతుంది. అదే స్థానంలో రెండవసారి అది తిరుగునట్లు ఎవరైనా చేయగలరా? మీరు దాన్ని చేయలేరు. మరియు ఆయనను ఇప్పటి నుండి రాబోయే 20 సంవత్సరాల తర్వాత సరిగ్గా నిమిషాలతో సహా సూర్యగ్రహము ఎప్పుడు వచ్చిన వారు చెప్పగలరు. వారి యొద్ ఆ విధంగా పరిపూర్ణ వివరణతో దాని చెప్పుడుకు గడియారములు లేక గోడ గడియారములు లేవు, యాంత్రిక పరికరములు లేవు. అయినప్పటికీ అది అక్కడ ఉన్నది, తరువాత వెనుక్కు వంగి ఉన్నది. అది నిటారుగా నిలబడితే ఏమవును? ఆ, నీవు ప్రయత్నిస్తే బుద్ధిహీనుడు అవుతావు. అవును. కాబట్టి చూడండి, అర్థం చేసుకుంటానికి జ్ఞానాన్ని పొందుకుంటూ ప్రయత్నం చేయవద్దు. ఆయన ఏమి చెప్పాడో అది నమ్ము. మీరెంత సామాన్యులుగా ఉందరో మీరు అది పొందుకుంటారు. ఇప్పుడు అందుకొరకు నేనెంతో కృతజ్ఞుడు. ఆయన సాధారణమైన వాణిగా చేసినందుకు నేను కృతజ్ఞుడు. ఇప్పుడు మనము 6:9 చూద్దాం. నేనిప్పుడు ప్రారంభిస్తాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని. గమనించుడి, ఈ యొక్క 5వ ముద్రను గూర్చి ప్రకటనలో ఎటువంటి మృగము గాని ఏ ఇతర జీవిని గూర్చి గాని ప్రకటించినట్లు లేదు. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి, 4వ ముద్రలో ఉన్నది. మొదటి ముద్ర, 2వ, 3వ, 4వ ముద్రలో ఉన్నది. అయితే ఇక్కడ లేదు. చూశారా? ఇప్పుడు మీరు గమనించితే వెనుకకు వెళ్లి చదువుకుందాం. ఒక్కొక్క ముద్ర, 4వ ముద్రకు వెళ్దాం. చూడండి, అది 7వ వచనం. ఆయన 4వ ముద్రను ఇప్పినప్పుడు వచ్చి చూడుము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు వచ్చి చూడుము అని 3వ జీవి చెప్పుట వింటిని. 2వ జీవి వచ్చి చూడుము, మొదటి జీవి చెప్పెను వచ్చి చూడుము. అయితే తర్వాత 5వ ముద్రకు మనము వచ్చినప్పటికీ జీవి లేదు. ఇప్పుడు గమనించుడి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు నేను బలిపీఠము క్రింద చూచి తిని. చాలా త్వరగా చూడండి, లేదు, అక్కడ జీవి లేదు. జీవి శక్తికి గుర్తుగా ఉన్నది, అది మనకు తెలుసు. అవును, ఎలాంటి జీవి అచ్చట్లేదు. సంఘములు గూర్చిన ప్రత్యక్షత మనము పఠనము చేయుచుండగా ఆ జీవులలో ఒకటి సింహము, ఆ యొక్క మరొకటి ఎద్దు, మరియు ఇంకొకటి మానవుడు, ఆ మరొకటి పక్షిరాజు. సంఘ కాలాలలో మనము చూశాము ఆ నాలుగు జీవులు అర్థం నాలుగు బలములు. అరణ్యములో మందిరం ఉన్నట్లు అపోస్తుల కార్యము ఉన్నది. మీరది అర్థం చేసుకున్నారా? కారణం అందులోకి వెళ్ళుటకు నాకు సమయం లేదు. దానిక్కడ ఏ విధంగా గీచామో ఖచ్చితంగా చూపాము. వారు దీనిని కాపలా కాస్తున్నారు. గొర్రెపిల్ల మరియు వాక్యము అరణ్యములోని పరిశుద్ధ స్థలములోని నిబంధన మందసములో తదితర కార్యములు ఏ విధముగా చేశారు, ఆ విధముగానే వాక్యములో ఇది నెరవేర్చుటకు చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రము యొక్క రంగుల ద్వారా అవి వాటి వాటి స్థానములలో ఉండుట చూపితిమి. మరియు ఎంతమంది ఏడు సంఘకాలాలు విన్నారు? అందరూనుకుంటాను సగం 300 మంది మీలు. గమనించు, జీవుల యొక్క స్వభావము కూడా ఖచ్చితంగా ఒక గోత్రపు చిహ్నముగా ఉన్నది. అవి 12 గోత్రములు, 4 ప్రతి ఒక్క ప్రక్కకు, లేక 3 గోత్రములు ఒక్కొక్క వైపునకు, 4 జీవులు 4 దిశల నుండి కాపలా కాచుచున్నారు. మనం వెళ్లిపోయి సువార్తలను తీసుకుని ఖచ్చితంగా చూపితిమి. మందసములోనికి నీవు వెళ్ళినప్పుడు వారు నిబంధన మందసమును వారు కాపలా కాయచుండేరి. మరియు ఆ తర్వాత మనము కొత్త సంఘం యొక్క నిబంధనను కనుగొంటిమి. భూమి మీద దాని యొక్క ప్రాతినిధ్యాన్ని అది పరిశుద్ధాత్మ రక్తము పరిశుద్ధాత్మ మన కొరకు పంపెను. మరియు 4 జీవులు ఇశ్రాయేలు 12 గోత్రములకు మాదిరిగా ఉన్నవి. మరియు వాటి స్వభావము కనుగొను అదే స్వభావము తీసుకుని ఆ 4 సువార్తలకు ప్రతిదానికి అన్వయించి చూస్తే ఖచ్చితంగా ఒకటే. ఒకటి సింహముతో మాట్లాడుచున్నది, మరొకటి ఎద్దుతో, మరొకటి 4 సువార్తలు. అక్కడే అది ఉన్నది. 4 సువార్తలు పరిశుద్ధాత్మ యొక్క కాపుదలగా ఉన్నవి. ఆమేన్. నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపడుదును, అది నాకు గుర్తొస్తుంది. ఇది సుమారు 6 సంవత్సరాలు ఒక గొప్ప వ్యక్తి అది చెప్పుట, అపోస్తులు కార్యములు అది కేవలము అల్లిక పని అని చాలాసార్లు చెప్పుట నేను విన్నాను. అయితే ఒక బోధకుని యొక్క హోదాగల వ్యక్తి, ఒక ఉపదేశకుడై ఉండి, ప్రతి చోట ప్రజలు చదువుకునే కొన్ని పుస్తకాలు వ్రాసిన వాడై ఉండి, అపోస్తులు కార్యములు సంఘములకు ఉపదేశించుట సరిపడదని చెప్పుట. అపోస్తుల కార్యములు సాక్షాత్తు దానికి పునాది, అల్లిక పని కాదు, పునాది. కారణం బైబిల్ చెప్తుంది దేవుని యొక్క పునాది అపోస్తుల సిద్ధాంతంపై కట్టబడి ఉన్నది అని. అవును, క్రీస్తు శిరస్సు మూలరాయి. మరియు ఈ వ్యక్తి అక్కడ నిలబడి ఆ వివరణ చేసినప్పుడు నేను నా గుండె నిలిచిపోయినంతగా అయింది. నేను అనుకున్నాను ఆశ్చర్యం ఏమీ లేదు, ముద్రలో ఇప్పుడు చూస్తున్నాం, అది ఇంకను బయలుపరచబడలేదు అంతే. చూశారా, వారక్కడ నిలబడి ఉన్నారు, అయితే దానినేదో చెప్పుచున్నది. ఇప్పుడు గమనించు, అవి కావలి కాయచున్నవి. ఇప్పుడు మనం మత్తయి 28:19 తీసుకుని సింహానికి పోలికైన మత్తయి గుండా గమనిస్తే అక్కడ లోపలికి వస్తే ఎందుకు వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చినది మనం కనుగొంటాము. ఆయన అక్కడ ఉండి లేఖనముతోనే సాక్షాత్తుగా నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం యొక్క పవిత్ర బాధ్యతను కాయుట కొరకై. సరే, మంచిది, నేనిప్పుడు సంఘకాలములను వదిలిపెట్టుచున్నాను. గమనించుడి, అయితే ఇక్కడ మనము 5వ ముద్రకు వస్తున్నప్పుడు అక్కడ ఇలాంటి స్వారీ చేయవాడు లేడు, అది ప్రకటన చేయుటకు ఇటువంటి జీవి లేడు. యోహాను గొర్రెపిల్ల దానిని విప్పెను. యోహాను దాన్ని చూశాడు, ఇప్పుడు వచ్చి చూడు అని చెప్పువారు అక్కడ ఎవరూ లేరు. గమనించుడి, జీవి యొక్క ఎలాంటి అధికారము లేదు. 6వ ముద్రలో అది ప్రకటించుటకు ఏ జీవి లేదు. మరియు 7వ ముద్రలో అది ప్రకటించుటకు ఏ జీవి లేదు. అది ప్రకటన చేయుటకు ఎలాంటి అధికారాలు లేవు. చూశారా, ఎవరది చేయలేరు. చూడు, 4వ ముద్ర తర్వాత ఎటువంటి జీవి అధికారం వలన ఎలాంటి ప్రకటన లేదు. 5, 6, లేక 7వ ముద్ర ద్వారా లేనే లేదు. ఇప్పుడు గమనించుడి, నేనిది ప్రేమిస్తున్నాను. 4 గుర్రాలపై స్వారీ చేయు అని కాలములలో స్వారీ చేయువాడు ఏకవచనం. 4 వ్యత్యాసకరమైన గుర్రములు అధికారాన్ని ప్రకటించుటకు జీవి ఉండెను. ప్రతిసారి మరొక గుర్రమును గూర్చి స్వారీ చేయుటకు వచ్చినప్పుడు మరి ఒక విధమైన జీవి వచ్చేది ప్రకటించను. అది గొప్ప మర్మం. చూశారా, అది మర్మము. ఎందుకని? మర్మమును ప్రకటించుచుండెను. దానిని ప్రకటన చేయుటకు ఇక్కడ ఐదవ ముద్రలో ఒకరు ఎందుకు ఉండకూడదు? అది ఇక్కడ ఉన్నది. ప్రభుని యేసు ఈ దినాన చూడండి, లేక ఈ ఉదయ వేళ పెందలకడనే నాకిచ్చిన ప్రత్యక్షత ప్రకారంగా అదే అనగా సంఘ కాలముల యొక్క మర్మము ఈ సమయమునకు ముగించబడి ఉన్నది. ఈ సమయానికి అంత్యక్రీస్తు యొక్క మర్మము బయలుపరచబడి ఉన్నది. అంత్యక్రీస్తు తన చివరి స్వారీ చేశాడు. అనేకమైన రంగులతో మిశ్రితమై నాశనములకు పోయినట్లు మనము కనుగొనుచున్నాము. బోర్లు మొదలైన వాటిని మనమది బోధించినప్పుడు మనమది పొందుకుంటాము. ఇప్పుడు వాటిలోనికి వెళ్దాం. అయితే అంశమును వదిలివేద్దాం. అతడు స్వారీ చేయుచుండగా ఆ కారణము చేత అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు ఒకదానికి ఒక కారణము కలదని వ్రాయబడిన కారణము లేదు. ఇప్పుడు ప్రారంభములో నేను చెప్పినది మీకు జ్ఞాపకం ఉందా? నేను చెప్పాను ఒక కారణము లేకుండా ఏది ఉండదు అని. చిన్న సిరా చుక్కను జ్ఞాపకముచ్చుకోండి. చూడండి, ఇప్పుడు కారణమును మీరు కనుగొనవలసి ఉన్నది. ఈ ముద్రను తెరవబడుటకు ప్రకటించుటకు ఒక జీవి కాని లేక ఒక అధికారి కాని లేకుండా ఉనినందున వలన ఒక కారణమున్నది. దేవుడు మాత్రమే దానిని బయలుపరచగలడు. అంతే. ఎందుకనగా అదంతా అంతా ఆయనలో ఇమిడి ఉన్నది. అయితే ఆయన అది బయలుపరచుటకు గల కారణం నేను అర్థం చేసుకున్నట్లుగా, ఎందుకనగా విమోచన గ్రంథం యొక్క మర్మము క్రీస్తు విరోధి ఎవరనేది బయలుపడవలసి ఉన్నది. మరియు అదే సమయంలో సంఘము వెడలిపోవును. మరియు ఈ సంగతులన్నీ సంఘ కాలంలో జరగవు. అవును, అవి సంఘ కాలములకు దూరముగా ఉండును. ఈ సమయమునకు సంఘము ఖచ్చితముగా ఎత్తబడును. ప్రకటన 4వ అధ్యాయంలో సంఘము వెళ్లిపోవును. మరియు 19వ అధ్యాయంలో అది దాని రాజుతో తిరిగి వచ్చే వరకు తిరిగి రాదు. అయితే ఈ ముద్రలు ఎక్కడ జరిగినో, ఏమి జరుగుచున్నవో, ఏమి జరగనయున్నదో బయలుపరచుచున్నవి. అవునా? మరియు ఇప్పుడు సంఘకాలముల సంగతులను ఈ ముద్రలు బయలుపరచుచున్నవి. ఏమి జరగనయున్నదో గమనించుడి. ఆ స్వారీ చేయువాని 4 దశలు బయలుపడి ఉన్నవి. అంత్యక్రీస్తు స్వారీ చేయు 4 దశలు ఈ సమయానికి బయలుపరచబడినవి. కాబట్టి అవి ఇక ఉండనవసరం లేదు. అవి స్వారీ చేయుచుండగా స్వారీ చేయువాని ప్రకటించుటకై అక్కడ దేవుని యొక్క 4 జీవులుండెను. 4 జీవులు 4 శక్తులు. ఇప్పుడు మృగము అనగా ఏంటో మనకు తెలుసు. బైబిల్ సూచన పదజాల అర్థ ప్రకారంగా దాని అర్థం శక్తి. ఇప్పుడు దానిని జాగ్రత్తగా గమనిద్దాము. బైబిల్లోని 4 మృగములు ప్రజల మధ్య శక్తిని సూచించుచున్నవి. ఇప్పుడు దానిలో వలె మనం చూస్తే ఒక దేశం లేచుట అతడు చూచినప్పుడు అది ఒక ఎలుగు వంటి ఒక ప్రకటి ఎముకను పట్టుకుని ఉన్నట్లు ఉండును. ఒక గుర్తు చూశాడు. మరి ఒక శక్తి లేచుట అతను చూచాడు. మేక, అది ఒకదానికి పోలిక. మరొక శక్తి లేచుట అతను చూచాడు. అది అనేక తలలు కలిగి ఉన్న చిరుతపులి. ఒక రాజ్యానికి అది పోలిక. తర్వాత మరొకటి లేచుట చూశాడు. గొప్ప సింహము కోరలతో ఉన్నది మరియు మిగిలిన వాటిని త్రొక్కుచున్నది. అది ఇంకొక శక్తికి పోలిక. ఒకటి నెబుకద్నెజరు రాజ్యము, మరి ఒకటి కల యొక్క పోలిక. దానియేలు దర్శనము చూచాడు. నెబుకద్నెజరు కలను కన్నాడు. అయితే దానియేలు అతని కలకు అనువాదం చెప్పాడు ఖచ్చితమైన దర్శనముతో. ఆమేన్. ఏమి జరిగిందో మీరు తెలుసుకుంటే ఇక్కడ విడిచి వెళ్లక ముందు ఏం జరిగింది మీరు గ్రహించారా? ఎందుకని? దర్శనముతో ఖచ్చితంగా 6 కలలు వచ్చినవి. ఆమేన్. చూశారా, ఒక కల యొక్క అర్థం దర్శనం. ఎందుకనగా ఒక వ్యక్తి మేలుకొని ఉండగని అంతః మనస్సుతో చూచినట్లుగా పుట్టి ఉండకపోవచ్చును. తరువాత దేవుడు ఈ అంతః మనస్సాక్షిని కమ్మి ఆతనుతో మాట్లాడును. కడవరి దినాలలో కలల ద్వారా మరియు దర్శనాల ద్వారా ఆయన జనులన్నీ దర్శించునని వాగ్దానం చేశాడు. చూశారా, ఇప్పుడు ఒక దర్శనం అనగా నీవు బాగుగా మేల్కొని ఇలాగూ నిలబడినప్పుడు కొన్ని విషయాలు బయలుపరచబడును. ఏమి జరిగినదో చూచి ఏమి జరగనయున్నదో మొదలైనవి ఖచ్చితంగా చెప్పుట. అయితే ఇప్పుడు ఒక కల నీవు నిద్రించినప్పుడు వచ్చును. నీ 5 జ్ఞానేంద్రియములు పనిచేయని స్థితి ఉండును. నీవు ఉపమన సాక్షితో ఉంటావు, నీ వెచ్చడనో ఉంటావు. ఎందుకనగా నీవు తిరిగి వచ్చినప్పటికీ నీవెక్కడున్నావనేది తెలుసుకుంటావు, జీవితకాలమంతా జ్ఞాపకముచ్చుకుంటావు. చూశారా, కనుక అది నీ యొక్క ఉపమన సాక్షి అంతఃస్థితి. అటు తర్వాత క్రమంగా చూడండి, కాంగ్రెస్ మ్యాన్ అప్షా ఇలా చెప్తుంటాడు, నీకు లేని దానిని నీవు కలిగి ఉండలేవు. అది నిజమే. చూశారా, తర్వాత నీవు దీర్ఘదర్శిగా పుట్టినీడెలా, ఇప్పుడు అది చేయుట మీరు చూస్తారు. ఆ 2 అంతః మనస్సులు కలిసి ఉండవలను. 5 ఇంద్రియాలు కలిగి, స్పర్శ కలిగి ఇక్కడ ఉండి, మిగతాది ఇక్కడ ఉండి, నీవు నిద్రిస్తున్నప్పుడు 5 ఇంద్రియాలు స్పర్శ లేకుండా ఉండి, అయితే చూడు, అవి 2 నీ పుట్టుకలోనే ఒకటిగా ఉండును. నీవు నిద్రపోనక్కర్లేదు, ఒకదాని నుండి ఒకదానికి వెళ్తావు. అలాగూ నీవు నిద్రపోవుటకు చాలినంత స్థలము లేదు, నీవు ఆ విధంగా చేసుకునలేవు. కాబట్టి వరములు పిలుపులు దేవుని యొక్క ముందు నిర్ణయాలు. అవి దేవుని యొక్క వరములు పిలుపులు చివరకు మారు మనస్సు లేకుండానే అని బైబిల్ చెప్తుంది. చూశారా, భూమికి పునాది వేయబడక మునిపే అవి నిర్ణయించబడి ఉన్నవి. చూశారా, ఇప్పుడు మనము చూస్తున్నాము దానియేలు యొక్క ఒక మృగము. దాని యొక్క అర్థం ప్రజల మధ్య ఒక శక్తి లేక అధికారము లేచుట. సరే, మరియు ఇక్కడ కూడా యోహాను దర్శనాలు అది అధికారాలని దేశములు లేచుటియని చూపుతున్నది. ప్రకటన 13 ఒక గొర్రెపిల్లగా సంయుక్త రాష్ట్రాలు అగుపించుట. మరియు తరువాత నీవు తెలుసుకోవాలనుకుంటే నీవంటావు, సరే అది దేశం యొక్క శక్తిని గురించి చెప్పుచున్నది, అది పరిశుద్ధమైన శక్తి కూడా పోలికై ఉన్నది. మృగము అది నీకు తెలుసా? రిబ్కాను గమనించు. అబ్రహాం యొక్క దాసుడు ఎలియాజరు రిబ్కాను తెచ్చుటకు అతడు వచ్చినప్పుడు ఆమెనతడు వంటెను ఎక్కించాడు. ఆమె నీరు పోసిన అదే వంటె ఆమె చూడని పెళ్లి కుమార్ని కలుసుకుంటానికి ఈ వంటె మీద ఆమె ప్రయాణము చేసినది. ఆమె నీరు పోసిన ఆ వస్తువే ఆమె భవిష్యత్ గృహానికి మరియు భర్త యొద్దకు ఆమెను తీసుకుని వచ్చినది. మరియు ఈరోజు అదే సంఘము నీరు పోసే అదే వస్తువు, అదే విత్తనము, వాక్యం యొక్క విత్తనము, సాక్షాత్తు ఆ వాక్యమే సజీవమై మనము చూడని పెళ్లి కుమారుని యొద్దకు మనలను మోసుకుని పోవును. చూశారా, చూశారా ఎంత సంపూర్ణమో చూడండి. ఇస్సాకు ఇల్లు వదిలిపెట్టాడు, పొలములో ఉన్నాడు, ఇంటికి దూరంగా ఉన్నాడు. రిబ్కా అతన్ని చూసినప్పుడు మరియు సంఘము క్రీస్తును మధ్యాకాశము కలుసుకును, ఆయన ఆమెను తిరిగి తండ్రి ఇంటికి ఎక్కడ భవనాలు సిద్ధపరచబడిను అక్కడకు తీసుకుని వెళ్ళను. ఇస్సాకు రిబ్కాను ఆ విధముగా తీసుకుని వెళ్ళెను. మరియు గమనించుడి, మొదటి చూపులోనే ప్రేమ. ఓ మాయ్, అతన్ని కలుసుకుంటానికి ఆమె పరిగెత్తింది. మధ్యాకాశంలో ఆ విధంగానే సంఘము క్రీస్తును కలుసుకును, నిరంతరము ఆయనతోనే ఉండును. ఇప్పుడు బైబిల్ గ్రంథం యొక్క పదజాలము ఈ మృగములు శక్తులు గమనించుడి. ఇప్పుడు మీరు గమనించాలని నేను కోరుతున్నాను, రంగులు రంగుల మృగములు 4 సాతాను ఉండెను. అతనికి అతని యొక్క 4 మృగములు ఉండెను. ఆ యొక్క 3 ఒక రంగులో పెడితే ఒక పాండురవర్ణ గుర్రము అవుతుంది, ఒక తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం. అతని పరిచర్యన కూర్చిన ఒక్కొక్క భాగాన్ని మనము చూశాము. నిసియాలో ఒక సంఘ శాఖగా రూపుదాల్చుకున్న ప్రారంభ సంఘ స్థితిని చూశాము. పరిశుద్ధాత్మ ఎవరిపైనా కుమరించబడినో ఆ ఆరంభ పెంతికోసు సంఘము క్రిందకి వచ్చి అంత్యక్రీస్తు ఆత్మను తీసుకుని ఒక సంస్థగా తయారై సంస్థాపక పిల్లలను కన్నది. 3 తన అధికారమును మార్చుకుంటూ వాటిని ఒకదానిలో ఉంచి పాండురవర్ణ గుర్రముగా తయారైనది. అటు తర్వాత మృత్యువను పేరు ఇవ్వబడిను మరియు నిత్యత్వములోకి స్వారీ చేయుచు వెళ్లినది. అది ఎంతో తేటగా ఉన్నది. ఇప్పుడు గమనించుడి, అతనికి అతడు స్వారీ చేయుచున్నాడు. దేవుడు కూడా ఆ విధముగానే ప్రతిసారి కలిగి ఉన్నాడు. ఇప్పుడు గమనించు, మొదటిగా అంత్యక్రీస్తు అగుపించినప్పుడు అతడు ఎందులో అగుపించాడు? తెల్లని గుర్రములు. చూశారా, అమాయకుల వల్లే ఉండెను, సంఘములో సిద్ధాంతముగా ఉండెను. వారు సహవాసము కోరారు. నీ సహవాసము క్రీస్తుతో కూడా ఉన్నది. అయితే వారు సహవాసము కోరారు, వారు నిలవలేకపోయారు. వారు కోరారు, మీకు తెలుసా, చిన్న గుంపులు సంఘములో లేచును. మీకు మీకది తెలుసు, కాపర్లైనా మీకు తెలుసు. చూసారా, వారు చెప్పినట్లుగా ఈకలగల పక్షులు. అయితే మనము తిరిగి జన్మిస్తే సహోదరులారా, ఆ విధమైన వైఖరి ఉండదు. చూసారా, ఉండదు. ఇప్పుడు మనము మన సహోదరులలో తప్పిదము ఏదైనా చూస్తే ప్రార్థించి ప్రభువు ముందు ఉంచుదాము. దేవుని యొక్క సన్నిధానంలోకి అతన్ని మనము తెచ్చువరకు ఆ మనిషిని ప్రేమిద్దాం. చూద్దాం, మనము చేయు నిజమైన మార్గము అదే. యేసు చెప్పాడు, మీకు తెలుసా, అక్కడ గురుగులుండును, అక్కడ ఉండునని యేసు చెప్పాడు కనుక. అయితే వాటిని పెరికివేయవద్దు, వాటితో మీరు గోధుమలను పెళ్లగింతురు. చూసారా, వాటిని ఆ విధముగానే ఉండనీయుడి. కాలం వచ్చినప్పటికీ ఆయనే వాటిని వేరుపరచునుగాక. చూశారా, వాటన్నింటినీ కలిసి ఎదగనీయుడి. గమనించుడి, మృగము వెళ్లినప్పుడు అంత్యక్రీస్తు మృగము పైన బయలువెళ్ళును అతని బలముతో. ఓహో, నేనది ప్రేమిస్తున్నాను, నేనిప్పుడే భక్తి పులకితులను కబోతున్నాను. చూశారా, ఉత్తేజ పూర్తిడవుతున్నాను. గమనించుడి, అంత్యక్రీస్తు, ఓహో, ఆ ప్రత్యక్షతలు. అక్కడ గదిలో ఆ అగ్నిగోళం వెలాడుచుండగా ఆ సమక్షంలో ఆ ప్రత్యక్షతలు వచ్చినవి. అంతవరకు ఓ సహోదరుడా, చిన్నబిడ్డ మొలకుడు నేను చూచినప్పటికీ అది నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి అది నన్ను హెచ్చరిక చేస్తుంది. ఆయన నన్ను అపస్మారక స్థితిలో ఉంచును. దానికి మీరు అలవాటు పడలేదు. మీరు లేదు, అది చాలా పవిత్రమైనది. గమనించుడి, అంత్యక్రీస్తు తన యొక్క పరిచర్య చేయుటకు ఆ నాలుగు ముగ్రములపై వెళ్లినప్పుడు దాన్ని ఎదుర్కొంటూ దేవుడు ఒక జీవిని పంపెను. చూస్తున్నారా, ఇప్పుడు గమనించుడి, అటు తర్వాత ప్రతిసారి మృగము దాని యొక్క గుర్రం మీద స్వారీ చేయనప్పుడు అంత్యక్రీస్తు తన గుర్రం పైన స్వారీ చేశాడు. తన పరిచర్యను ప్రకటించుటకు గుర్రం అనే మృగంపై స్వారీ చేశాడు. దేవుడు కూడా ఆయన జీవిని పంపెను. ఆయన దానితో తన యుద్ధమును ప్రకటించుటకు ఆయన దానిపై ఉండెను. ఇప్పుడు లేఖనము చెప్తుంది, శత్రువు వరద వలె వచ్చినప్పుడు దేవుని ఆత్మ దానికి విరోధముగా ఒక శక్తిని లేపును. మరియు కాబట్టి శత్రువు ఒక అంత్యక్రీస్తుగా బయలు వెళ్లినప్పుడు దేవుడు అతను ఎదుర్కొంటూ ఒక విధమైన శక్తిని పంపును. అటు తర్వాత అతడు మరలా వెళ్లిపోయాడు. ఒక ఎర్రని గుర్రం మీద స్వారీ చేయువానిగా మరొక రంగులో మరొక శక్తితో మరొక పరిచర్యలో దాన్ని ఎదుర్కొంటానికి దేవుడు మరొకరిని ఆయన సంఘమును స్థిరపరచుటకు పంపాడు. మూడవ వాణిని పంపెను. మూడవ జీవి వచ్చి ప్రకటించుటకు ఆయన మూడవ జీవిని దేవుడు పంపెను. అతడు నాలుగవ దానిని పంపెను. దేవుడు ఆయన నాలుగవ దానిని పంపెను. తరువాత అంత్యక్రీస్తు ఆగిపోయాడు. సంఘ కాలాలు కూడా ఆగిపోయినవి ఆ సమయానికి. గమనించుడి, ఇప్పుడు ఓహో, ఇది నిజంగా మంచిది. ఇప్పుడు అపవాది మారటము చూశాము. నాలుగు మృగములు అర్థం ఎలాంటి శక్తిని బయలుపరుచుచున్నాడు, లేక ఎటువంటి శక్తిని లోకానికి అతడు బయలుపరుచున్నాడు, మరియు ఏ విధముగా పాండురు వన్న మృత్యువు గుర్రం మీద ముగించినది అని అర్థం. ఇప్పుడు వాటిని ఎదుర్కొనడానికి దేవుని జీవుల యొక్క శక్తులను గమనిద్దాము. దేవుని యొక్క మొదటి జీవి ఆయన అంత్యక్రీస్తుని ఎదుర్కొనడానికి వెళ్లెను. అంత్యక్రీస్తు ఆత్మ కొద్దిగా తన ఉపదేశంతో ఉన్నప్పుడు, ఇప్పుడు జ్ఞాపించుకోండి, అంత్యక్రీస్తు మొదట స్వారీ చేసినప్పుడు అతడు ఉపదేశ పరిచర్యలో ఉండెను. అంత్యక్రీస్తు మొదట ఉపదేశ పరిచర్యలో స్వారీ చేశాడు. ఇప్పుడు అతను ఎదుర్కొంటానికి వెళ్లింది ఎవరో గమనించు, సింహము, యూదాగోత్రపు సింహము, వాక్యము. అతని అబద్ధ బోధ బయలువెళ్ళినప్పుడు నిజమైన వాక్యము అతని ఎదుర్కొంటకు వెళ్లెను. ఆ కారణము చేత మనకొక ఇరేనియస్, పోలికార్పు మరియు 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 ఆ వ్యక్తులు ఉన్నారు. పరిశుద్ధైన మార్టిన్, తన అబద్ధపు ఉపదేశంతో అంత్యక్రీస్తు స్వారీ చేయుచుండగా దేవుడు ఆయన ఉపదేశముకు వాక్యమును పంపాడు. యూదాగోత్రపు సింహమును, పరిశుద్ధాత్మలో బయలుపరచబడిన వాక్యమును, మరియు పరిశుద్ధాత్మ వాక్యమును ఆయనను అక్కడ బయలుపరచవలెను. ఆ కారణము చేత ఆరంభ సంఘము స్వస్థతలు, అద్భుతాలు, దర్శనాలు, శక్తిని కలిగి ఉన్నవి. ఎందుకనగా దాని ఎదుర్కొంటానికి యూదాగోత్రపు సింహపు రూపంలో ఉన్న జీవము గల వాక్యమై ఉండెను. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైందా? అంత్యక్రీస్తు తన శక్తిని పంపునప్పుడు దేవుడు ఆయన వాక్యమును పంపును. అంత్యక్రీస్తు అబద్ధ బోధ, దాన్ని ఎదుర్కొంటానికి నిజమైన బోధ బయలువెళ్ళెను. ఇప్పుడు అది మొదటిది. ఇప్పుడు ఇది మొదటి సంఘము, అపోస్తుల సంఘము, అతని ఎదుర్కొంటుకై వెళ్లినది. ఇప్పుడు అంత్యక్రీస్తు పంపిన రెండవ మృగము ఒక ఎర్రని మృగమై ఉండెను. యుద్ధముతో భూమి మీద సమాధానం తీసివేయటానికి ఆ ఎర్రని మృగమనే గుర్రంపై స్వారీ చేశాను. ఇప్పుడు అతను ఎదుర్కొంటానికి వెళ్లిన రెండవ జీవి ఎద్దు. ఎద్దు అనగా అర్థం శ్రమ, భారం మోయు జీవి. మరియు ఇప్పుడు ఒక నిమిషము మనము ఆగినీడేలా నన్ను మీరు ఖచ్చితంగా ఇది ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు ఇది కొంత మిమ్ములను ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ తుయితేరును తిద్దాం. అది ఒక శ్రమపడు సంఘము కాదో చూద్దాం. అవునా? తుయితేరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను ఎరుగుదును. చూసారా? ఇప్పుడు అన్ని క్రియలుగానున్నవి. చూస్తున్నారా? ఎందుకనగా అది అతనితో కూడా స్వారీ చేయుచున్నది. మరియు నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను చూసారా? అదంతా నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా మళ్ళా రెండు సార్లు నీ క్రియలు, నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చూశారా? తుయితేరా కాలంలో అంత్యక్రీస్తు స్థిరపడిన తర్వాత, తుయితేరా కాలంలోకి వచ్చిన తర్వాత ఆ చిన్న సంఘము శ్రమపడుట తప్ప మరి ఏమీ చేయలేకపోయినది. మరొక విషయం, ఎద్దు అర్పణ జీవి. చూశారా? ఆ యొక్క అంధకార యుగంలో కత్తెరెక్కులు ప్రపంచమును స్వాధీనపరచుకున్నప్పుడు వారు వారి యొక్క జీవితములను ఎంతో ఉచితముగా అర్పించరు. వారెక్కడ అవును లేక కాదు అని చెప్పవలను. వారు చనిపోవటకు లెక్క చేయలేదు. అది మరణమా? అయితే ఎలాగైనా వారు వెళ్లి చనిపోయారు. ఎందుకు? అది కాలం యొక్క ఆత్మగా ఉన్నది. ఆ కారణము చేత ఇరీనిస్, పోలికార్ప్, అక్కడున్న యోహాను, పౌలు మొదలైన గొప్ప వ్యక్తులు ఆ కార్యమును ఎదిరించుచున్నది. పౌలు అది చూశాడు. అతను చెప్పాడు, నేను వెళ్లిపోయిన తర్వాత తోడేళ్లు మీ మధ్యకు ప్రవేశించడం ఉన్నది. సహోదరులారా, వక్ర మాటలు బోధించుదురు, అది మిమ్మలను వెనుకకు లాగును. ఆ చిన్న వృద్ధ అపోస్తలుడు దృఢ నిశ్చయముతో అక్కడ నిలబడి ఉన్నాడు. తన వీపు నిండా దెబ్బలతో ఉన్నాడు. అతని కళ్ళు నీళ్లు కారుచున్నవి. అయితే అతను దూరదర్శి యంత్రము కన్నను దూరంగా చూడగలిగిన వారు దానితో ఆకాశమును 120 మిలియన్ల వెలుగు సంవత్సరములను అది చూడగలదని చెప్పారు. అతడు నిత్యత్వంలోకి వెళ్లి చూశాడు. అతడక్కడే ఉన్నాడు. ఏమి జరుగును అని ముందుగా ఊహించి చెప్పాడు. ఇంకా చెప్పాడు, రాబోయే మరొక కాలం వరకు అతడు చూచి చెప్పాడు. ఇప్పుడు అతను ఆ విధముగా ఉండుటకు దాన్ని గమనించడు. అతని తర్వాత వరుసలో పరిశుద్ధుడైన యోహాను ఎక్కువ కాలము జీవించాడు. పరిశుద్ధుడైన యోహాను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడై పవిత్రమైన పత్రికలన్నీ తీసుకుని ఒకటిగా కలిపి బైబిల్గా చేయుటకు ప్రయత్నించుచుండగా రోమా ప్రభుత్వం అతన్ని పట్టుకుని పద్మస్ దీపంలో పెట్టింది. దేవుని వాక్యము నిమిత్తము పద్మస్ దీపంలో అతడు అక్కడ ఉన్నాడు. అది తర్జుమా చేయుటకు పోలికార్పు అతనికి సహకరించాడు. నిన్నటి దినం మరియా స్వయంగా వ్రాసిన ఉత్తరం నేను చదివాను. మరియు అతని గద్దించుడు కాదు, కాని దేవుని యొద్ద నుండి తన ద్వారా జన్మించిన యేసుక్రీస్తు యొక్క బోధను అంగీకరించి మరియు దాన్ని బోధింపగల యోధుడని అతన్ని మెచ్చుకుని మరియు స్వయంగా పోలికార్పుకు వ్రాసిన వివరణ ఇది. పోలికార్పు సింహాలకు వేయబడ్డాడు, మీకు తెలుసా? కాదు, అతడు కాల్చబడ్డాడు. అది పందెపు ఆడస్థలంలో సింహమును వదలుట వారికి ఆలస్యం అవుతుందని వారు ఒక పాత స్నానపు గదిని పడగొట్టి పందెపు రంగంలో అతన్ని తగులుబెట్టిరి. అతడు తన తల దించుకుని తన దారిని నడుస్తూ వస్తున్నాడు. రోమా శతాధిపతి అన్నాడు, నీ వృద్ధుడు గౌరవింపదగిన వాడు, ఎందుకు దాన్ని తృణీకరించకూడదు? అతడు ఆకాశం వైపునకే చూస్తున్నాడు. మరియు ఒక చోట నుండి ఒక స్వరం పలికినది. ఎక్కడి నుండో వారు అర్థం చేసుకోలేకపోయారు. చెప్పబడినది, పోలికార్పు భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. ఎందుకని? ఆ వాక్యముతో అతడు నిలబడి ఉండెను. అతన్ని కాల్చడానికి వారు చెక్కలు అతని మీద పెడుతున్నప్పుడు ఒక పరలోక సంగీతం దిగివచ్చెను, మరియు కొందరు దేవదూతలు ఎక్కడి నుండి వచ్చి పాటలు పాడారు. అతడు తనను పరిహసించు వారి వైపు ఒక్కసారి కూడా కనురెప్పదింపి చూడలేదు. అటువంటి ధైర్యశాలులు ఆ మనుషులు. అలాంటి మనుషులు ధైర్యంగా నిలబడ్డారు. అన్ని కాలాలలో హతసాక్షులు చాలా ఘోరంగా హింసింపబడ్డారు. అయితే వారు ఎలాగున్నారు? వారు ప్రేరేపణతోనూ దేవుని ఆత్మతోనూ శక్తితోనూ ఉండేది. సంఘమా, ఇది మరచిపోవద్దు. టేపు వినచున్న సహోదరుల మీరు, ఇది మీరు పరీక్షించాలని కోరుచున్నాను. వారికి అనుగ్రహించబడిన దేవుని యొక్క శక్తి లేకుండా ఇలాంటి వాటినైనా మనుషులు ఎలా చేయగలరు? దానికి ప్రతినిధిగా ఈ పెట్టెను నేనెక్కడ పెట్టబోచున్నాను. దేవుడు వారి మధ్యకు ప్రత్యేక ఆత్మను పంపిన ఎడలా దాని ద్వారానే వారు క్రియలు చేయవలను. ఆ ఆత్మ వారి మధ్య పనిచేయును. సంఘం యొక్క చరిత్ర ద్వారా మరియు ముద్రలు తెరవబడటం ద్వారా మరియు వదలబడిన శక్తుల ద్వారాను ఇప్పుడు మేము నిరూపిస్తాము. మరియు గమనించుడి, ఖచ్చితంగా సంఘము అభిషేకమునకు ప్రతిస్పందించినది, వేరే వారేమీ చేయలేదు. ఇప్పుడు మొదటిది గర్జించు సింహము, పవిత్రమైన కలుష్యములేని వాక్యము. రెండవది తీతేరలో ఎద్దు, అది భారం మోయినది, భారం మోయు జీవి, క్షమించని నన్ను, మరియు అది అర్పణ జీవి కూడా, మరియు అది ఖచ్చితంగా చిన్న దీన సంఘము కదా. రోమ్ ఆ 1000 సంవత్సరములు అంధకార యుగంలో స్థిరపడి రోమను సంఘముతో అంగీకరింపని దానికి విరోధముగా చెప్పు ప్రతి వారిని తక్షణమే మరణశిక్షకు అంగీకరించిరి. వారు శ్రమ పడవలసి వచ్చెను. ఒక చోట నుండి ఇంకొక చోట వెళ్ళుచుడిరి. మేష సంస్థ వారలారా, మీరు గమనించవాలని కోరుచున్నాను. సిలువ యొక్క గుర్తు మీకు జ్ఞప్తుందా? ఇప్పుడు మీరు నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు. ఇప్పుడు గమనించుడి, మీరు గమనిస్తే ఆ బైబిల్ గ్రంథమును భద్రపరిచి మూత కట్టుట చూశారా? వారు ఒకరి మధ్య ఒకరు శ్రమ పడవలసి ఉండెను. అక్కడే మీరున్నారు. ఎద్దు, అది గత రాత్రి మనమది చదివాము. చూశారా, విషయం ముందుకు వెళ్లినప్పుడు అర్పణ వచ్చును, వారు వెళ్లవలసి ఉండెను. ఆయన చెప్పాడు, నూనెయు ద్రాక్షసము పాడు చేయవద్దు. వారేమి చేశారు? ఇష్టపూర్తిగా వారక్కడికి వెళ్లి మరణించారు. వారు భయపడలేదు, ఎందుకనగా ఆ దినాన సంఘం యొక్క ఆత్మ అర్పణ శ్రమపడుట, ఆ కాలం యొక్క నిజమైన దేవుని ఆత్మతో అభిషేకింపబడి వారు మరణించిన కొరకై ధైర్యంగా ముందుకు నడిచి వెళ్ళచ్చు. యోధుల వల్ల మరణించారు. ఒక అర్పణ 68 మిలియన్ల మంది వివరణ ప్రకారంగా ఎద్దు అర్పణ. ఓహో మాయ్, మీరు అది అర్థం చేసుకున్నారా? ఇప్పుడు అర్పణ ఆ కాలంలో అది శ్రమపడగలదు. ఆ 1000 సంవత్సరంలో ఎంతో వ్యతిరేకంగా ఉన్నదానితో పోరాడుటకు అది ఆ కాలంలో శ్రమపడగలిగినది. ఇప్పుడు అపవాది నుండి బయలువెళ్లినది ఈ నల్లని గుర్రం. చూశారా, ఇప్పుడు అతను ఎదుర్కొంటానికి నల్లని గుర్రం యొక్క శక్తులను ఎదుర్కొంటూ బయలువెళ్లిన మూడవ జీవి, దేవుని నుండి వెళ్లిన ఒక శక్తి, ఒక మనిషి, యుక్తిగల తెలివిగల దేవుని యొక్క జ్ఞానం గలవాడు. మృగములన్నింటికంటే మానవుడు తెలివిగలవాడు, మీకు తెలుసా? అవునా, అతడు తెలివిగలవాడు. ఎందుకనగా అతడు అతన్ని ఓడించగలడు. అతడు తెలివైన వాడు, యుక్తి గలవాడు. చూశారా, ఆ కాలము అది అంధకారం నుండి బయటికి వచ్చుచున్న కాలముగా ఉన్నది. ఈ అవతల ప్రక్క ఈ నల్లని గురువు స్వారీ చేయనప్పుడు వారి యొక్క అర్పణలు మరియు చేయుచున్న వాటన్నిటికీ వారు వసూలు చేయుచుండిరి. మరియు డబ్బు, అది ఎలాగో మీకు తెలుసా? ఇప్పుడు దాన్ని ఎదుర్కొంటూ వెళ్లిన తదుపరి జీవి ఏదనగా మనుష్యుని ముఖము కలిగిన జీవి, తెలివితేటలు కలిగి తెలివైనది, మంచిది, ఆ దినం యొక్క ఆత్మతో అభిషేకించబడినది. మీరు అది గ్రహించారా? దేవుని జ్ఞానపు యుక్తితో అతడు అతన్ని ఎదుర్కొంటూ వెళ్లాను. అది సంఘ సంస్కరణ కాలము. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ మరియు మొదలగు వారు ఉన్నారు. చూడండి, అది సంస్కరణ. జింగ్లీ మరియు ఆందరూ, నాక్స్, కాల్విన్ వారందరూ, చూశారా? అది యుక్తిగల తనము. ఇప్పుడు మీరు గమనించండి, ఖచ్చితంగా అంధకార యుగం నుండి, సంస్కరణ నుండి ఇదే మార్గము. గమనించండి, అది మనుషుని యొక్క తెలివి తేటలు. మీ కిటికీలను మీరు కొద్దిగా తెరిస్తే బాగుంటుంది. ప్రజలకు కొద్దిగా వేడిగా ఉన్నదని నేను అనుకుంటున్నాను. అక్కడ అనుకుంటాను కొద్దిగా కిటికీలను తెరచేయాల బాగుంటును. కారణం, ఇక్కడ నేను నిలబడి బోధిస్తుండగా వేడి తగులటం వలన అక్కడున్న మీరు బద్ధులవుతారని నాకు తెలుసు. సరే, గమనించుడి, అది మానవుని యొక్క యుక్తి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? సాతాను పంపిన ఆ మూడవ మృగము, అతడు కూడా తెలివైన వాడు. గమనించు, ఒక దేరానమునకు ఒక సేరు గోధుమలు, ఒక దేరానమునకు మూడు సేర్ల ఎవలు. చూశారా? ఓహో మాయ్, చూడండి, డబ్బు సంపాదించు పథకం, తెలివి, ప్రపంచం యొక్క బంగారము, సంపద అందులోకి తెచ్చుట, అది ఖచ్చితంగా నెరవేరినది. అక్కడే ప్రార్థనలకు వసూలు చేయుట ప్రారంభమైనది. పర్గటరీ అనగా పాపమును పరిహరించు స్థలమును, ఒక స్థలమును ఏర్పరిచి వారి పితరులకు ప్రార్థనలు చేశారు. మరియు మీ ఆస్తులను, సమస్తమును, మీ హక్కులను వారికి ఇవ్వవలను. సంఘము మరియు రాజ్యము ఒకటాయను, మరియు సంఘము మీ ఆస్తిని తీసుకున్నది. మరియు ఈ దినాన కొంతమంది సువార్తికులు ఇంకా వారి మీద అదే అభిషేకమునుట మీరు చూచుట్లేదా? వృద్ధులు తమ పెన్షన్లను వదులుకుని అట్లు చేయుట, మరియు వారి ఇండ్లను వారి కార్యముల కొరకు ఇచ్చుట్లాంటి సంగతులు. ఎందుకు సహోదరుడా? నేను ఆ విషయానికి పోగుటకు నేను ఇష్టపడలేదు. చూశారా? అయితే నేనిప్పుడు దీనితో నిలబడతాను. నేను ఎక్కడికి వెళ్ళుచున్నాననేది నేను తిరిగి చూస్తాను. ఇప్పుడు గమనించు, ఆ మనుష్యులు, అది వారికి సంబంధించినది, దానికి వారే బాధ్యులు. అది ఆ ఒక్కటి నాకు సంబంధం లేదు. ఇక్కడ దీనికి నేను బాధ్యుడను. ఇప్పుడు గమనించడి, దాన్ని ఎదుర్కొంటకు వచ్చిన ఆ జీవి మానవుడు. ఆ జీవి మనుషుడని, మానవ శక్తి అది అని మనకందరికి తెలుసు. మన యొక్క తెలివితేటలతో మార్టిన్ లూథర్ తన యొక్క చేతిలో ఆ కోషర్ రొట్టెను పెట్టుకుని ఆ మెట్లు ఎక్కుచుండగా గుర్తెరిగను. వారు చెప్పారు, ఇది యేసుక్రీస్తు యొక్క రక్తము, ఇది యేసుక్రీస్తు యొక్క శరీరము. లూథర్ దాన్ని క్రింద విసిరివేసి చెప్పాడు, ఇది రొట్టె ద్రాక్షసము, ఇది క్రీస్తు యొక్క శరీరము కాదు. కారణం, అది హెచ్చింపబడి విజ్ఞాపన చేయించు దేవుని కృపాశ్రమ కూర్చుండెను. చూడండి, జ్ఞానము, చూడండి, మానవుడు. మరియు జాన్ వెస్లీ దాని తర్వాత వచ్చాడు, తర్వాత జింగ్లీ వచ్చాడు, కాల్విన్ వచ్చాడు. వారు సంఘమును సురక్షితమైన స్థానానికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత వారు, ఇక ఉద్యోగము లేవనేది, ఏది జరిగితే అది జరిగనీయడి అంతే. వారికి ఇష్టమొచ్చిన జీవితం వారు జీవించారు. లూథరన్ సంఘము ఎంతో దారి తప్పినది, ఆంగ్లికన్ సంఘము అంతే. ఓహో మాయ్, ఇప్పుడు ఎలాగో అలాగే దేశమంతా కలుషితమై పోయినది. సంఘములు తారుమారైనవి. మరియు రక్తము చిందించిన పిమ్మట రాజైన హెన్రీ 8 ఇంగ్లాండు వచ్చాడు, మరియు ఆ కార్యములన్నీ సంభవించినవి. తరువాత సంఘము చెడుతనముతోనూ హింసతోనూ నిండిపోయినది. అనేకులు క్రైస్తవులని పిలుచుకుంటూ 4 లేక 5 భార్యలతో జీవించుచు, వారికిష్టమొచ్చినది చేయుచు, అపవిత్రమైన జీవితము జీవించారు. జాన్ వెస్లీ లేఖనము చదువుతూ దాన్ని గమనించుచుండెను, యేసుక్రీస్తు యొక్క రక్తము విశ్వాసిని పవిత్రపరచునని అది బయలుపరచను. మరియు అయితే అతడు ఏం చేశాడు? ఇంకొక సంస్కరణతో అతడు వచ్చాడు. లూథరన్ చేసినట్లుగా అతడు దినాన లోకమును రక్షించాడు. చూశారా? ఏంటది? మనుష్యుడు జీవి యొక్క శక్తి బయలు వెళ్లుచున్నది. విషయము తప్పని గ్రహించుటకు మనుషుడికి జ్ఞానము దయచేసెను. అది యేసుక్రీస్తు యొక్క రక్తము, అది యేసుక్రీస్తు యొక్క శరీరము, అది శరీరమునకు ప్రతినిధి. అవునా? అది ఇంకా కేథలిక్ ప్రొటెస్టాంట్ వారి మధ్య వాదముగానే ఉన్నది. ఇప్పటికూడా సమ్మతికి రాని ఒకే ఒక అంశము అదే. దాని మీద తప్ప మరి దేని మీద వారు అంగీకారానికి రాగలరు. వారి ఆలోచన సభలో వారు కలిగి ఉన్నారు. ఇప్పుడు గమనించుడి, అయితే వారు దానిపై వారు ఏకీపించలేరు. చూశారా, రక్తము, ఇది అక్షరార్థకంగా రక్తము అని చెప్పుచున్నారు. ఈ రొట్టెను అక్షరాల క్రీస్తు శరీరంగా మార్చు శక్తి పూజారికి ఉన్నదని వారు చెప్పుచున్నారు. అదే చిన్న మందిరము సంఘములో మీకు తెలుసా, ఆ కారణం చేత గుర్తును వేసుకునుచు మరియు అన్యుల అర్పణలు పలు విధములుగా అర్పించుచు టోపీలను తీసివేసి వాటి ముందు వంగి నమస్కరించుట్లు మీరు ఎరుగుదరు. ఈ భవనముకు కాదు, గుడారంలో ఉన్న కోశరుకు సాతాను ఎంత కుయుక్తిగా మార్చనో గమనించడి. అయితే చూడండి, ఆ సమయంలో అది తప్పు అని గ్రహించుటకు మానవుని మీద దేవుడు ఒక జ్ఞానాత్మను ఉంచాడు. ఇప్పుడు అది మూడవ మృగమును ఎదుర్కొంటుకు ఆ విధముగా అనుగ్రహించబడింది. అప్పుడు సంఘము చాలా చెడిపోయి అతడు స్వారీ చేయుచుండగా అది ఇంకా ఘోరముగా మారిపోయింది. సంస్కర్తలు అప్పుడు వారేం చేశారు, దిద్దుబాటు కాలంలో వారున్నారు. వారు సంఘమును విగ్రహ సంబంధమైన అన్ని ఆచారముల నుండి తిరిగి దేవుని యొద్దకు త్రిప్పారు. చూశారా, జీవి బయలు వెళ్ళింది. అందుకే అది చేయుటకు మానవుని యొక్క యుక్తి. అయితే ఇప్పుడు మూడవ వచనం చదువు, లేక ప్రకటన 3:2. ఒక నిమిషం, ఇప్పుడు ఒక కారణం కొరకు నేను ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది లూథరన్ కాలము, సంస్కర్తల కాలంలో ఇక్కడ వచ్చుచున్నది. ప్రకటన 3:2, వారేం చేశారు, వారు నిర్మాణాత్మకము చేశారు. లూథర్ తన సంఘమును ప్రారంభించగానే వారది నిర్మాణాత్మకము చేశారు. సరే, అలాంటిదే వెస్లీ చేశాడు. పెంతికోస్తులు అలాంటిదే చేశారు. ఖచ్చితంగా అది నిర్మాణం చేశారు. వారేం చేశారు, వారు దేని నుండి బయటకు వచ్చారో అదే పద్ధతిని వారు స్వీకరించారు. చూశారా, ఇప్పుడు అది గమనించు. ప్రకటన ఈ సార్దీస్ సంఘమును గురించి పలుకుచున్నది. సంఘపు దూతకు అది మొదటి వచనం. చూశారా, అది మంచిది. జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము, అది నీకు బోధింపబడిన వాక్యము. చూశారా, మిగిలిన వాటిని, చావనయున్న వాటిని కేథలిక సంఘం నుండి బయటకు వచ్చి మరలా దానిలోనికి వెళ్ళినట్లుగా అతడు అక్కడ సంస్థాపకమును స్థాపించుటకు సిద్ధముగా ఉన్నాడు. చూశారా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అక్కడికే నీవు వెళుచున్నావు, అక్కడికే మరలా వెళుచున్నాడు. సంస్థాపక సంఘముల పద్ధతులు ఎందుకు తప్పు మీరు చూచుట్లేదా? ఎవరిది స్థాపించారు? దేవుడా? అపోస్తులా? రోమన్ కేథలిక్ సంఘము అది స్థాపించినది. ఇప్పుడు ఏ చరిత్రకారుడైనా వ్యత్యాసంగా చెప్పగలడా? అక్కడది లేదు. వారంటారు తల్లి సంఘము వారే అని. మరి వారే అయితే వారు విషయాన్ని నిర్మాణాత్మకం చేసి మానవుని శిరస్సుతో ఒక పద్ధతిని పెట్టారు. మరియు వారు చేసినట్లుగా ఒక మనిషిని మనము తీసుకోలేదు. మనము మనిషిని అంతా ఆలోచన తీసుకుని ఏకం చేసి తరువాత గందరగోళంలోనికి వచ్చాము. అవును, ఒక ఆలోచన సభ వలన ఏమి జరుగును? ప్రజాస్వామ్యము మంచిది అని మనము అనుకున్నట్లుగా అది ఉంటుంది. నేను కూడా అది అనుకున్నాను. అయితే అది ఎన్నడూ పనిచేయదు. అది చేయదు. ఒక రకపు రిక్కీలు దానిని నడిపింపునంత కాలము లోకంలో దానిట్లు సరిచేయగలవు? నీవు చేయలేవు. గమనించు, నిజమైన విషయమేదనగా దైవభక్తి గల రాజు సరిచేయగలడు. ఇప్పుడు జీవిని, మూడవ జీవిని గమనించు. అది మానవుని యొక్క యుక్తి అయి ఉన్నది. మరియు బయలువెళ్లిన సంస్కర్తలను అతడు సూచించుచున్నాడు. ఇది రొట్టె, దాన్ని తీసుకుని చెప్పుచు విగ్రహారాధన వలె. ఇది ద్రాక్షస్సము. చూడండి, క్రైస్తవ్యమునకు సరిపోలికగా ఉన్న ఒక దానిని అంత్యక్రీస్తు ఇంకా కలిగిన్నాడు. అతడు ఆ విధముగా ఉండవలసినది. ఎందుకనగా అతడు వ్యతిరేకము. అవునా? మరియు అలాగైతే అతడు ఒకదానిని వ్యతిరేకమైతే ఇప్పుడు అతడు వచ్చి ఓహో నేను ఒక బౌద్ధుడును అని చెప్తే సరే, దానితో ఏమీ లేదు. వారందరూ చేస్తారు. అది ఆరంభం నుండి అన్యత్వము. అయితే అంత్యక్రీస్తు యుక్తిపరుడు. అక్కడున్న సమస్తమైన వాటి పోలికగా అతడు అన్ని కార్యాలు కలిగిన్నాడు. అయితే వాటిని త్రోవ పట్టించుచున్నాడు. దాని యొక్క అసలైన సిద్ధాంతానికి వ్యతిరేకముగా ఒకటి. చూశారా, అది అతని అంత్యక్రీస్తుగా చేస్తుంది. చూశారా, కాబట్టి సంస్కర్తలు దాని ఎదుర్కొంటానికి ఆ జీవి ఒక మానవుని రూపంలో వెళ్ళెను. ఇప్పుడు తరగతి, ఇది మరచిపోవద్దు, ఇది మరచిపోవద్దు. చూశారా, అది జ్ఞప్తించుకోండి. మీ జీవిత కాలమంతా అది జ్ఞప్తించుకోండి. చూశారా, ఈ జీవులు నిజం అది హోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు. అవును, గమనించుడి, విగ్రహార్థన తీసుకుని వచ్చినది. దేవుడు అతనికి అనుగ్రహించిన జ్ఞానము ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా మనుష్య జీవి బయలువెడలి విగ్రహార్థన నుండి సంఘమును తిరిగి దేవుని ఎద్దుకు తీసుకుని వచ్చెను. అయితే అదే సంఘకాలంలో మనం కనుగొంటున్నాము, వారు సమస్థాపకముగా ఆరంభించినప్పుడు ఆరంభంలో వారు చేసిన దానిని, అనగా రోము చేసిందే చేయుటకు చేసినప్పుడు, ఇప్పుడు ఆమె సంఘానికి కుమార్తెలను చేయబోచున్నది. మరియు ఆమె ఏమి చెప్పుచున్నది? ఇప్పుడు నీవు పరిపూర్ణముగా లేవని నేను కనుగొన్నాను, మరియు నీలో మిగిలిన కొద్ది బలముతో నీవు బలపరచుకునవలేను. తిరిగి ప్రకటన 3:3 వారిని హెచ్చరించుటకు విను. తీద్దాం. సరే, కొద్ది నిమిషాల క్రితము నేను దానిని పొందియున్నానని అనుకుంటున్నాను. నీవు ఎలాగో ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని కైకొనుచు మారు మనసు పొందుము. ఇంకొక విధంగా జ్ఞాపకముచ్చుకునుము, నీవు అటువంటి కలుషితం నుండి బయటికి వచ్చితివి. చూశారా? మరియు ఇక్కడ చూడండి, నీవు జాగరూకుడవై ఉండని ఎడెలా నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. ఇంకా క్రిందకు ఆయన దీపస్తంభమును కదలించబోచున్నాడు. చూశారా? కనుక అది అదే ఏంటది? సంఘం యొక్క వెలుగు. ఆమె ఏ అన్య చీకటి నుండి వచ్చినదో అదే సమస్థాపక పద్ధతిలోకి ఆమె వెళ్లిపోయినది. నేటి దినము ఆమె అక్కడ నిలిచున్నది. కథలుక్కులు ఎలాగూ అది సత్యమని నమ్ముకుని ఉన్నారో, యథార్థ హృదయం గల జనులు ఆ శాఖాక్రమములో ఉన్నారు. ప్రొటెస్టెంట్లు కథలుక్కును చూచి నవ్వుతారు. అది 6:1 బయట అరడజను. ఖచ్చితం వాక్య ప్రకారం మనిషి జ్ఞానం. ఎప్పుడు గమనించు, ఓహో నేను దీన్ని ఎంతగా ప్రేమిస్తున్నాను, ఆయన వారిని హెచ్చరిక చేయుటను వినండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఏకీభిస్తున్నారా? మీలో ప్రతి ఒక్కరూ మీరలా కానట్లయితే నాకు ఒక ప్రశ్న వ్రాయండి. అదేవిధంగా ఇక్కడ బైబిల్ వారిని గుర్తింపు చేసినట్లుగా ఖచ్చితంగా ప్రతి ఒక్క కాలంలో ఆ జీవులు గుర్తింపు చేయబడినవి. వారు ఖచ్చితంగా అచ్చట అలాగే చేసిరి. వారేం చేసింది చరిత్ర చూపుతుంది. మనం ఇక్కడే చూచి వారు ఏమి చేసింది చూడగలుగుతాము. మరియు ఇక్కడ ఆ జీవులు కృతమది నాకు తెలియదు, నేను కేవలము అక్కడ కూర్చున్నాను. మీరు నన్ను చూస్తున్నట్లుగానే అది అక్కడ కదలుట నేను చూశాను. చూశారా? అది నిజమై ఉండవలసింది. ఎందుకనగా ఇక్కడ బైబిల్లో అది నిజం కాబట్టి అది నిజమని చెప్పుడు తప్ప మరేమి చెప్పగలవు? గమనించు, అంత్యక్రీస్తును ఎదుర్కొంటానికి పంపబడిన ఈ ఆఖరి 4వ జీవి. మీరు సిద్ధమేనా? పంపబడిన చివరి జీవి లేక దేవుని యొక్క బోధకు విరోధముగానున్న అంత్యక్రీస్తును ఎదుర్కొంటూ చివరి శక్తిగా పక్షిరాజు అనే జీవి పంపబడిను. చూశారా? 4వ జీవి పక్షిరాజు. ఇప్పుడు మీరు కాలములను లేఖనములను పఠనము చేయండి. పక్షిరాజేనా? మరి బైబిల్లో ఆఖరి కాలము పక్షిరాజు కాలము. దేవుడు ఆయన ప్రవక్తలను పక్షిరాజులతో పోల్చుచున్నాడు. అవునా? ఇప్పుడు గమనించుడి, చివరి కాలము పక్షిరాజు కాలము. ఒక నిజమైన వాక్యమును బయలుపరచువాడు. చూశారా? దేవుడు క్రియ చేయుటకు ఆరంభించుటకు ముందు నోహు దినములో చేసినట్లుగా ఆయన ఒక పక్షిరాజును పంపాడు. ఆయన ఇశ్రాయేలును బయటకు తెచ్చినప్పుడు ఫరో సైన్యం వెళ్ళుటకు సంసిద్ధమైన ఆయన పక్షిరాజును పంపాడు. ప్రతిసారి ఆయన దాని యొక్క చివరన ఒక పక్షిరాజును పంపును. మరియు ఇక్కడ కూడా తిరిగి ఆయన పక్షిరాజును పంపును. అది ఖచ్చితంగా వాక్య ప్రకారముగా ఉన్నది కాబట్టి దానిని తప్ప వేరేది నీవెట్లు చేయగలవు? పక్షిరాజును పంపుట ఎందుకు? కాలమంతట్లో పడిపోవచ్చున్న సత్యమును బయలుపరచువాడు. కాబట్టి లోకములో ఆ ఎద్దు లేక మనిషి లేక ఏ జీవి స్వారీ చేయుచున్నను పక్షిరాజు వచ్చు వరకు అది ఎట్లు బయలుపరచబడును? వారి స్థానములలో వారుండిరి. వారు తక్కిన ఇతర జీవులు వలె వారు భక్తిగలవారు. సింహము అది అసలైనది. అక్కడే అంత్యక్రీస్తు లేచును ఎదుర్కొనుటకు అటు తర్వాత అతడు ఇంకొక శక్తిని లేపాడు దాని ఎదుర్కొనుటకు. ఆయన ఇంకొక శక్తిని పంపెను. అటు తర్వాత అది ఇంకొక శక్తిని లేపెను. దాని ఎదుర్కొంటూ ఆయన మరి ఒక శక్తిని పంపెను. మరియు తరువాత ఆయన చివరి శక్తిగా పక్షాదులు పంపాడు. వారి తండ్రుల యొక్క అసలైన విశ్వాసం వైపుకు, పిల్లలను త్రిప్పుటకు పక్షరాజు కాలం. తరువాత మీరు గమనించండి, ఇక జీవులు లేరు, అదంతా అంతే, అదే ఆఖరిది. ఇప్పుడు మీరు ప్రకటన 10:1-7 తీయండి. నేను దానిని నిర్వచిస్తున్నాను, జ్ఞప్తించుకోండి. చివరి వర్తమానికుని కాలంలో చూడండి ఏమి జరుగును. దేవుని మర్మములన్నీ బయలుపరచబడును. పక్షరాజు, అమేన్. ఇప్పుడు మీరు స్వారీ చేయబడిన 4 మృగములను చూశారు. అది సంపూర్ణంగా నిజం. మీరు అది నమ్ముతున్నారా? మరియు ఇక్కడ ప్రతి కాలము లేక దాని వెనకాల స్వారీ చేసిన ప్రతి శక్తి ఉన్నది. స్వారీ చేయు శత్రువు ఏమి చేయుచున్నాడని దాని లేఖనము అక్కడ చూపించుచున్నది. ఈ ముద్రలలో అది బయలుపరచబడి ఉన్నది. మరియు ఇంకా ఇది కూడా బయలుపరచబడినది. అదేదనగా, ప్రతి మృగమును ఎదుర్కొంటానికి దేవుడు శక్తిని పంపెను. పక్షరాజు కాలం వరకు అది ఖచ్చితంగా సరిపోవుచున్నది. ఇది చివరి కాలమైనట్లయితే పక్షరాజు వచ్చును. అవును. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు సింహం వచ్చిన దినాలలో అసలైన వాక్యం వచ్చినది. సుమారు 100 సింహం మాట విన్నారు. ఎద్దు వచ్చిన దినాల్లో 200 ఎద్దు వర్తమానము విన్నారు. మనుషుడు వచ్చిన దినాలలో మనుషుల మధ్య అతడు పనిచేశాడు. అవునా? కావున అతడు తెలివైనవాడు. ఒక చిన్న గుంపును బయటకు తెచ్చెను. మరియు వారు ఏం చేశారు? సాతాను వారిని చూచినది కనుక అతడు వారిని వెనుకకు పంపి దానిలోనికి వివాహము చేశెను. మరియు జ్ఞప్తించుకో, చివరకు పక్షరాజు వచ్చినప్పుడు 10,000 ఒక్కరు మాత్రము విడ్డారు. అది పక్షరాజు కాలము. జ్ఞాపకముచ్చుకో, ఈ ఇతర స్వారీ చేయి వారందరూ ఆ తర్వాత చివరికి యేసు చెప్పాడు, ఆయన త్వరగా రానియడలా ఎత్తబడుటకు ఏ శరీరీయు రక్షింపబడదు. అది లేఖనమేనా? అలాగైతే మనము ఎక్కడున్నామో మీరు చూచుట్లేదా? కాదా సహోదరి సహోదరుడా, మనం ఎక్కడ ఉన్నామో చూశారా? దేవా, నేనెంతో ఆనందంగా ఉన్నాను. నేనేమి చేయవలనో నాకు తెలియట్లేదు. ఇక్కడ నిలబడి మాట్లాడు వాడను నేను కాదు, నేను కూడా ఇక్కడే ఉన్నాను. నేను మీ మధ్య ఉన్నాను. చూశారా? నేను, అది నేనే. నాకు కుటుంబం ఉన్నది. నేను ప్రేమించే సహోదరులు సహోదరులు నాకున్నారు. 30 నుండి సత్యమని నిరూపించబడిన దానిని పరలోకపు దేవుడు దయతో దిగివచ్చి ఆయన ఆ కార్యమును దర్శనముల ద్వారా బయలుపరచున్నాడు. మనం ఎక్కడ ఉన్నాము? మనము వచ్చి ఉన్నాము అంతే. శాస్త్రీయ పరిశోధన దానిని రుజువుపరిచినది. వాక్యం యొక్క నిరూపణ దాన్ని రుజువు చేసినది. మనం ఎక్కడ ఉన్నాము? ఈ యొక్క ప్రత్యక్షత దేవుని యొద్ద నుండి వచ్చినది. మరియు ఇది సత్యం. ఏదైనా మీరు పట్టుకున్నారా? మీరు గ్రహించినందుకు నేను ఆశ్చర్యపడుతున్నాను. చూశారా? అవునండి. అట్లని ఎడలా ఆదివారం మీకు నేను చెప్పనవసరం లేదు. గమనించుడి, గమనించుడి, అద్భుతం. ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు గమనించుడి, జలప్రళయమునకు ముందు ప్రపంచమును దేవుడు విడిపించుటకు ఆయన పక్షరాజును పంపెను. ఆయన ఇస్రాయేల్ను విమోచించుటకు ముందు సమయమున ఆయన పక్షరాజును పంపెను. యోహాను పద్మస్ దీపమున ఉన్నప్పుడు ఈ వర్తమానము చాలా సంపూర్ణంగా ఉన్నందున అతను దానిని ఒక దూతకు అప్పగించనని నమ్మలేకపోయాను. అది మీరు నమ్ముతున్నారా? ఒక దూత ఒక వర్తమానికుడు, తెలుసా? అయితే వర్తమానికుడు ఒక ప్రవక్త అని మీకు తెలుసా? మీరది నమ్ముతున్నారా? అది మనము రుజువు చేద్దాం. ప్రకటన 22, అది పక్షరాజు ఏమో చూద్దాం. చూద్దాం, ఖచ్చితం. అతడొక దూత, అతడొక వర్తమానికుడు. అయితే ఈ సంపూర్ణ ప్రకటన గ్రంథమును అతనికి బయలుపరచు ఒక ప్రవక్త అది. ప్రకటన 22:19, అది నిజమేనని నేను అనుకుంటున్నాను. ఇక్కడే నేను రాసుకున్నానని అనుకుంటున్నాను. 22:19, నాది తప్పు కావచ్చు. కాదు, 22:9, అది అదే. నేను 22:9 చూస్తున్నాను. అవును, ఓ అవును, ఇక్కడ. అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైనని సహోదరులతోనూ సహదాసుడను. ఇక్కడ యోహాను ఏమి చూచినది గమనించు. యోహానను నేను ఈ సంగతులు వినినవాడను చూచినవాడను, ఇప్పుడు అతడు ముగిస్తున్నాడు. ఇది ఆఖరి అధ్యాయము. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, మరియు అతను తరువాత దూత, చూశారా, పిమ్మట అతడు వద్దు సుమి చేయవలదు. ఏ నిజమైన ప్రవక్తైనా లేక ఏ విధమైన వర్తమానుకుడైనా ఆరాధించబడడు. చూశారా, అది దేవునికే వర్తించును. అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికి నమస్కారము చేయమని చెప్పెను. చూశారా, ఇప్పుడు ఆ గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఇప్పుడు గమనించుడి, దేవుని యొక్క వాక్యము తీసుకుని రాబడవలనంటే అది ప్రవక్త ద్వారా తీసుకుని రాబడవలసినది. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము అతని యొద్దకి వచ్చును. ఇక్కడున్న పెట్టెలో దాని గురించిన ఒక ప్రశ్న ఎవరైనా వేస్తారని నేను అనుకుంటున్నాను. కొంచెం ముందుగా వాటిని కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. తెలుసా, అక్కడ అలాంటిది ఉన్నదని నేను భావిస్తున్నాను. అంతే, నేను దానికి బదులిస్తానని నేను తలంచాను. మీరు చూశారా, ప్రతి దేవుని యొక్క వాక్యము తీసుకుని రాబడినది. బైబిల్ తన పద్ధతిని మార్చదు. అవును, అదంతా ఒక్కటే. వచ్చుడుకు మనం ఎదురు చూచుచున్న ఈ దీర్ఘదర్శి వద్దకు అది రావలసి ఉన్నది. ఇప్పుడు గమనించు, ప్రకటన 1:7. ఇప్పుడు తిరిగి 9వ వచనము చదువుదాము. ఇప్పుడు ఆ వచనం దగ్గరికి మనం వెళ్ళకముందు ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ ముద్రలను మనము విడిచిపెట్టక ముందు పరిపూర్ణముగా ఉన్నవని మీరు చూస్తున్నారా? ఇప్పుడు జ్ఞాపించుకోండి, ఆ పక్షిరాజు తర్వాత ఏ శక్తులు బయలువెళ్లలేదు. చూడండి, ఇక లేదు. ప్రతిసారి అంత్యక్రీస్తు ఒక దాన్ని పంపునప్పుడు దేవుడు ఒక శక్తిని పంపాడు. అంత్యక్రీస్తు మరొక శక్తిని పంపినది. దాన్ని ఎదుర్కొంటానికి ఒక దాన్ని పంపాడు. తరువాత అతడు మరొక శక్తిని పంపాడు. దాన్ని ఎదుర్కొంటకు దేవుడు ఒక దాన్ని పంపాడు. చూశారా, మరియు ఆ తర్వాత మొదట్లో ఉన్నట్లుగానే ఆయన పక్షాదును పంపినప్పుడు అది ఆయన వాక్యము. ఇప్పుడు గమనించు, మన ఒక ప్రవక్త వచ్చునని ఎదురు చూస్తున్నాం కాదా? ఏలియా వలె ఆత్మతో అభిషేకించబడిన ఒక మనుష్యుడు. వాస్తవంగా ఏలియా కాదు, అయితే అలాంటి మనిషి వచ్చును. మరియు అతని ప్రాముఖ్య పరిచర్య ఈ సంఘశాఖ మలుపులలో పడిపోయిన ఈ ప్రజలను తండ్రుల యొక్క అసలైన విశ్వాస వైపునకు తిరిగి తెచ్చుట. ఇప్పుడు అది బైబిల్తో ముడివేయబడలేదా? నేను దాని గురించి ఇంకేమి చెప్పలేను. ఎందుకనగా అది అదే. మీరు అతడికే రావలసి ఉన్నది. అది సత్యం. నీవు దాని నుండి ఏదైనా తీసుకుని నీవది త్రిప్పినా చూడు, కాబట్టి అది ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. ఇప్పుడు గమనించుడి, ఇప్పుడు 9వ వచనములో బలిపీఠం క్రింద ఆత్మలు. ఇక్కడే నేను కొన్ని ఏకీభించకనున్న విషయాలున్నవి. అయితే ఒక నిమిషం గమనించుడి, చూశారా, నేను కూడా అలాగే తలంచాను. అయితే అది ఆ విధంగా రాలేదు. నేను ఎప్పుడూ అనుకునేవాడను ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఆ ఆరంభ సంఘం యొక్క హతసాక్షులు అని. మరియు డాక్టర్ ఉరియా స్మిత్ వారందరూ అదే చెప్పారని నేను అనుకుంటాను. అవునా? అయితే నాకు నేనే అనుకున్నాను. అయితే దాన్ని గూర్చిన దర్శనము పరిశుద్ధాత్మ చూపినప్పుడు అది అది కాదు, అది ఆత్మలు కాదు. ఇప్పుడు నీవంటావు, సరే ఇప్పుడు దాన్ని గూర్చి నాకు తెలియదు. సరే ఇప్పుడు ఒక నిమిషం ఆగు, మనం చూద్దాం. చూడు, వీరు పెండి కుమార్తె సంఘం యొక్క ఆత్మలు కారు. ఎంత మాత్రము కాదు, పెండి కుమార్తె సంఘము అక్కడ వేచింటుందని మనము తలంచాము. మొదపెట్టుచుండిన బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, చూశారా, ఇంకా ఎంతకాలం ప్రభువా, ఎంతకాలము? నేను ఇది మరలా చదవని ఇప్పుడే అది గ్రహించగలము. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. చూశారా, దేవుని యొక్క వాక్యము మరియు వారు కలిగిన సాక్ష్యము. ఇప్పుడు వద్దు, అక్కడి నుండి కదలవద్దు. ఒక నిమిషం, చూశారా, వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూమి నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వడెను, మరియు వారి వల్లనే చంపబడు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని చెప్పబడెను. ఇప్పుడు ఈ సమయమునకు వారు ఈ ఐదవ ముద్ర తెరవబడినప్పుడు చూశారా, సంఘము వెళ్లిపోయినది, క్రిందనున్న ఆత్మలు ఆరంభ సంఘమునకు చెందినవి కావు. ఇప్పుడు దయచేసి మీ యొక్క దృష్టినంతా ఇతటిని కేంద్రీకరించవలసిన సమయం ఇది, ఎందుకనగా ఇది పెద్ద వివాదముగా ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలకించాలని కోరుచున్నాను, మరియు మీరు రాసుకుంటూ మీ కాగితములను మొదలగు వాటిని తీసుకోండి. ఇప్పుడు మీరు గమనించాలని కోరుచున్నాను, ఇప్పుడు ఇవి ఆత్మలు కానేరవు, ఎందుకనగా ఆ యొక్క ఆ నీతిమంతుల ఆత్మలు అత సాక్షులు నీతిమంతులైన ప్రజలు సంఘము పెళ్లి కుమార్తె ఇది జరిగినప్పుడు ఎత్తబడి ఉండును. కాబట్టి వారు బలిపీఠం క్రింద ఉండరు, పెళ్లి కుమార్తెతో కూడా మహిమలో ఉంటారు. ఇప్పుడు గమనించండి, ప్రకటన నాలుగవ అధ్యాయంలో ఎత్తబడిలో వారు వెళ్లిపోయారు, వారు ఎత్తబడ్డారు. ఇప్పుడు అలాగైనట్లయితే ఎవరి ఆత్మలు, అది తరువాత విషయం. అలాగైతే ఎవరు వీరు? ఆరంభ సంఘము కానట్లయితే ఒక దేశముగా రక్షించబడిన ఇస్రాయేలు ఇది, వారంతా ముందుగా నిర్ణయించబడిన వారు. అది ఇస్రాయేలు, అది ఇస్రాయేలు. నీవు చెప్తావు ఒక నిమిషం ఆగు అని చెప్తావు, వారు కాదని. ఓ అవును, వారు రక్షించబడవలసి ఉన్నది. ఇక్కడ దానిని ఒక నిమిషంలో నిర్ధారణ చేద్దాం. మా యొక్క నాలుగు ఐదు లేఖనాలు ఉన్నవి, ఒకటి తీసుకుంటాను. ఒక నిమిషం, రోమా తీసుకుందాము, అది అవునో కాదో చూద్దాం. రోమా పుస్తకం తీసుకుందాము, రోమా 11వ అధ్యాయానికి వెళ్దాం, చూద్దాం, దాన్ని మనం చదువుదాము, తరువాత మనకు మనము తెలుసుకుందాం. రోమా 11వ అధ్యాయము 25-26 వచనాలు. ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్పున్నది ఆలకించుడి, మరియు పౌలు చెప్తున్నాడు, ఎవరైనను చివరికి దూతయైనను మరొక సువార్తను ప్రకటించినలా ఏంటి, అతడు శాపగ్రస్తుడవును. గమనించు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోనున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు చివరి అన్యజనులు పెళ్లి కుమార్తె లోపలకు ప్రవేశించు వరకు పెళ్లి కుమార్తె నిమిత్తము అందు నిమిత్తము ఇశ్రాయేలుకు గుడ్డితనము కలిగెను. విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇస్రాయేలు జిన్లందరూ రక్షింపబడుదురు. సరే, వారు ఇస్రాయేలీలు, ఈ బలిపీఠం కింద ఉన్నవారు. గమనించు, మనము రక్షించబడుటకై కారణము కొరకై ఇస్రాయేలీలు గుడ్డివారైరి. మీరు అది నమ్ముతున్నారా? ఇప్పుడు వారిని గుడ్డివారినిగా చేసిందెవరు? దేవుడు. దేవుడు తన సొంత బిడ్డలను గుడ్డివారిగా చేసెను. యేసు అక్కడ సెలవు యొద్ద ఉండగా ఆ యూదులు ఆయన రక్తము కొరకై కేకలు వేయుట ఆశ్చర్యము కాదు. అది ఆయన సొంత బిడ్డలు, ఆయన లేఖనమయ్యుండెను, ఆయనకు ఆయనే వాక్యమయ్యుండెను. మరియు ఇక్కడ ఆయనను ఆ ప్రజలు సంతోషముగా అంగీకరించదని ఆయనకు తెలియను, మరియు ఆ కారణం చేత ఆయన వారిని గుడ్డివారినిగా చేశాను. తద్వారా వారు ఆయన్ను గుర్తింపలేకపోయారు. అలాంటి సాధారణమైన రీతిలో ఆయన వచ్చెను, అందుకు వారిని అంధులుగా చేశాను. దానిని వారు స్వీకరించకుండాట్లు చూశారా, వారు చేయుదురని లేఖనము చెప్పుచున్నది. మరియు ఆయన గుడ్డివారినిగా చేశాను, గుడ్డివారిగా చేయబడి. యేసు వారిని గూర్చి ఎంతో జాలిపడి ఆయన అన్నాడు, తండ్రి వారిని క్షమించుము, వారేమి చేయుచున్నారో వారు ఎరుగురు. అవునా, వారు గుడ్డివారు. ఒక కారణం కొరకు, మన కొరకు వారు గుడ్డివారయ్యారని పౌలు చెప్పాడు. గమనించుడి, దీనిని మీరు బహు జాగ్రత్తగా గమనించాలని కోరుచున్నాను. వారికి వస్త్రములు ఇవ్వబడెను, వారికి అవి లేవు. వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రములు ఇవ్వబడెను. ఇప్పుడు పరిశుద్ధులు కలిగి ఉండేది, ఇంతకు ముందే ఇవ్వబడిను, ఇచ్చటనే వారు పొందుకున్నారు. అయితే అక్కడ వస్త్రములు ఇయ్యబడెను, మరియు పరిశుద్ధులు వారు ఎప్పుడో కలిగి ఉన్నారు, వెళ్లిపోయారు. అవునా? చూడండి, వారు కలిగి ఉన్నారు, లేరు. వారు చూడండి, వారికి తరుణం లేదు. ఎందుకనగా వారు దేవుని ద్వారా, వారి స్వంత తండ్రి ద్వారా వారు గుడ్డివారిగా చేయబడ్డారు. తద్వారా దేవుని కృప నెరవేర్చుటకు, తద్వారా అనజనుల నుండి పెళ్లి కుమార్తె తీసుకునబడుటకు. అది నిజమేనా? నన్ను యోసేపులో ఒక చక్కని మాదిరిని చూపించనియండి. యోసేపు ఆత్మ మనిషి, పక్షిరాజు, నిజమైన సంఘము. మిగతా వారి మధ్య ఎలాగో తన సహోదరుల మధ్య అతడు జన్మించాడు. అతడు కలలకు అర్థం చెప్పి దర్శనములు చూడగలడు. మిగతా వారు అతన్ని ద్వేషించారు, అతని తండ్రి అతన్ని ప్రేమించాడు. గమనించుడి, ఆ తర్వాత తన సహోదరుల వలన ద్వేషింపబడ్డాడు, తన తండ్రి వలన కాదు, తన అన్నల వలన. మరియు 30 వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు, గుంటలో త్రోయబడ్డాడు, చనిపోయాడని తలంచారు. పైకి తీయబడి ఫరో కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడ్డాడు. మరియు ఎందుకనగా తన సహోదరుల వలన త్రోసివేయబడిను. చూశారా, అన్యజనుల నుండి పెళ్లి కుమార్తె ఇయ్యబడిను, తన స్వప్రజల్లో నుండి కాదు. అక్కడ నుండి అతడు ఎఫ్రాయిము, మనష్షేను కన్నాడు. వారు ఇశ్రాయేలుకు చేర్చబడ్డారు. ఇశ్రాయేలు తన యొక్క చేతులను మార్చి చిన్నవాని నుండి పెద్దవానికి మార్చినట్లుగా యూదుల నుండి ఆశీర్వాదములు అన్యజనులకు మార్చబడెను. చూశారా, చిన్న కుమారుని పైకి తన యొక్క హస్తాలు మార్చెను, చిన్న సంఘములోకి ప్రవేశించుటకు. ఆ తల్లి సంఘము సూర్యునిలో నిలబడి ఉన్నది, ఆమె ఆ శిశువును కన్నది. మరియు గమనించండి, ఇశ్రాయేలు మాదిరి కొరకు తన చేతులను అడ్డముగా మార్చెను. మరియు యోసేపు, అదే పిల్లలు అన్యే తల్లి, ఇశ్రాయేలు యొక్క చేతులను అడ్డంగా మార్చినట్లు చేసిన అదే పరిశుద్ధాత్మ ద్వారా ఇశ్రాయేలు యొక్క పెళ్లి కుమార్తె ప్రాచీన ఆచార మార్గము నుండి వారు వైదెలిగి క్రైస్తవ మార్గములను వారు అనుసరిస్తారు. అతడన్నాడు, దేవుడు నా చేతులను అడ్డంగా మార్చాడు, అతడు దానితో ఏ సంబంధము లేదు. గమనించుడి, తరువాత యోసేపు తన స్వంత అన్నల ద్వారా, తన స్వంత ప్రజల ద్వారా తృణీకరించబడ్డాడు. అన్యజనుల పెళ్లి కుమార్తెను తీసుకున్నాడు. ఖచ్చితంగా యేసు ఏం చేశాడో ఆ విధముగా యూదుల ద్వారా తృణీకరించబడ్డాడు, అన్యుల్లో నుండి పెళ్లి కుమార్తెను తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటి చదువుదాము. నేను ఒక లేఖనము వ్రాసుకున్నాను, అపోస్తుల కార్యములు 15, మరియు ఇది మనము బోధింపబోవు కార్యము. ఎలాగైనా ఇప్పుడు ఈ హక్కు నాకున్నదని నమ్ముతున్నాను. అపోస్తుల కార్యములు 15:14. సరే, మంచిది. దేవుడు ఆ విధముగా సుమియోనుకు వివరించను కాదు, 13 నుండి ప్రారంభిద్దాము. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, ఇప్పుడు చూడండి ఏమి జరిగింది. వారు అన్యుల యొద్దకు వెళ్లారు, చూశారా, మరియు గందరగోళం జరిగింది. ఎందుకనగా వారు యూదులు. చూశారా, వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి, అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకుంటూ వారిని ఎలాగో మొదట కటాక్షించును సుమియోను, అనగా సిమోను పేతురు, వివరించి ఉన్నాడు. చూడండి, నా భార్య యొక్క పేరు బ్రోయ్, నేను ఆమెను తీసుకున్న తర్వాత ఆమె బ్రెనహమై ఉండెను. అవునా? యేసు ఆయన సంఘమును, లేక ఆయన పెళ్లి కుమార్తెను అన్నిలో నుండి తీసుకున్నాడు. యోసేపు వలె అది లేఖనం యొక్క పోలిక. ఇప్పుడు దీన్ని గమనించుడి, బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, ఈ ఆత్మలు ఇప్పుడు అర్థం చేసుకున్నారా? బలిపీఠం కింద ఉన్నది అది ఐక్మెన్ లాంటి పాపిస్టి మనుషుల వలన వారెందుకు హతసాక్షులు కావాలి? చూశారా, వారు అలాగే ఉండిరి, మిలియన్ల మంది. చూశారా, అయితే వారు యూదులుగానే ఉండిరి. ఇప్పుడు గమనించుకోండి, అదేంటి? దేవుని వాక్యము నిమిత్తం వారు చంపబడ్డారు, క్రీస్తు యొక్క సాక్ష్యం నిమిత్తం కాదు. మీరు అర్థం చేసుకున్నారా? సంఘము కూడా లోపలికి వచ్చుటకు గుర్తుంచుకోండి, సంఘం యొక్క హతసాక్షులు దేవుని వాక్యం నిమిత్తమును, మరియు యేసు క్రీస్తును కూర్చిన సాక్ష్యం నిమిత్తము. ఎంతమందికి అది తెలుసు ఇక్కడ? అవును, మంచిది. ఇప్పుడు వీరైతే యేసు క్రీస్తు యొక్క సాక్ష్యము కలిగి ఉండలేదు. దేవుని వాక్యం నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును యూదులు, హిట్లర్ వారిని దేశించాడు, అలాగే ఐక్మెన్, స్టాలిన్ కూడా, మిగతా లోకమంతా చూశారా? అయితే వారు ఏది నమ్మారు? దానికి వారు నమ్మకస్తులుగా ఉన్నారు. వారు వారిని చంపారు. ఎందుకనగా వారు యూదులు కనుక. అదే విధమైన ఆలోచన మార్టిన్ లూథర్ కలిగి ఉన్నాడు. మీకు తెలుసా, అది సత్యం. అతనన్నాడు, యూదులందరినీ బయటికి త్రోయవలెను, వారు అంత్యక్రీస్తు అని అన్నాడు. చూశారా? అయితే అతడు మరి ఒక ఏర్పాటు కాలంలో ఉన్నాడు. చూడలేదు, అది వాక్యాన్ని చూడలేదు. ఇప్పుడు వాక్యము సత్యము ఉచుచున్నది. మరి ఏ విధముగా ఇస్రాయేల్ ను గుడ్డివారిగా చేయగలరు? మీరది చేయలేరు. లేదు, అక్కడ ఆ దినాన ఎలాగో ప్రవక్త నిలబడి, ఇస్రాయేలు నీవు గురిపోతువలే ఉన్నావు అని చెప్పగలిగను. వారతనికి దాని యొక్క అధమస్థితి చూపించుచుండగా ఆయన చెప్పాడు. ఎందుకు అని అతడు చెప్పాడు, నిన్ను దీవించువారు దీవించబడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు. అవును, ఓ మానవుడా, అది నీవేలాగూ చేయగలవు? ఒకసారి దేవుడు మర్చిపోయాడని వారు అనుకున్నారు. ఆ చీకటి యూదుల మీదికి వచ్చుట ప్రవక్త చూచాడు. ఆ మనుషుడు అక్కడ నిలబడి ఉండెను. దేవుని యొక్క వాక్యం అతనిపై కృమరింపబడెను. అతడు చెప్పాడు, ఓ ప్రభువా, నీవు నీ ప్రజలను మర్చిపోతున్నావా? ఆయన అడిగాడు. నీ ప్రక్కను పడియున్నదేంటి? అతడు చెప్పాడు, ఒక కొలకర్ర అని. ఆయన అడిగాడు, పరలోకానికది ఎంత ఎత్తు? కొలువుము అది సముద్రము ఎంత లోతు? అతడన్నాడు, నేనిది చేయలేను. ఆయన అన్నాడు, నేను అంతే, ఇస్రాయేల్ను కూడా నేను మర్చిపోజాలను. లేదండి, ఆయన ఆమెను మరువలేడు. ఆయన యొక్క సొంత బిడ్డను ఆయన గుడ్డివానిగా చేయవలసి వచ్చెను. ఇప్పుడది ఆలోచించు, మనకొక తరుణం ఇచ్చిన కొరకై తన సొంత బిడ్డను గుడ్డివానిగా చేశెను. మనము త్రోసివేయుచున్నాము. ఇప్పుడు చూడండి, 10 గాలంల టోపీ ధరించి రాత్రిలో ఉన్న బండ కింద పాకినట్లుగా ఉంది, అసలు తాకనట్లుగానే ఉన్నట్లు ఉండి భావన కలిగినట్లుగా లేదా? అదెంతో చిన్నది, అవునా? ఓహోమాయ్, వారు దేవుని వాక్యమును పట్టుకుని ఉన్నారు. వారు యూదులు, వారికి వారి ధర్మశాస్త్రం ఉన్నది, దానితో వారు నిలబడిపోయారు. ఇప్పుడు చూశారా, వారు దానితో నిలబడిపోయారు. వారు యూదులు, వారికి ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రం దేవుని వాక్యము, దాని ద్వారా వారు జీవిస్తున్నారు. వారు కలిగిన సాక్ష్యాన్ని బట్టి వారు హతసాక్షులైరి. మరియు సంఘం వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ బలిపీఠం క్రింద ఆత్మలున్నవి. ఇప్పుడు గమనించుడి, వారు వారి యొక్క గుడితనములో వారి యొక్క మెస్సయాను హతసాక్షి చేసిరి. ఇప్పుడు వారు దాని కొరకు ఫలాన్ని కోయిచున్నారు. వారు అది గ్రహించారు, వారు అది గుర్తెరిగారు. అది జరిగిన తర్వాత వారి దగ్గర గుర్తెరిగారు. అప్పుడు ఆయన్ను వారు చూశారు. దేవుని బలిపీఠం యొద్దకు వారు వచ్చినప్పుడు ఇప్పుడైతే దేవుని కృప వారికున్నది. గమనించుడి, ఇప్పుడు ఏ విధముగా పరిశుద్ధులుగా ఉండలేరు. కారణం, వారు ఎప్పుడో వస్త్రాలు ధరించున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ వారు దేవుని వాక్యం నిమిత్తమును మరియు వారు కలిగిన సాక్ష్యం నిమిత్తమును బలిపీఠము క్రింద ఆత్మలై ఉన్నారు. వారు దేవుని ప్రజలైన యూదులు. అయితే ఇప్పుడు గమనించు, దేవుని యొక్క కృప వారి యొద్దకు వచ్చుచున్నది. వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రాన్ని యేసు వారికిచ్చాడు. ఓహో మాయ్, గమనించు, సంఘం వెళ్లిపోయిన తర్వాత అది జరిగినది. ఎందుకనగా వారు నమ్మిన దాని యందు వారు నమ్మకంగా ఉన్నారు. వారు గుడ్డివారై దాని ఎరుగకు ఉండేది. అది వారికి తెలియదు. వారు ఏ పాత్ర యందు నడుచుటకై దేవుని వల్ల నిర్ణయించబడినో ఆ పాత్రనే వారు పోషించిరి. ఇక్కడ యోహాను బలిపీఠము క్రింద ఆత్మలను చూచుచున్నాడు. ఇప్పుడు గమనించుడి, అతడు ఈ ఆత్మలను చూచుచున్నాడు. అతడు వారిని ఏమని పిలుచుచున్నాడు? గమనించుడి, ప్రభువా, ఇంకెంతకాలము వారు కేకలు వేయుచున్నారు? గమనించుడి, ఇంకొద్ది కాలం మాత్రమే. చూశారా? ఇప్పుడు నేరుగా లేఖనంలోకి వెళ్లి అది పొందుకుందాము. వారు మెస్సయాను వారు హత్య చేశారని వారు గ్రహించారు. చూశారా? అది వారికి తెలియదు. అయితే ఆ తర్వాత వారు గ్రహించారు. వారు దాని కొరకు క్రైమును చెల్లించు విధముగా వారు చంపబడ్డారు. తప్పు చేసినందుకు వెల చెల్లించిరి. ఇప్పుడు వారు చేయవలసిన కార్యమేదో చూడండి. చూశారా? వారు హత్య చేసిన దోషమును కలిగి ఉండేది, కాబట్టి చంపబడింది. చూశారా? ఆయన రక్తం మా మీద ఉండును కాక అని వారు అరచారు. చూశారా? అవును, వారు గుడ్డివారయ్యారు. ఇప్పుడు వారు గుడ్డివారిగా చేయబడకపోతే దేవుడు చెప్పాడు, వారిని అలాగే ఉండనిమ్ము, వారు యోగ్యులు కారు. అయితే దేవుని వలన గుడ్డివారిగా చేయబడ్డారు కాబట్టి ఆయన కృప వారి యొద్దకు వచ్చను. అమేన్. ఆశ్చర్యమైన కృపను గుర్చి మాట్లాడు. వారిలో ఒక్కొక్కరికి వస్త్రం ఇమ్ము. ఎందుకనగా ఇస్రాయేల్ అందరూ రక్షింపబడుదురు. ప్రతి ఒక్కరూ వారి పేరు వ్రాయబడెను. అవును, యేసు వారికి వస్త్రాలు ఇచ్చాడు. యోసేపు తన అన్నదములు ఎలా చేసినట్లుగా ఒక పోలిక. చూడు, యోసేపు అక్కడ నిలబడినప్పుడు అతడు చివరకు అతడు తనకు తాను అక్కడ బలిపీఠం యొద్ద తన యొక్క భవనములో అతని సింహాసనం యొద్ద బయలుపరుచుకున్నాడు. అతడు చెప్పాడు, ప్రతి ఒక్కరూ నన్ను విడిచి వెళ్ళుడి అని. అతని భార్య భవనంలో ఉంది, పెళ్లి కుమార్తె ఎక్కడునో అక్కడ. మరియు అతడు వారితో అన్నాడు, మీరు నన్ను ఎదుగురా అని అడిగాడు. హే, అతడు ఇప్పుడు హెబ్రీ భాష మాట్లాడుతున్నాడు. నేను మీ సహోదరును యోసేపును. ఓహో మాయ్, వారన్నారు, ఇప్పుడు నీవు మమ్మను తీసుకుని పోగుతున్నావు అన్నాడు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఒక ఉద్దేశము కొరకు దేవుడు అది చేశాడు. జీవమును రక్షించుటకే మీరు నన్ను త్రోసివేయినట్లు చేశాడు అని అన్నాడు. మహిమ, అక్కడే మీరున్నారు ఖచ్చితం అన్నాడు. మీకు సంతాపము కలుగునీయకడి. యోసేపు అది చెప్పాడు, గుర్తుంచుకోండి అన్నాడు. మీకు సంతాపము కలుగునీయకుడి, సమస్తమును ఇప్పుడు సరిగానున్నవి, అంతా అయిపోయింది. మీకు ముందుగా దేవుడు నన్ను పంపాడు తెలుసా. బైబిల్ చెప్తుంది, ఆయన వచ్చుటను వారు చూచి ఆయనతో వారంటారు, నీవు మెస్సయ్యావు, మేమెరుగుదుము. అయితే ఆ గాయములేంటి అని చూశారా? ఆయన చెప్పాడు, వాటిని నేను నా స్నేహితుల ఇంట్లో పొందుకున్నాను. స్నేహితులారా, అడు తరువాత మిగిలేవారు 144,000 మంది అది గ్రహిస్తారు. వారు ఒక్కొక్కరు తమ ఇళ్లలోకి ప్రత్యేకించుకుంటారు అని బైబిల్ చెప్తుంది. ఏడ్చుటకును ప్రలాపించుటకును దినములు ప్రత్యేకిస్తారు, పైకి కిందకు నేల మీద నడుస్తారు. మేము ఎలాగు ఇది చేస్తమి, ఇది మేము ఎలాగూ చేస్తమి, మా సొంత మెస్సయాను మేమెందుకు సిలువ వేస్తమి అని చెప్తారు. తమ ఏకైక కుమారుని కొరకు ఇల్లంతా ఏడ్చినట్లు మేమిది ఎట్లు చేస్తమి అని చెప్పుచున్నది. ఆ యూదులు వారు లోకములో అతి భక్తిపరులైన వారు, దేవునిచే ఏర్పరచబడిన వారు. మనం తీసుకుంటకై ఆయన వారిని గుడ్డివారిగా చేశాడు, మనమది తృణీకరించాము. అన్యజనుల సంఘం యొక్క తీర్పు ఏమయ్యున్నది? అక్కడే నీవు ఉన్నావు. చూశారా, యేసు కొరకై ఒక పెళ్లి కుమార్తెగా మనలను దేవుని ద్వారా అన్యజనుల నుండి ఎన్నుకున్న ఉద్దేశం కొరకై వారికి గుడితనము కలుగు చేసెను, వారిని వెలుపులకు తీసుకుని వచ్చుడుకై. చూశారా, మరియు అన్నిటినీ ముందు సాదృశ్యముగా ఉంచెను. ఇప్పుడు మీరు చూస్తున్నారా, వారు హతసాక్షులైన భక్తులు కాదు, వారు వెళ్లిపోయారు. అవును, గమనించండి, వారు వెళ్లిపోయారు. అవును, కాబట్టి వారిలో ఒక్కొక్కరికి వస్త్రములు ఇవ్వబడినవి. ఇప్పుడు మీరు గమనించాలని కోరుచున్నాను, అయితే ఇప్పుడు దేవుని కృప వారికి క్రిందకు వంగియున్నది. యోసేపు ఇచ్చినట్లుగా వారిలో ఒక్కొక్కరికి తెల్లని వస్త్రము యేసు ఇచ్చాడు, తన సహోదరులెల్లా అతని వాత్సల్యత వలె. ఇప్పుడు గమనించండి, యోసేపును వారు వదిలిపెట్టుకోవాలని వారు చూచినప్పటికీ అతని వాత్సల్యత వారి యొద్దకు చేరెను. చూశారా, అది సరే మంచిది, మీరు దాన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అయితే చూడండి, అది దేవుడు చేస్తుంది. చూడండి, దేవుడు ఆ విధంగా మీరు చేయనట్లు ఆయన మీ ద్వారా చేశాడు. మిమ్మల్ని ప్రాణములతో రక్షించిన కొరకై ఆయన నన్ను ఈ అన్యజనుల యొద్దకు పంపాడు. వారిలో నుండి నేను నా భార్యను పొందితిని. నేనక్కడ ఉండిన ఎడలా నేను భార్యను పొందుకునే వాడును కాదు, నేను భార్యను ప్రేమిస్తున్నాను, ఆమె ద్వారా ఈ బిడ్డలు పొందితిని. ఇంకా అన్నాడు, నేను మరియు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ తీసుకుని రాబోచున్నాను. ఇప్పుడు మీరందరూ మేలును పొందుకుంటున్నారు, నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని రాబోచున్నాను. ఒక పెద్ద కుటుంబంగా మనమంతా కలిసి ఉండబోతున్నాం. చూశారా అన్నాడు. ఒకటి మేము అడగబోచున్నాను, వృద్ధుడైన నా తండ్రి ఇంకా సజీవుడుగా ఉన్నాడా? ఓహో, మరియు అతని గమనించు, చిన్నవాడైన బెన్యామీనుకు అతడేమి చేసినది? 144,000 మందికి పోలిక. దాని మనము తరువాత చూడబోచున్నాం. చూడండి, అతడేం చేసింది? అతడు బెన్యామీనకు పరిగెత్తిపోయాడు, అతని మెడమీద పడి హత్తుకునుకుటకు ప్రారంభించాడు. అతడు వచ్చిన తర్వాత అతని తల్లికి పుట్టినవాడే చిన్న సహోదరుడు. ఆ తల్లి మొదటి మతాచారంతో నిండిన మొదటి సంఘం. ఆయన లేనప్పుడు ఆయన యొక్క అన్యజనుల పెళ్లి కుమార్తెను పొందుకుంటూ దూరంగా వెళ్లినప్పుడు జన్మించిన వారే ఈ 144,000 మంది. ఓహో మాయ్, అది మీలో ఒక భావాన్ని కలిగించట్లేదా? అక్కడ అది ఉన్నది. కాబట్టి ఎవరని మీరు చూశారు? వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు గమనించండి, యోసేపును వారు వదిలించుకోవాలని ప్రయత్నించినను, అతని దయ వారికి చూపబడినను. యేసును వారు వదిలించుకుంటూ ప్రయత్నించినను. ఆయన వారి యొద్దకు వచ్చి, ఎందుకనగా వారు గుడ్డివారిగా ఉండేది, వారిలో ఒక్కొక్కరికి తెల్లని వస్త్రములిచ్చను. ఎలాగైనను ఆయన తన గృహమునకు తీసుకుని పోబోతున్నాడు, కొంచెమైనను వ్యత్యాసం లేదు. ఎందుకనగా ఎలాగైనా నేను వారిని రక్షించుకుందును అని ఆయన ముందే చెప్పాడు. చూశారా, ఇప్పుడు వచనము 10 గమనించుడి, వారు ప్రతీకారం కొరకు అడిగారు. చూసారా, ఇప్పుడు అది పెళ్లి కుమార్తెనట్లయితే అది స్టెఫను వలే ఉండును, తండ్రి వారిని క్షమించుమని. అవునా, చూశారా? అయితే ఇప్పుడే లోపలికి వచ్చిన యూదులు వీరు. చూడండి, ప్రతీకారం కొరకు వారు అడుగుచున్నారు. బల్లా గమనించుడి, చూడుడి, బల్లా ఆయన చెప్పాడు, గమనించుడి, అది కాదు, ఆయన చెప్పాడు, అది నీ సహోదరులు యూదులు 100. ఇప్పుడు వారు ప్రతీకారము కోరుచున్నారు. వారన్నారు, మేము మా కొరకు అక్కడ ప్రతీకారం తీర్చుకున్నాము. ఆయన చెప్పాడు, ఇంకా కొద్ది కాలం, ఇప్పుడు ఇంకా కొద్ది కాలం, ఎలాగైనా గమనించుడి, నేను ఇక్కడ చదువుతాను. అది 10వ వచనం. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వల్లే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. చూశారా? ఏంటి చూశారా? ఇప్పుడు అదేంటి? ఇప్పుడు ప్రవక్తలు ఇశ్రాయేలుకు బోధ చేయుచున్నారు. చూశారా? మరియు వారి వల్లనే చంపబడబోవు మీ సహదాసుల యొక్కయు మీ సహోదరుల యొక్కయు మరియు మీ సహోదరుల యొక్కయు. చూశారా? ఆ విధముగా ఉండవాలని ముందుగా నిర్ణయించబడిన వారు. చూశారా? చంపబడబో వారి లెక్క పూర్తయ్యే వరకు. చూశారా? మరొక మాటల్లో అది వారి కొరకు ముందుగా నిర్ణయింపబడినది. అది వారు చేయవలసి ఉన్నదని అది లేఖనములై ఉన్నది. మరియు కొంచెం కాలం విశ్రమించుడి. ఇప్పుడు మీరు మీ యొక్క వస్త్రములు పొందియున్నారు, మీరు గృహములకు వెళ్ళుచున్నారు, కొంచెం కాలం కూర్చోండి, చూడండి, కొద్దిసేపు వేచిండుడి. ఇప్పుడు గమనించుడి, ఇప్పుడు గమనించుడి, మీ సహోదరులు, మీ సహోదరులు ఇంకా చంపబడవలసి ఉన్నారు. అనగా దాని అర్థం, శ్రమల కాలంలో 144,000 మంది ఇంకనూ పిలువబడుదురు. 144,000 మంది పిలువబడుదురు. మనకు సమయం ఉంటే బావుండును. ప్రభుచిత్తమైతే రేపు రాత్రికి మనం అది పొందుకుందాం. మరొక ముద్రకు మనం వెళ్లక ముందు. అవునా? ఇంకా ఇప్పుడు గమనించుడి, అంత్యక్రీస్తు ద్వారా వారు హతసాక్షులు కావలసి ఉన్నది. మనము దానిని చూశాము. మరియు గమనించుడి, అతని చివర సారి స్వారీ చేయినప్పుడు అతడు అక్కడ యూదులతో చేసిన నిబంధనను అతిక్రమించును. మరియు ఆమె ఎక్కడ పోవుచున్నది? అవునా? ప్రకటన 11వ అధ్యాయంలోని 2 సాక్షుల వలన 144,000 మంది వెలుపులకు పిలువబడదురు. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, వారు ప్రవచించవలను. మీరు అది చదివారు. ఎంతమంది చదివారు? నిజం, లేఖనం చదువుడు ద్వారా మనమంతా పరిచయం కలిగి ఉన్నాము. మరియు వారు ప్రవచిస్తారు. ఈ 2 సాక్షులు దానియేలు యొక్క 70వ వారపు 2వ అర్ధకాలంలో ప్రవచిస్తారు. అది చివరి 3.5 సంవత్సరములు. దానియేలు యొక్క 70వ వారమును మనం ఎలాగో తీసుకున్నది జ్ఞప్తించుకోండి. మనం అక్కడికి వచ్చినప్పుడు మనకు అవసరమని నేను చెప్పాను. ఎందుకనో నాకు తెలియదు, అయితే మనకది అవసరమని ఒకటి నాకు చెప్పినది. ఇక్కడ మనమున్నాము. ఆ, చూశారా? గమనించుడి, దానియేలు యొక్క కాలంలో. ఇప్పుడు గుర్తుంచుకోండి, దానియేలు చెప్పాడు మెస్సయ్య వచ్చును అని. రాజకుమారుడు మెస్సయ్య మరియు ఆయన ప్రవచించును. ఇశ్రాయేలుకు ఇంకనూ 70 వారములు మిగిలి ఉన్నవి. మరియు 70 వారముల మధ్యలో మెస్సయ్య కొట్టివేయబడును, అనుదిన బలి నిలిపివేయబడును. అవును కదా? అయితే 3.5 వారము నిర్ణయించబడినది. ఈ సమయంలోనే ఆయన అన్యజనుల పెళ్లి కుమార్తెను తీసుకుని పోవును. ఇప్పుడు ఆమె పైకి వెళ్ళును. ఆమె పైకి వెళ్ళినప్పుడు 2 ప్రవక్తలు ఇశ్రాయేలు యుద్ధకు వస్తారు. చూశారా? మరియు హతసాక్షులైన ఆ ఆత్మలు నిజమైన సత్యమైన యూదులుగా నున్నవారు. గ్రంథములో వారి పేర్లున్నవి. మంచి జీవితము జీవించి మంచి కార్యములు చేసిన వారు. ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా యూదామతము అనుసరించువారు. వారు ఇచ్మాన్ మరి ఇతరుల చేత హతసాక్షులుగా చేయబడ్డారు. మిలియన్ల మంది యథార్థవంతులుగా ఉండిరి. ఆ జన్మలను కాల్చి చంపారు. వారిని హత్య చేసి చంపారు. వారిని కంచెలకు వేలాడదీశారు. వారిని తగులబెట్టారు. అంతిమ సంస్కారము చేశారు. ఆ కఠిన హృదయాలు రక్త పిపాసియకు హిట్లర్, స్టాలిన్ మరియు ముస్సోలినీ యూదులైన వారిని ద్వేషించారు. యూదుని గౌరవించడం వల్లనే ఈ దేశం ఇంకా ఈ దేశముగా ఉండుటకు కారణమని అనుకుంటున్నాను. అది నిజం. అతనికి చోటు ఇచ్చాడు. యూదుని నీవు గౌరవించు, దేవుడు నిన్ను గౌరవిస్తాడు. ఇప్పుడు దుర్మార్గులైన యూదుల గుంపు ఉన్నారు. అన్యజనుల్లో కూడా అలాంటి వారు ఉన్నారు. అయితే నిజమైన యూదుడు భూమికి పునాది వేయబడక ముందే గ్రంథమందు అతని పేరును దేవుడు పెట్టియున్నాడు. ఈ కాలంలో ఇక్కడ అతడు హత్య చేయబడ్డాడు. గ్రహించుకో, అది ఆలోచించు, అదెంత సంపూర్ణమైనదో. ఆ తర్వాత అమాయక ప్రజలైన యూదులను ప్రపంచంలోని దేశముల ద్వారా మిలియన్ల కొలది వధింపబడ్డారు. ఇక్కడ లేఖనం చెప్తుంది, ఈ కాలములో ప్రతి ఒక్కరూ బలిపీఠం క్రింద ఏమి జరిగినదని గుర్తించిరి, మరియు వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడిను. మరియు వారన్నారు, ఎందుకని ఇప్పుడే మేము మరలా రాజ్యమునకు వెళ్లలేమా అని. యూదుల రాజ్యం భూమి మీద స్థాపింపబడును. మీకు తెలుసా, యోహాను చెప్పాడు రాజ్యము అక్కడ ఉన్నది, చూశారా, స్థాపింపబడినది. ఇప్పుడు ఇది సువార్త యొక్క రాజ్యమై ఉన్నది, అవునా? అయితే యూదుల రాజ్యము ఈ ఇద్దరు ప్రవక్తల ద్వారా ప్రకటించబడును. కనుక గమనించుడి, ఆ ఇక్కడ భూమిపైనున్న రాజ్యము పరలోక రాజ్యము బోధింపబడుచున్నది యూదుల వలన. లేఖన అర్థం అనిలకు, భూమి మీద రాజ్యము వెయ్యేండ్ల పాలనలో స్థాపింపబడును. వెయ్యేండ్ల పాలన అయిన తర్వాత యూదులకు జరుగును. ఇప్పుడు గమనించుడి, ఇక్కడ ఇప్పుడు గమనించండి, వారు బోధిస్తుండగా చూడండి, ఈ ప్రవక్తల రంగం మీదకి రాకముందే యూదులు ఇక్మెన్ మొదలైన వారి వలన చంపబడతారు. ముందుగా నిర్ణయింపబడిన ప్రతి ఒక్కరికి దేవుని కృప వలన ఒక తెల్లని వస్త్రం ఇవ్వబడిను. ప్రతి ఒక్కరికి ఒక తెల్లని వస్త్రం ఇవ్వబడిను. గమనించు, ఇప్పుడేమి జరుగుతుంది? అది జరిగిన వెంటనే అక్కడ వెనుకనున్న గోడగొడేయాలని నేను గమనిస్తున్నాను. మరియు నాకు తెలుసు మనకు ఆలస్యమైపోతుందని మనకు తెలుసు. అయితే నాకు తెలుసు, అవునా, నేను వారు అక్కడ నిలబడి ఉన్న బలహీనలను నేను గమనిస్తున్నాను. దేవుడు మీకు సహాయము చేయునుగాక సహోదరులారా. ఆ దినాన మీలో ఒక్కొక్కరికి తెల్లని వస్త్రము దయచేయునని నేను నిరీక్షిస్తున్నాను. అవును, నిలబడి ఉండి కాలు నొప్పులతో ముందుకు వెనుకకు మార్చుకుంటూ ఉన్నారు. దినమెల్లా మీలో కొందరు పనిచేస్తున్నారు, అదేంటో నాకు తెలుసు. మరియు ఇక్కడ చూడండి, కొందరు పెద్దలైన దీన స్త్రీలు నిలబడి ఉన్నారు. కొందరు పురుషులు వారి స్థలాలను స్త్రీలకిచ్చారు. మరికొందరు బిడ్డతోనున్న దీనులైన తల్లికి ఇచ్చారు. మరియు నేను అదంతా చూశాను. చూడండి, ఆయన తప్పక చేస్తాడని నమ్ముతున్నాను. గమనించు, మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచాలని అనుకోవట్లేదు. మీరు వర్తమానం గ్రహిస్తే అదే నేను కోరున్నది. అవును, ఇప్పుడు ఈ యూదులను గమనించండి. ఈ ముద్ర యొక్క ప్రత్యక్షతను మీరు చూచిన కొరకై నేను ఇది చేయవలసినది. అదేంటో మీరు చూశారా, బలిపీఠము క్రిందనున్న ఆత్మలు ఎవరైనది. ఇప్పుడు గమనించుడి, దానియేలు కాలంలో 70వ వారంలోని 2వ అర్ధభాగం. ఇప్పుడు గుర్తుంచుకోండి, మెస్సయ మధ్యలో కొట్టివేయబడును. అది మధ్యలో, సరే, 7లో సగమేంటి? 3.5. ఎంతకాలం క్రీస్తు బోధించాడు? అవును. ఇప్పుడు అయితే ప్రజలకు ఇంకా నిర్ణయించబడినది ఎంత? మరి ఒక 3.5 సంవత్సరములు. మంచిది, ఈ సమయంలో చూడండి ఏమి జరుగుతుందనగా, 7 సంఘ కాలాలలో అన్యుల పెళ్లి కుమార్తె ఎన్నుకొనబడి పైకి వెళ్తుంది. మరియు అది ఆ విధంగా జరుగునప్పుడు గుడ్డితనము చేత హతసాక్షులుగా మరణించిన ఈ యూదులందరూ బలిపీఠం కింద ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి చెప్పాడు. అదేమైంది మీరు చూస్తారా, ఇప్పుడు నేను మీలో ప్రతి ఒక్కరికి వస్త్రం ఇస్తాను. వారన్నారు, ఎంతకాలం ప్రభువా, మేమిప్పుడు లోపలికి వెళుచున్నామా? చెప్పాడు, కాదు 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 కాదు, మీ సహచరులకు యూదులు కొంచెం కాలము శ్రమపడవలసిన్నది. ఇంకా మీరు హతసాక్షులైనట్లు వారు హతసాక్షులు కావలసి ఉన్నది. మృగము తన నిబంధన ఉల్లంఘించి వారిని తీసుకును. ఇప్పుడు గమనించండి, ఒక్కసారి ఇప్పుడు జ్ఞాపించుకోండి, ఈ ప్రవక్తలు ప్రకటన 11 ప్రకారంగా ప్రకటిస్తారు. మీరది చదివితే మీ చేతులు పైకెత్తండి. చూశారా, వారికి అధికారం ఇవ్వబడినది. ప్రభుచిత్తమైతే ఒక నిమిషంలో మనమది కనుగొనబోతున్నాము. ఎవరి ప్రవక్తలు? ఇప్పుడు గమనించు, ఇక్కడ బైబిల్ చెప్తుంది తప్పక ఆయన చేస్తాడు, తప్పక. చూశారా, ఇప్పుడు గమనించుడి, ఈ 3.5 వారముల మధ్యలో వారిక్కడే ప్రవచిస్తారు. ఆ ప్రకటన ఇక్కడ చెప్తుంది వారు 1340 దినములు ప్రవచిస్తారు. క్రమమైన యూదుల క్యాలెండర్ దేవుని క్యాలెండర్ యొక్క క్రమమైన కాలములకు ఖచ్చితముగా నెలకు 30 దినాలు. రోమా క్యాలెండర్ అంతా మిశ్రితంగా ఉన్నది. క్రమమైన క్యాలెండర్ నెలకు 30 దినాలు. ఇప్పుడు 30 దినాలు తీసుకుని దానికి 3.5 సంవత్సరం కలిపితే 30 దినములతో చూస్తే నీవెంత పొందుకుంటావు? 1300 మరియు లేక 260 దినాలు. ఆ 1260 దినాలు 60 రోజులు, ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చూశారా, దానికి ఎలాంటి తప్పిదము ఉండదు. అది అక్కడే ఉన్నది, అలా కలిసిపోతవి. దాని భాగము దానిని అంటుకున్న రీతిగా గమనించు. ఆ ఇద్దరు ప్రవక్తలు యూదులకు 3.5 సంవత్సరాలు బోధించారు. దానిలో 144,000 మంది పిలువబడ్డారు. తరువాత గమనించుడి, ఈ ఇద్దరు ప్రవక్తలు ఖచ్చితంగా మోషే మరియు ఏలియా. చూశారా? అవునా. ఇప్పుడు చూడు, చూడు వారి పరిచర్యను చూడు. చూడు ఈ ప్రవక్తలు ఏం చేస్తారు. వారు అనుకున్నప్పుడెల్లా భూమిని తెగులతో ముత్తుటకు వారికి అధికారం కలదు. ఎవరది చేశారు? మోషే. ఆకాశమును ముయుటకు వారి పరిచర్య దినాల్లో వర్షము కురవకుండా చేయుటకు 3.5 సంవత్సరము ఎవరు ఆకాశాన్ని మూశారు? అక్కడే వారు ఉన్నారు. వారే వారు. చూశారా? మనిషిడు తాను మరణించినప్పుడు అతని హోదా మారలేదు, అతని రూపు మారలేదు. అవునా? చూడు, అంతకుముందు సవులు వెనుకబడిపోయిన వాడైనప్పుడు దేశంలో ఏ ప్రవక్త లేడు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. దానికి విరోధంగా ఉన్నాడు. అతడు యుద్ధానికి వెళ్తున్నాడు. అతడు ఎండోర్లోని మంత్రగతి యొద్దకు వెళ్లాడు. ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తం వలన ఆమె ఇది చేయగలిగిన. ఆమె సమూయేలు యొక్క ఆత్మను పైకి పిలిచింది. సమూయేలు పైకి వచ్చినప్పుడు తన యొక్క ప్రవక్త వస్త్రములతో నిలబడ్డాడు. అది మాత్రమే కాకుండా ఉండుట కాదు కాని అతడింకా ప్రవక్తయ్యున్నాడు. అన్నాడు, నా విశ్రాంతి నుండి నన్నెందుకు పిలిచావు? చూశారా? అతడన్నాడు, నీవు దేవునికి శత్రువగుటకు నాకు అగుపిస్తున్నది. అతడన్నాడు, రేపు రాత్రి ఈ సమయానికి యుద్ధములో నీవు కూలిపోతావు, మరియు రేపు రాత్రి ఈ సమయానికి నీవు నాతో ఉంటావు. అది ఖచ్చితంగా జరిగింది. చూశారా? అది మాత్రమే కాకుండా అతడింకా ప్రవక్తయ్యుండెను. అవునా? మరియు ఈ వ్యక్తులింకా ప్రవక్తలయ్యున్నారు. ప్రభుచితమైతే కొద్ది నిమిషాల్లోగా కొంచెం లోతుగా వెళ్లబోతున్నాము. అవునా? హో మాయ్, నేనెంతగా వాక్యమును ప్రేమించను. మనుషుడు నొటి వల్ల మాత్రము కాదు జీవించున్నది, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించేది ఆశ్చర్యము కాదు. ఈ ఇద్దరు ప్రవక్తలు మోషే ఏలియాలు క్రియలు మరణ అదే విధంగా పునరావృతమగుచున్నవి. అది ఎల్లప్పుడూ వారి పరిచర్యే అన్నది. ఇప్పుడు గమనించుడి, వారు చేసినట్లుగానే అది వారిని మార్చలేదు. గుర్తుంచుకోండి, వీరు ఎన్నడూ చనిపోలేదు. ఒక నిమిషం గమనించుడి, ఇప్పుడు దీనికి మనము దూరము కాకముందు గందరగోళంలో పడకండి. ఏలి యొక్క 4వసారి నున్న పరిచర్యతో 5వసారి పరిచర్యను గందరగోళము చెందకండి. అన్యజనులు సంఘము ఏలియా కొరకు ఎదురు చూచుచున్నదని నేను మీకు చెప్తూనే ఉన్నాను. అవును, మరియు అతడు ఇక్కడ యూదులతో ఇక్కడే ఉన్నాడు. జ్ఞాపించుకోండి, 4వ వాణిగా అతడు రాడు. అది శత్రువు సంఖ్య. అతడు 5వ వాడై ఉండవలసినది. మొదటిగా అతడు వచ్చాడు. అతడు ఏలియాగానే తనకు తాను వచ్చాడు. తరువాత వచ్చాడు అతడు ఎలీషా. తరువాత అతడు వచ్చాడు అతడు ఏంటి, బాప్తిస్మిచ్చి యోహాను. తరువాత సారి అతడు వచ్చాడు 7వ దూత కొరకు. మరియు 5వ సారి అతడు వస్తాడు అతడు మోషేతో ఉండి వారికి బోధ చేయటి కొరకు. నిశ్చయం. అవునండి, అతన్ని గలిబిలి చేయవద్దు. 5, మీరు ఎరిగినట్లయితే, మీరు బైబిల్ గ్రంథం యొక్క సంఖ్యను ఎరిగినట్లయితే, శ్రమపడు కృప యొక్క సంఖ్య 5. అది ఆయన ఏమి చేశాడో అది. ఇప్పుడు గమనించుడి, అది ఎక్కడున్నదో మీరు తెలుసుకోవాలని ఉందా? యేసు కృప యొక్క శ్రమ, JESUS 5, LABOR. అవునా? శ్రమ మీ కొరకైన ప్రేమ. నీవు ఆయన యొద్దకు చేరాలంటే ఎలాగ వస్తావు? దీని ద్వారా. FAITH LABOR శ్రమలో విశ్వాసము ద్వారా. అవునా? శ్రమ కృప యొక్క సంఖ్య విశ్వాసులకు. సరే, గమనించు, మొదటి ఏలియా అతడే, 2వది ఎలీషా, 3వది యోహాను, 4వది 7వ దూత లేక సంఘానికి ఆఖరి వర్తమానికుడు. మలాకి 4 ప్రకారముగా, ప్రకటన 10:7 ప్రకారముగా. ఇప్పుడు 5వసారి అతడు యూదులకు వర్తమానికుడు. 144,000 మంది యూదులకు సంఘము వెళ్లిపోయిన తర్వాత నేను కొంతగా భావిస్తున్నాను. చూశారా? చూశారా? చూడండి, ఒకరు తలంచినట్లయితే దీనిని ఇప్పుడు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. చూశారా? మలాకి 4లోని వ్యక్తి, జనులను త్రిప్పుడుకు వచ్చు వ్యక్తి ఒకటేయని, అక్కడ యూదుల యొద్దకు వచ్చు వ్యక్తి ఒకటేయని కొందరు తలంచుచుండటం వలన దానిని మీకు తెలియచేస్తాను. ఒక నిమిషం. చూశారా? అది కొంచెం గజిబిజిగా ఉండును. కారణం జ్ఞాపించుకోండి, మలాకి 4లో చెప్పబడుతుంది, తండ్రుల విశ్వాసమును త్రిప్పును, లేక పిల్లలను తండ్రుల తట్టుకు తిప్పును. చూశారా? తండ్రుల వైపునకు త్రిప్పుట. ఇప్పుడు పరిచర్య యొక్క విశ్వాసాన్ని చూపుతాను. అతను పిల్లల యొక్క విశ్వాసమును తండ్రుల వైపునకు త్రిప్పినట్లయితే అతడు క్రీస్తును నిరాకరించిన వాడవుతాడు. అతడు తిరిగి ధర్మశాస్త్రం యొద్దకు వెళ్లాలి. అవునా? తండ్రులు ధర్మశాస్త్రమును గైకొన్నారు. మీకు అర్థమైందా? గమనించుడి, ఎలీషా మలాకి 4లోనే తన పరిచర్య చేయుటకు అతడు వచ్చినప్పుడు చూడండి, మలాకి 4 ప్రకారము ఏలియా స్వయంగా తానే వచ్చుచున్నాడు. ప్రకటన 11 ప్రకారంగా యూదుల యొద్దకు పరిచర్యకు అతడు వచ్చినప్పుడు మోషే అతనితో ఉంటాడు. కాబట్టి ఇలాంటి గజిబిజి లేదు, ఏ కొంచెం కూడా. చూశారా? అర్థమైందా? ఎలీషా వచ్చినప్పుడు మలాకి 4 అతడు తానే వస్తాడు. ఏలియా పరిగెత్తును, ఏలియా మోషేలు కాదు, ఏలియా లేచును. అయితే అదే ప్రేరేపణ ఉండును. ఏలియా సంఘకాలం యొక్క కడపటి భాగమునకు వచ్చుననియు, పిల్లల యొక్క విశ్వాసమును తండ్రుల యొక్క అసలు విశ్వాసములకు త్రిప్పుననియు, ఆ అపోస్తుల విశ్వాసములకు దానికే మీరు తిరిగి పోవలను. మరియు అంత్యక్రీస్తు వారినందరినీ లాగువేసింది, తిరిగి త్రిప్పుట, లేఖనాలన్నీ కలిసిన రీతిగా. చూశారా? అతడు తనకు తానే వచ్చును. అయితే అతడు సంఘం యొద్దకు వచ్చినప్పుడు, బైబిల్ కాదు 144,000 మంది యొద్దకు వచ్చినప్పుడు, బైబిల్ తేటతెల్లంగా తెలుపుతుంది, ఇద్దరు అని. వారిలో ఒకరు అది కాదు, ఇద్దరు. మరియు అతని మొదటి పరిచర్య యూదులను తీసుకుని వారిని మరలా ధర్మశాస్త్ర వైపునకు తిప్పలేకపోయాను. ఎందుకనగా అతడు వచ్చి 144,000 మందికి క్రీస్తును ప్రకటించును. ఆమేన్. ఆయన అక్కడ ఉన్నాడు, కొట్టివేయబడిన ఆ మెస్సయ్య. ఆమేన్. అది కాబట్టి గజిబిజి చెందవద్దు. ఆ గజిబిజి కాదు, లేఖనము అబద్ధమాడదు, ఒక పొల్లు కూడదు. మహిమ కలుగును కాక. ఓహో, నేనది చూచినప్పుడు నేను గంతులు వేశాను. నేనన్నాను, ధన్యవాదాలు ప్రభువా, నేను కనిపెడుతున్నప్పుడు అక్కడ జరిగింది అది. మొదటి కాలంలో ఏలియా తనకు తానే నడిచి వచ్చుట చూశాను. ఆ తర్వాత మరలా వచ్చుట నేను చూచినప్పుడు అక్కడ ఒక చోట అది జరిగినప్పుడు ఇద్దరిని చూశాను. చెప్పబడినది అదిగో అక్కడున్నది, అది అది చేసినది. ప్రభువా, ఆమేన్. ఇప్పుడు నేనది చూశాను. హల్లెలూయా. అది ఖచ్చితం. ఇప్పుడు నేనది చెప్పనీడేలా ఒకరికది గందరగోళంగా ఉండును. అయితే ఆయన అది చెప్పుటకు ఆయన అది చెప్పాడు, కనుక నేను చెప్పితిని. గమనించుడి, భవిష్యత్తు పరిచర్య కొరకు వారి అసలు పరిచర్య నుండి దేవుడు ఈ మనుషులను సజీవులుగా కాపాడెను. వారు పరిచర్యను చక్కగా చేశారు. చూడు, ఆలోచించు. ఏలియా ఆత్మ పరిచర్య 5, మోషే 2. ఏంటి? భవిష్యత్తు పరిచర్య కొరకు జీవముతో నుట. వారిలో ఏ ఒక్కరూ ఇప్పుడు చనిపోలేదు. మీరది నమ్మరా? వారిద్దరూ అగుపించారు, సజీవంగా రూపాంతరపు కొండపైన యేసుతో మాట్లాడుతున్నారు. అయితే జ్ఞప్తించుకోండి, వారు చనిపోవాలి. ఇప్పుడు మోషే వాస్తవంగా చనిపోయాడు. అయితే అతను లేచాడు, ఎందుకనగా అతడు క్రీస్తుకు సంపూర్ణమైన పోలిక. అవునా? అతడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు ఎవరికీ తెలియదు. దేవదూతలు వచ్చి అతన్ని తీసుకుని వెళ్లారు. అవునా? దేవదూతలు అతని శవమును మోసుకుని వెళ్లారు. ఎందువలన? అతడు ఎక్కడికి వెళ్ళుచునేనో అక్కడకు ఏ మత్స్యుడు అతన్ని మోసుకుని పోలేడు. అతడు ఒక కార్యము ద్వారా వెళ్లెను, అంతే. అతనిని దేవదూతలు మోసుకుని పోయారు. అవునా? ఎందుకనగా అతడు ఉండవలసిన స్థలములకు వారు తీసుకుని వెళ్లిరి. ఎవరికీ తెలియదు, చివరికి సాతానుకు తెలియదు. ప్రధాన దూతతో అతడు వాదించాడు. అవును, మోషేకు ఏమి జరిగినదో అతనికి తెలియదు. అతడు వణికిపోవుట నేను చూస్తున్నాను. దేశాన్ని అంతటి చూచి, ఇశ్రాయేలును తదితరులను చూచి అతడు వణుకుచుండుట నేను చూస్తున్నాను. అయితే అతడు బండ మీదకెక్కాడు. నేను అతడు చూచుట అదే ఆఖరుసారి. అదే బండ, అదే బండ. నా రహదారి అంతమును నేను ఆ బండపైన నిలుచుదును కాక. అవునండి, నా నల్లజాతి సహోదరులు తరచుగా ఇక్కడికి వచ్చి చిన్న పాట పాడుచుంటారు. నాకు వీలైనట్లయితే మోషే ఎక్కడ నిలబడను, ఆ బండ మీద నేను నిలబడదను. అవునండి, నేను నిలబడగోరు బండ అదే. విశ్వాసం ద్వారా నేనెక్కడికి నిలబడతాను. అయితే గుర్తుంచుకోండి, ఏలియా అతడు అలసిపోయాడు. ఎందుకనగా అతని ముందు ఎంతో పని ఉన్నది. కాబట్టి అతడు బహుగా నెలిగిపోయాడు. మరియు దేవుడు అతని గృహమునకు తీసుకుని వెళ్ళుటకై ఒక రథాన్ని పంపాడు. అది నిజమేనా? అతను తీసుకుని వెళ్లాడు. అతడు చనిపోలేదు, ఎందుకనగా ఆయన అతన్ని సజీవంగా ఉంచాడు. అతని మీద ఆయనకు ముందు పని ఉంది. అతని ఆత్మతో అభిషేకింపబడి ఒక మనిషిని కూడా కలిగి ఉండెను. అయితే వారు మరణాన్ని రుచి చూడవలసి ఉన్నది. ఇప్పుడు ప్రకటన 11 అధ్యాయం, ఇప్పుడు వెళ్దాం, నేను ఇక్కడే ఉన్నాను. ప్రకటన 11 తాకుదాం. వారిద్దరూ మరణించారో లేదో గమనించి చూడండి. వారిరువురు మరణమును రుచి చూడవలసి ఉన్నది. అవునండి, వారి పరిచర్య ముగించబడిన తర్వాత వారు మరణమును రుచి చూస్తారు. ప్రకటన 11:7 ప్రారంభిద్దాం. వారు సాక్ష్యం చెప్పటం ముగింపగానే అఘాతములోండి వచ్చు క్రూరముగము వారితో యుద్ధము చేసి, ఓహోమాయ్, అతడు దానికి నిలబడలేకపోయాడు. ఆ పరిశుద్ధ గుండ్రాలు మరలా వచ్చారు. చూశారా? సరే, అఘాతములోండి వచ్చు క్రూరముగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. అయితే ఏమి జరిగిందో చూడండి. ఇప్పుడు వారు చక్కని సదృశ్యంగా ఉన్నారు. వారి శవాలు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమానముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచట వారి ప్రభు కూడా సెలవు వేయబడెను. యెరూషలేము చూడుడి. ఇప్పుడు వారు మరణము రుచి చూడవలసి ఉన్నది. వారు కాదా? అవును, వారి పరిచర్య ముగించబడిన తర్వాత. ఎందుకని? 7వ దూత పరిచర్య, ఏలియా పరిచర్య, 7వ దూతకు కాదు. నేను ఏమి చెప్పుటకు ప్రయత్నిస్తున్నానగా, ఎందుకు 7వ దూత పరిచర్య మోషే యొక్క పరిచర్యగా ఉండకూడదు? అతడు అమర్త్యుడైనట్లయితే ఏలియా పరిచర్య వల్లే. ఎందుకని? ఎందుకు దేవుడు అతన్ని పంపి, ఏలియా నీవెంతో కష్టపడ్డావు, ఈ పలు స్థలాల్లో చేశావు, నేను మోషేను క్రిందికి పంపుతాను. ఎందుకని? మోషే పరిచర్యను చూడండి. ఏలియా అన్ని దేశాలకు ప్రవక్త. అయితే మోషే యూదులకు మాత్రమే ధర్మశాస్త్రము ఇచ్చినవాడు. ఆమేన్. మోషే ఏలియాతో అతడు వచ్చుటకు కారణమేదనగా, ఆ యూదులు అంటున్నారు, ఆగు, మేము ఇంకా ఇక్కడ ధర్మశాస్త్రం గైకుంటున్నాము. అయితే ఇక్కడ మోషే నిలబడి ఉన్నాడు, మరియు ఇక్కడ ఏలియా అతనితో ఉన్నాడు. చూడండి, అతడు యూదుల యొద్దకు మాత్రమే వస్తాడు. అవునా? మోషే యూదుల యొద్దకు మాత్రమే వెళ్లాడు. ప్రవక్త ఏలియా అన్ని దేశాలకు. అయితే మోషే యూదులకు ప్రవక్త అయ్యాడు, ధర్మశాస్త్రం ఇచ్చిన వానిగా. అవునా? అది అతని వర్తమానం, ధర్మశాస్త్రం. అయితే ఏలియా వర్తమానమేంటి? వెంట్రుకలు కత్తిరించుకునే స్త్రీలకు, సంఘశాఖలకు. అవునండి, వారిని నిజముగా ముక్కలుగా చీల్చను, రంగులు పూసుకున్న ముఖాలు. వారితో చెప్పాడు, మీరు కుక్కలకు ఆహారంగా వేయబడబోచున్నారు. అతను నిజముగానే వారిని చీల్చాడు. అటు తర్వాత అతని ఆత్మ యోహాను మీదకి వచ్చినప్పుడు అరణ్యములో ఉండి అడుగులు వేసుకుంటూ వచ్చి అదే కార్యం చేశాడు. అన్నాడు, మేము దీనికి సంబంధించిన వారము, దానికి సంబంధించిన వారము అని అనుకునవద్దు. దేవుడు అబ్రహాముకు ఈ రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు. దారిని వెళ్ళొచ్చు అతను అడిగాడు, మరియు నీ యొక్క స్వంత భావను పెళ్లి చేసుకున్నావని నాతో చెప్పుచున్నావా అని చెప్పాడు. అది చేయుట నీకు చట్టబద్ధము కాదు. ఓ సహోదరుడా, అతడు ఆమెకు చెప్పాడు, ఖచ్చితంగా. గమనించుడి, ఈ ఆత్మలు కొంచెం కాలము వేచి ఉండవలెను. ఆ యొక్క 144 వారు హతసాక్షులుగా మరణించను వలెను. ఓ, అది కాదా? అది కాదా? అది బైబిల్ గ్రంథము జతచేయుచున్నది. ఇప్పుడు నా సమయం అయిపోయింది, మిమ్మల్ని పెద్దలిక్కడ పంపించవలను. అయితే కొన్ని చిన్న విషయాలు మీకు చెప్పవలసినది, దానికి మీరు నిలబడగలిగితే. వేడిగా ఉన్నదని నాకు తెలుసు, నాకు చెమట పోస్తుంది. అయితే వినండి, నేను మీకు చెప్పవలసింది ఒకటిన్నది, అదెంతో మేలైనది, అది నా హృదయంలో మండుచున్నది, అది మీరు మర్చిపోరని నేను నిరీక్షిస్తున్నాను. చూశారా? ఆయన సన్నిధానంలో నేను ఇది చెప్పనివ్వండి. ఆయన కృపను బట్టి కొంచెం కాలం క్రితము నా ప్రజలు తెల్లని వస్త్రములు కలిగినట్టును ఆయన నాకు చూపెను. అది మీకు జ్ఞాపకముందా? జ్ఞాపకముందా? కొంచెం కాలం క్రితము ఆ కథ మీకు జ్ఞాపకముందా? అన్యుల పెళ్లి కుమార్తె, వారిప్పుడు అక్కడ ఉన్నారు. వారందరూ తెల్లని వస్త్రములు ధరించున్నారు. నేను మేల్కొన్నాను, నేను కూటములో ఉన్నాను. అది 1 సంవత్సరం ఇంకొంచెం కావచ్చు. ఒక ఉదయ వేళ నేను మేల్కొన్నాను, నేను లేచాను. నేను నా భార్యతో అన్నాను, ప్రియా, ఆమె కదల్లేదు, పిల్లలను లేపవలసింది, బడికి తీసుకువెళ్లవలసింది. ఇక్కడే ఉన్న పాత స్థలంలో నేను పడక మీద నుండి లేచి వంగాను. ఎలాగో తెలుసా? కూర్చుని కొంచెం వంగి వెనుక తలగడకు ఆనుకున్నాను. పాతకాలపు పడక మాకుంది కనుక ఆ విధంగా వెనుకకు ఆనుకున్నాను. మరియు నేననుకున్నాను, అబ్బాయ్, నీకు 53, నీవేదైనా దేవునికి చేయాలనుకుంటే నీవు చేయటం మంచిది. ఎందుకనగా కొంచెం కాలమైన తర్వాత నీవు ఇంకా వృద్ధులు కాబోతున్నావు. చూశారా, మరియు నేను అనుకున్నాను, మీకు తెలుసా అది నిజమే. ఇప్పుడు నేను తలంచాను, అబ్బాయ్ మీకు తెలుసా నేను దూరంలో లేను, నేను త్వరలో వెళ్లవలసి ఉన్నది. నేను అన్నాను, అది నా తండ్రి జీవించిన దానికంటే 1 సంవత్సరం ఎక్కువ. చూశారా, నేను అనుకున్నాను నేను త్వరగా వెళ్లిపోవలసి ఉన్నది. నేను దాన్ని చూశాను, నేను ఇక్కడ దేవునికి ఏమీ చేయలేదు. ఇంకా నేను తలంచాను, నేను ఆయనకు 1 చేయాలనుకుంటున్నాను. నేను అనుకున్నాను నేనది చేయదలిస్తే నేను తొందరపడవలసింది, నేను అలాగూ అది చేయవలను నాకు తెలియదు. అంతే, నేను తలంచాను, మనుషుడా ఆయన వచ్చుట్ను చూచు వరకు నేను జీవిస్తానని నిరీక్షిస్తున్నాను. నేను శరీరం లేని ఆత్మగాను లేక 1 ఆత్మగాను ఉండుటకు నాకిష్టం లేదు. చూశారా, ఆత్మను గూర్చి నేనెల్లప్పుడూ భయపడతాను. మరియు ఇప్పుడు మీకు తెలుసా ఆ రకమైన నేనెల్లప్పుడూ తలస్తాను. ఎలాగనగా నేను సహోదరు నెవిల్ను కలుసుకున్నట్లయితే అతడు 1 తెల్లని మేఘముగా తిరుగుచూ కదలుచుండును, హలో సహోదర నెవిల్ అని చెప్తే అతడు హలో సహోదర బ్రహం ఇంకొక ఇంద్రియమున అది అతడు చెప్తే అతడు మాట్లాడలేడు. అయితే అతడు సహోదరు నెవిల్ అని నేను ఎరుగుదును. నేనెల్లప్పుడూ చేసినట్లు అతని హస్తాన్ని నేను స్పర్శించ కోరాను. ఎందుకనగా మానవుల్లో నాకు తెలిసింది అదే. చూశారా, అతనితో కరస్పర్శ చేయాలనుకున్నాను, అయితే అతనికి చేయలేదు. అది అక్కడ సమాధిలో కుళ్లిపోయింది. అవును, నేననుకున్నాను మాయ్, నేనెందులో గుండా వెళ్లకూడదని అనుకుంటుని. ఇప్పుడు నేనిప్పుడు సత్యమును చెప్పబోతున్నాను. నేను చనిపోవుటకు భయపడేవాడను, నశించిపోతానని కాదు. అయితే నేను ఆత్మగా ఉండరాదని నా కోరిక. నేను మనుషుడుగానే ఉండాలని కోరుచున్నాను. నేను ఎత్తబడి వరకు నిలిచి ఉండాలని కోరుచున్నాను. నేను ఆ విధముగానే నిలిచుండగోరుతాను. నేను ఆత్మగా ఉండి ఆ విధంగా తిరుగుచూయుటకు కోరుటలేదు. అది తలస్తూ నేనక్కడ పండుకుని ఉన్నాను. తటాల్న అక్కడొకటి జరిగింది. ఇప్పుడు మీకు తెలుసు, మీరందరూ దర్శనాల గూర్చి ఎదిగిన వారే. దర్శనమైతే అలాంటిది మరెన్నడూ కలుగలేదు. చూశారా, నేను చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుండి దర్శనములు చూచేయున్నాను. మరియు అకస్మాత్తుగా ఒకటి జరిగినది. నన్ను నేనుగా విడిచిపెట్టినట్లు భావించాను. ఓహో, నేననుకున్నాను నేను తలంచాను, నేను ఇప్పుడు చనిపోయాను. చూశారా, నేను వెళ్లిపోవచ్చున్నాను. చూశారా, మరియు నేనొక స్థలానికి చేరుకున్నాను. మరియు నేననుకున్నాను నేను వెనుకకు చూడాలని అనుకుంటున్నాను. నేనిక్కడ నిలబడి ఉండటం ఎంత వాస్తవమో అంత వాస్తవం స్నేహితులారా. చూశారా, వెనుకకు చూచుటకు నేను తిరిగాను. అక్కడ నేను పడక మీద పనుండి ఉన్నాను. నా భార్య ప్రక్కనే చాచుకుని పడుకుని ఉన్నాను. నేననుకున్నాను సరే, బహుశా ఇది గుండెపోటు కావచ్చు. చూశారా, నేననుకున్నాను చూడు నేనిప్పుడే మరణించదని. ఆ విధముగా చనిపోవటం మంచిది, కాబట్టి అది గుండెపోటు. నేను బాధపడిన అవసరం లేదు. నేను చూశాను, అనుకున్నాను అది వింతగా ఉంది. అక్క నేను పండుకుని ఉన్నాను, ఇక్కడ నేను నిలబడి ఉన్నాను ఇక్కడ. కాబట్టి నేను తిరిగాను. అది ఒక పెద్ద పొలం వలె లేక ఒక దాని వలె నీలి రూపంతో కప్పబడిన పెద్ద పొలం వలె ఉంది. మరియు నేనన్నాను, భలే ఇదంతా ఏమిటని నేను ఆశ్చర్యపడుతున్నాను. మరియు అకస్మాత్తుగా నేను చూస్తుండగా వేల వేల మంది యవ్వన స్త్రీలు తెల్లని వస్త్రములు ధరించిన వారై వచ్చుచుండేది. వారు నడుము వరకు పొడవైన జుట్టు వేలాడుచున్నది, చెప్పులు తొరుక్కొనలేదు. వారు నా వైపు పరిగెత్తుచున్నారు. నేననుకున్నాను ఇదేంటి అని. నేను చుట్టూ తిరిగాను, అక్కడ వెనుకకు చూశాను, నేనక్కడ ఉన్నాను, ఈ వైపునకు చూశాను, అక్కడ వారు వచ్చారు. నేను నా వేలిని కొనుక్కున్నాను. నేను ఖచ్చితంగా నిద్రపోవట్లేదు. అయితే నేను స్పర్శ కలిగి ఉన్నాను. నేనన్నాను, ఇక్కడ 1 వింతగా ఉన్నది. ఈ స్త్రీలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. అంతటి అందమైన స్త్రీలను నేనెన్నడూ చూడలేదు. నా ఎద్దుకు పరిగెత్తుకుంటూ వారందరూ వస్తున్నారు. వారు నా ఎద్దుకు పరిగెత్తి వచ్చి నేను ఎలాగుండేదనో తెలుసా? ఒక రకంగా స్త్రీ ద్వేషకుడు అని వారు నన్ను పిలుస్తారు. అయితే నేను కాదు. అవును, అయితే నేను తలస్తాను, ఒక మంచి స్త్రీ, ఒక ఆభరణం. అయితే నేనంటాను, నేననుకుంటాను సలమును చెప్పినట్లు చెడు స్త్రీ నీ రక్తంలో నీరు వంటిది. కాబట్టి శీలములైన స్త్రీలకు లేక చెడ్డ స్త్రీలకు నిజంగా నా వలన ప్రయోజనం లేదు. కనుక ఈ స్త్రీలందరూ వచ్చారు, వారి చేతులు నా చుట్టూ చుట్టారు. అది అసాధారణంగా ఉన్నది. నేనందుకు అంగీకరించాలని మీరు ఎదుగుతారు. కాబట్టి వారు ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పాలనున్నాను, నేను మిశ్రిత జనం మధ్య ఉన్నాను. అయితే వారు స్త్రీలు వారు ఒక్కొక్కరు నన్ను హత్తుకున్నారు. మరియు అన్నారు, మా ప్రశస్త సహోదరుడా అని అన్నారు. ఒకరు నన్ను హత్తుకున్నారు, తర్వాత ఇంకొకరు నన్ను హత్తుకున్నారు. అక్కడ నిలబడి చూస్తున్నాను. నేను అనుకున్నాను, ఇదంతా ఏమిటి అని. చూశారా, వారక్కడ నిలబడి ఉన్నారు. నేను అనుకున్నాను, ఏం జరిగింది అని. నేను వెనుకకు తిరిగి చూశాను. నేను అక్కడే పరుండి ఉన్నాను, మరియు ఇక్కడ నేనున్నాను, ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను తలంచాను. ఇప్పుడు వింతగా ఉన్నదే, నేనది అర్థం చేసుకోలేకున్నాను. ఆ అరచే స్త్రీలు, హోహో, మా ప్రశస్త సహోదరుడా అని అంటూ హత్తుకుంటున్నారు. వారందరూ స్త్రీలే అని నేను గ్రహించాను. ఇప్పుడు సహోదరులారా, నేను ఇది చెప్తుండగా నన్ను క్షమించండి. ఎందుకనగా మీ వైద్యుని మాట మీరు వినండి. మనకు శుద్ధమైన మనస్సు లేని ఎడల అలాగైతే మనం క్రైస్తవులము కాము. నాకు లెక్కలేదు. నేను ఎల్లప్పుడూ పరిశుభ్రంగానే జీవిస్తాను. అది దేవునికి తెలుసు. నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు నా దేహాన్ని అపవిత్రించుకోవద్దని చెప్పాడు. పొగ త్రాగవద్దు, మద్యపానం సేవించవద్దు అని. అది సత్యం. దేవుని కృపను బట్టి నేనది కాపాడుకున్నాను. నేను పాపిగా ఉన్నప్పుడు స్త్రీలతో నేను తిరగలేదు. కాబట్టి అయితే ఏ పురుషుడైనను ఒక స్త్రీని తన హస్తాల్లో కౌగులించుకునేలా అతను పురుష కనములతోనూ ఆమె స్త్రీ కనములతోనూ నిర్మింపబడటం వలన స్పర్శ కలుగును. మీరెవరనేది నాకు లెక్కలేదు. నీవు ఆరోగ్యవంతుడమైన వ్యక్తివైతే స్పర్శ లేదని చెప్పవద్దు. అయితే అక్కడ లేదు. ఎందుకనగా ఏలాంటి వ్యత్యాసకరమైన కణములు నీకు లేవు. నీవు అక్కడ పాపము చేయవు. అక్కడ మార్పున్నది. స్త్రీల పట్ల సహోదర ప్రేమ తప్ప మరేమీ ఉండదు. అయినను నేను అనుకుంటాను, ఒక స్త్రీ కృప ద్వారా చూపబడిన ఎడల చక్కటి ప్రవర్తన ద్వారా ఒక నీతిగల స్త్రీగా నడుచుకున్నప్పుడు ఆమె యొక్క ఆదర్శవంతమైన ఆభరణం భూమి మీద. నేను ఇష్టపడతాను కృపగల దానిని. నేననుకుంటాను, ఒక తన స్థానాన్ని కాపాడుకుని వనితగా ఇంటుకు ప్రయత్నించే స్త్రీ ఘనతకు చిహ్నముగా ఉన్నది. నేనది నమ్ముతున్నాను. అలా కానట్లయితే అది క్రీస్తు, అది అంత్యక్రీస్తు వలె ఉండును. నేను సహజంగా నుండి దేనినైనా ఇష్టపడతాను. ఒక అందమైన గుర్రం లేక దేనినైనా, అది నిజమైన అందమైన దానికి చిహ్నంగా నిలబడుతుంది. లేక అలాంటిది ఏదైనా అందమైన పర్వతము, అందమైన స్త్రీలు, అందమైన పురుషులు, దేవుడు చేసిన ఏదైనా ఎల్లప్పుడూ నేను అభినందిస్తాను. మరియు ఇవన్నీ పరిపూర్ణముగా నున్నవి. అయితే వారి హస్తాల్లో నన్నెంతగా కౌగులించుకున్నప్పటికీ వారు స్త్రీలు. మీరు అర్థం చేసుకున్నారా? ఎలాంటి పాపము లేదు. పురుష గ్రంథులు, స్త్రీ గ్రంథులు రెండునూ తీసివేయబడినవి. ప్రభువుకు ధన్యవాదాలు. వారు నా సహోదరులు సంపూర్తిగా. నేను చూశాను, మరియు నేను నా చేతులు చూచుకున్నాను. అవన్నీ యవ్వనంగా ఉన్నట్టు చూశాను, మరియు నేను చూచుకున్నాను. నేను యవనస్తునిగా ఉన్నాను కూడా. ఒక యవనస్తునిగా నా వెంట్రుకలు పోగొట్టుకున్నట. ఒక మంగలి చేశాడు. కార్బోలిక్ ఆమ్లము దాని మీద పోశాడు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు అవన్నీ తీసివేయబడినవి. అదెల్లప్పుడూ నాకు ఒక విధమైన దానిగా ఉంటుంది. అది నాకు జలుబు చేస్తుంది. ఎందుకనగా నా కపాలము మెత్తనది కనుక. చూశారా, అచ్చటున్న జుట్టు యొక్క కుదుళ్లు కార్బోలిక్ ఆమ్లముతో కాలిపోయినందున వెంట్రుకలు ఇక పెరగవు. చూశారా, నేను వెళ్లాను. నా భార్య చాలా సంవత్సరాల క్రితము ధరించుకుంటానికి నా తల కప్పుకుంటూ ఒక తల ముసుగు తెచ్చింది. అయితే అది ధరించుకుంటానికి నేను సిగ్గుపడ్డాను. ఎందుకనగా ఒక తప్పుడు దాని వల్ల కనిపించింది. ఆ తప్పుడుది నాకు అవసరం లేదు. కనుక నేను అనుకున్నాను, స్టాకింగ్ టోపీ నేను పెట్టుకుంటాను అని అనుకున్నాను. తర్వాత కొంతకాలం అలా చేశాను. వారేం చేశారు తెలుసా? వారు నన్ను బిషప్ అని పిలుచుటకు మొదలు పెట్టారు. చూశారా, నేను చెప్పాను అది వెలని అని. కాబట్టి నేను అటువంటి తీవ్రమైన జలుబుతో బాధపడుతుంది. అయితే ఇప్పుడు కిటికీలు తెరిచిది. ఆ చిన్న గాలి ఆ విధంగా వస్తుంది. అబ్బాయ్, నాకు వస్తుంది. నేను వైద్యుడి వద్దకు వెళ్లి అడిగాను అతని అభిప్రాయం ఏమని. అతడు చెప్పాడు, మంచిది, నీ రంధ్రాలు తెరవబడినవి. బోధ ద్వారా నీకు చెమట వస్తుంది. ఆ గాలి వస్తుంది. దాని వలన చలి క్రిమి అక్కడికి చేరుకుంటుంది. అది నీ గొంతు లోపలికి వెళ్ళటం వలన మరుసటి దినము నీ గొంతు బొంగరపోతుంది. అది అది. మరియు ఓహో మాయ్, వెంట్రుకలున్న మీరు, అవి మీకున్నందుకు మీరెంతో కృతజ్ఞత కలిగి ఉండవలనో మీకు తెలియట్లేదు. అవును, అది నిజం. చూశారా, మంచిది. ఇప్పుడు నేను అనుకున్నాను, తరువాత నేను ఒకనొక దినాలలో నాకు పనులు లేకుండా పోయినను. నేను వాటిని పొందుకోబోతున్నాను. వాటిని లేకుండా ఉండగలను. కాబట్టి ఒక అబ్బాయి అయితే సరే, తాను ఇష్టపడినట్లుగా తన తలకు వెంట్రుకలు ముసుగును ఇక మీదట ధరించిన అవసరం లేదని. స్త్రీలైతే తమ తల నిండుగా నానా రకములుగా అలంకరించుకుంటూ వారు జుట్టులోకి ఎలుకలు సుంచులు వెళ్లి దాక్కున్నట్లుగా వారు చేసుకోకూడదని నేను తలంచాను. చూశారా? అయితే ఒకవేళ నీవది చేస్తే దేని కొరకు చేస్తున్నావో దాని మీద ఆధారపడుతుంది. చూశారా, దేని కొరకు చేస్తున్నావో దాని మీద ఆధారపడుతుంది అది. అయితే అయినప్పటికీ అక్కడ నిలబడి ఉండగా నా తల వెంట్రుకలు నాకు మరలా వచ్చినట్లు నేను భావించాను. మాయ్, నేను యవనస్తునిగా ఉన్నాను మరియు వీరందరూ యవనస్తులుగా ఉన్నారు. నేను అనుకున్నాను, భలే, ఇది వింతగా లేదా, ఇక్కడే వారున్నారు, వారందరూ పరుగులు తీస్తున్నారు. మరియు నేను చూశాను వారు వచ్చుట, మరియు హోప్ వచ్చుచుండట చూచాను. ఆమె కాన్పించింది. ఆమె 22లో చనిపోయినది. ఆమె ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంది. మీలో అనేకులకు ఆమె గుర్తుండి ఉంటుంది. ఆ పెద్ద నల్లటి కళ్ళు, ఆమె జర్మనీ దేశస్థురాలు. ఆమె నల్లటి వెంట్రుకలు ఆమె వెనుక వెళ్లాడుచున్నవి. నేను అనుకున్నాను, ఆమె ఇక్కడకు మునుకున్నప్పుడు బిల్ అని పిలుచునని నాకు తెలియను. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె బిల్ అని పిలుచునని నేను ఎరుగుదును. నేను గమనిస్తున్నాను, ఈ స్త్రీలు ప్రతి ఒక్కరూ వచ్చి నన్ను హత్తుకుంటూ, ఓ ప్రశస్త సహోదరుడా, నిన్ను చూచినందుకు మేమెంతో ఆనందంగా ఉన్నాం అని చెప్తున్నారు. నేను అనుకున్నాను, ప్రతి ఒక్కరూ ఒక విధంగా దుస్తులు ధరించున్నారు. అయితే వారి వెంట్రుకలు వ్యత్యాసంగా ఉన్నవి తెలుసా? ఎర్రటి వెంట్రుకలు, నల్లటి వెంట్రుకలు, సొగసైన వెంట్రుకలు కలిగిన్నారు. మరియు వారు వచ్చుచున్నారు. అయితే వారంతా యవనస్తులు. మరియు ఆమె నా యుద్ధకు వచ్చి, నేను అనుకున్నాను ఏమి చెప్పబోతుందో చూద్దాము అనుకున్నాను. ఆమె నా వైపు చూచింది. ఆమె అన్నది, ఓ మా ప్రశస్త సహోదరుడా అని. ఆమె నన్ను హత్తుకుంది. ఆమె వెళ్లిపోయింది. కొందరు స్త్రీలు వచ్చారు, తరువాత నన్ను హత్తుకున్నారు. నేను ఒక శబ్దాన్ని విన్నాను, ఈ వైపు చూశాను. ఇక్కడ ఒక యవనస్తుల గుంపు, పురుషులు, అందరూ 20 సంవత్సరాల వయసు గల వారు వచ్చుచున్నారు. వారు నల్లని వెంట్రుకలు, అందమైన వెంట్రుకలు కలిగున్నారు. వారంతా తెల్లని వస్త్రాలు ధరించున్నారు. కాళ్లకు చెప్పులు లేవు. వారంతా నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి నన్ను కౌగులించుకుంటూ, ప్రశస్త సహోదరుడా అని అరుస్తున్నారు. నేను తలంచాను. నేను వెనుకకు తిరిగాను. నేనక్కడింకా పండుకునే ఉన్నాను. నేననుకున్నాను, భలే, ఇది వింతగా ఉన్నదే. అటు తర్వాత వెంటనే ఒక స్వరం నాతో మాట్లాడసాగాను. స్వరాన్ని నేను చూడలేదు. అది చెప్పినది, నీవు సమకూర్చబడితివి, నీవు నీ ప్రజల యొద్దకు సమకూర్చబడితివి. తరువాత ఒక మనిషి నన్ను పైకెత్తి ఈ విధంగా ఒక పెద్ద దాని మీద నన్ను కూర్చుండబెట్టాడు. నేనడిగాను, ఎందుకలా చేశావు అని. చెప్పాడు, భూమి మీద నీ ఒక నాయకుడివి. మరియు నేనడిగాను, సరే, నేనది అర్థం చేసుకుంటలేదు. ఆ స్వరము నాతో మాట్లాడుచున్నది. స్వరాన్ని నేను చూడలేకున్నాను. అది నాకు పైగా ఉన్నది, నాతో మాట్లాడుచు. నేను అడిగాను, సరే, నేను దాటవేస్తే నేను యేసును చూడాలని ఉంది. నేనన్నాను, నేను ఆయన నా జీవము, నేను ఆయన చూడగోరుచున్నాను. కనుక ఆయన చెప్పాడు, ఇప్పుడు నీవు ఆయన చూడలేవు, ఆయన ఇంకా ఎత్తులో ఉన్నాడు. చూడండి, అది బలిపీఠం కిందనున్నది. ఇంకా ఎక్కడికైతే మనుషులు వెళ్తారో 6వ స్థానం చూశారా? 7వది కాదు, దేవుడు ఉండున్నది 7వ పరిమాణము. 6వది వారందరూ అక్కడున్నారు. వారు అటువైపు వెళ్తున్నారు. నేనన్నాను, అక్కడ మిలియన్ల మంది ఉన్నట్లు కాన్పించినది. వారిని ఎన్నడూ నేను చూడలేదు. నేనక్కడ కూర్చున్నప్పుడు ఆ స్త్రీలు, పురుషులు ఇంకా పరుగులు తీస్తూ నన్ను కౌగులించుకుంటూ, సహోదరుడా అని నన్ను పిలుస్తున్నారు. నేనక్కడ కూర్చున్నాను. అటు తర్వాత ఆ స్వరం చెప్పినది, యాకోబు తన జనుల యొద్దకు సమకూర్చబడినట్లు నీవు నీ జనుల యొద్ద సమకూర్చబడ్డావు. నేనడిగాను, వీరంతా నా జనులా, వీరంతా బ్రెనహంలా? ఆయన చెప్పాడు, కాదు, వారు నీ ద్వారా మార్పు చెంది క్రీస్తు యొద్దకు వచ్చిన వారు. నేను చుట్టూ చూచాను. అక్కడ ఒక నిజమైన అందమైన స్త్రీ పరిగెత్తినది. ఆమె ఆ విధంగానే కాన్పించింది. ఆమె నా చుట్టూ చేయి చుట్టి ఆమె అన్నది, నా ప్రశస్త సహోదరుడా. ఆమె నా వైపు చూచినది. నేను అనుకున్నాను, మై, ఆమె దేవదూత వలె కాన్పించినది. ఆమె దాటిపోయినది. ఆ స్వరం చెప్పినది, ఆమె నీవు గుర్తించావా అని. నేను చెప్పాను, లేదు, నేను గుర్తించలేదు అన్నాడు. ఆమె 90 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నీవు ఆమెను క్రీస్తునొద్దకు నడిపించావు అని చెప్పాడు. నిన్ను ఆమె అంతగా ఎందుకు తలస్తున్నదో తెలియనా అని అడిగాడు. నేనడిగాను, ఆ అందముగు బాలిక 90 నిండిన స్త్రీయా? ఆ అన్నాడు. ఆమె ఇక ఎన్నడూ మారదు అన్నాడు. ఆ కారణము చేత ఆమె ప్రశస్త సహోదరుడా అని చెప్తుంది. నేనన్నాను, ఓ మాయ్, దీని గూర్చి భయపడుచున్నానా? ఎందుకని, వీరు నిజంగా వాస్తవం. వారు ఎక్కడికి వెళ్ళట్లేదు. అక్కడ ఉండుట ద్వారా వారు అలసిపోలేదు. మరియు నేనడిగాను, సరే నేనెందుకు యేసును చూడకూడదు అన్నాడు. ఆయన ఒక దినమున వస్తాడు, మొదట నీ యొద్దకు వస్తాడు, అప్పుడు నీవు తీర్పు తీర్చబడతావు అన్నాడు. నీవు నడిపించిన మార్పు చెందిన వారు వేరు. మరియు నేనడిగాను, నేను నాయకుడిగా ఉన్నందున ఆయన నాకు తీర్పు తీర్చునా? అవును అని అన్నాడు. మరియు నేనడిగాను, ప్రతి నాయకుడు ఆ విధంగా తీర్పు తీర్చబడవలెనా? అవును అని అన్నాడు. నేనడిగాను, పౌలు సంగతి ఏంటి అని. ఆయన చెప్పాడు, అతని యొక్క వాటితో అతడు తీర్పు తీర్చబడును. సరే, నేనడిగాను, అతని యొక్క గుంపు లోపలకు వెళ్తే నా యొక్క జన్లు కూడా? ఎందుకనగా నేను అదే వాక్యమును ఖచ్చితంగా ప్రకటించాను. అది నేను చెప్పాను, ఎక్కడ అతడు యేసునామంలో బాప్తిసమిచ్చినో నేను చేశాను, నేను బోధించాను, మిలియన్ల మంది ఒక్కసారిగా అరిచారు, దానిపై మేము విశ్రాంతి పొందుతున్నాము అని. మరియు నేను అనుకున్నాను, మాయ్, ఇది నేను ఇక్కడకు రాకమునుపు తెలిసినట్లయితే ప్రజలను ఇక్కడికి వచ్చినట్లుగా చేసేవాడును, వారు దీనిని పోగొట్టుకోకూడదు. ఎందుకనగా ఇక్కడ చూడండి. అటు తర్వాత మరియు ఆయన చెప్పాడు, ఒక దినాన ఆయన వచ్చును, తరువాత ఇక్కడ మనము తినము త్రాగము లేక నిద్రించము, మనమంతా ఒకటే. అది పరిపూర్ణము కాదు, పరిపూర్ణముకు దాటినది. అది మహోన్నతమైనది కాదు, అది మహోన్నతమైన దానిని దాటినది. ఏ పేరు లేదు, నీవు తలంచలేవు, దాని గూర్చి చెప్పుటకు భాషా నిఘంటువులో మాటలు లేవు, నీవు ఇప్పుడే వచ్చున్నావు అంతే. నేననుకున్నాను, ఇది పరిపూర్ణముగానున్నది, తరువాత మనం ఏమి చేయబోచున్నాము చెప్పాడు. అడు తర్వాత యేసు వచ్చినప్పుడు ఆయన నిన్ను న్యాయ తీర్పు తీర్చును లేక నీ పరిచర్యను తీర్పు తీర్చును. అడు తర్వాత మనము వెనుకకు భూమి మీదకి వెళ్లి మన శరీరములు తీసుకుంటాము. సరే, నేనప్పుడు దాని గురించి ఆలోచన చేయలేదు. అది ఖచ్చితంగా లేఖనము చెప్పబడిను. తరువాత మనము భూమికి తిరిగి వెళ్లి మన శరీరములను తీసుకుంటాము, అప్పుడు మనము తింటాము, మనము ఇక్కడ భుజింపము, మనము నిద్రపోము, మనము అక్కడ తింటాము, అయితే మనము భూమికి తిరిగి వెళ్తాము. నేననుకున్నాను, మాయ్, ఇది అద్భుతం కాదా? ఓ మాయ్, నేను దాన్ని గూర్చి భయపడ్డాను. ఇక్కడికి రావటానికి చనిపోవటకు నేనెందుకు భయపడాలి? మంచిది, ఇది పరిపూర్ణము, ఎంతో పరిపూర్ణము, ఎంతో పరిపూర్ణము. ఇది అద్భుతం. చూడండి, మనం బలిపీఠం కింద ఉన్నాము, చూశారా? అదే చురుడి రాకడకు ఎదురు చూస్తూ బలిపీఠం కింద ఉన్నారు, చూశారా? ఆయన వెళ్లి ధూళిలో నిద్రించుచున్న శరీరమును లేపును, మనలను మరలా లేపును. యేసు పరదేశం నుండి వచ్చినప్పుడు అబ్రహామును ఇస్సాకును వారినందరినీ పైకి తీసుకుని వచ్చాడు. వారు మొదటి పునరుద్ధానం కొరకు వేచిండిరని మీరు ఎరుగుదురు. వారు నగరములో ప్రవేశించి అనేకులకు అగబడ్డారు. అది సంపూర్ణముగా లేఖనముకు సంబంధించింది. అది దర్శనం లేక మరి ఏదైనా సంపూర్తిగా లేఖనమునకు సంబంధించినది. మరియు నేననుకున్నాను, ఇది అద్భుతం కాదా? తరువాత నేననుకున్నాను, అది అద్భుతం. ఏదో గుర్రం వలె సకిలించుడు నేను విన్నాను. మరియు నేను చూశాను, నేను స్వారీ చేయు నా యొక్క జీను గుర్రము. నిన్న ప్రిన్స్ దాని గూర్చి నేను ఎక్కువగా ఆలోచించేవాడను. ఇదిగో అది నా ప్రక్కన నిలబడి ఉన్నది, తన తల నా భుజం పైన పెట్టి నన్ను ఆనుకుని ఉన్నది. నేను దానికి పంచదారను పెట్టినప్పుడు మీకు తెలుసా, నేను దాని చుట్టూ చేయి పెట్టేవాడను. నేను చెప్పాను, ప్రిన్స్ నీవిక్కడే ఉంటావని నాకు తెలుసు, ఏదో నా చేతిని నాకినట్లుగా భావించాను, అక్కడ నా యొక్క కూన్ కుక్క ఉన్నది. అప్పుడు ఇక్కడున్న మిస్టర్ షార్ట్ దానికి విషయం పెట్టాడు, అందుకై నేను మిస్టర్ షార్ట్ ను చంపుతానని ప్రమాణం చేశాను. నేను సుమారు 16 సంవత్సరాల వయస్కుడును. అతడు కుక్కకు విషయం పెట్టి చంపాడు. నేనతన్ని కాల్చి చంపుటకు రైఫిల్తో వెళ్చుండగా మా నాన్న పోలీస్ స్టేషన్ లో నన్ను పట్టుకున్నాడు. నేనతని చంపుతాను అని అన్నాను. సరే, నేను కుక్కల సమాధి తోటకు వెళ్లాను, నీ అతనితో చెప్పాను. నేనన్నాను, ఫ్రిడ్జ్, నీవు నాకు సహచరుడు వలె ఉంటివి, నీవు నాకు బట్టలు వేసి పాఠశాలకు పంపావు, నీవు పెద్దదానివైనప్పుడు నిన్ను జాగ్రత్త తీసుకున్నాను, ఇప్పుడు వారు నిన్ను చంపారు. నే అన్నాను, ఫ్రిడ్జ్, నీకు వాగ్దానం చేస్తున్నాను, అతడు బ్రతకడు. నేను చెప్పాను, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, అతడు బ్రతకడు. ఇప్పుడైనా వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు అతనికి ఎదురుగా వెళ్లి, చూశారా? మరియు నేనన్నాను, నీ కొరకు అతన్ని పట్టిస్తాను. అయితే జరిగిందేంటో తెలుసా? నేనతన్ని క్రీస్తునందుకు నడిపించి అతనికి యేసునామంలో బాప్తిస్తమిచ్చాను, అతని మరణములో అతన్ని పాతిపెట్టాను. అవునండి, ఆ తర్వాత సుమారు 2 సంవత్సరాలకు అతన్ని మార్పు చెందించాను. తర్వాత విషయాలు మార్పు చూశాను. నేనతన్ని ద్వేషించుటకు బదులు అతన్ని ప్రేమించాను. కాబట్టి అయినప్పటికీ, అయితే ఫ్రిడ్జ్ అక్కడ నిలబడి ఉంది, చేయి నాకుతూ. నేను చూశాను, నేను ఏడవలేకపోయాను. ఎవ్వరూ ఏడవలేదు. అదంతా ఆనందమే. నీవు విచారంగా ఉండవు, ఎందుకనగా అదంతా ఆనందమే. నీవు చనిపోవు, ఎందుకనగా అదంతా జీవమే. చూశారా, చూశారా, ముసలివారు వారు కారు, ఎందుకనగా అదంతా యవ్వనమే. అది పరిపూర్ణము. నేను అనుకున్నాను, ఇది ఆశ్చర్యం కాదా, లక్షల కొలది. ఓ మాయ్, నేను ఖచ్చితంగా ఇంటిలోనున్నాను. చూశారా, మరియు వెంటనే నేను ఒక స్వరాన్ని విన్నాను. అది పెద్దగా కేకవేసి చెప్పినది, నీవు ప్రేమించిన వారందరూ నీకు నీ పరిచర్యకు బహుమానము. నాకు ఎలాంటి బహుమానము అవసరం లేదు. ఆయన చెప్పాడు, నీవు ప్రేమించిన వారందరినీ మరియు నిన్ను ప్రేమించిన వారందరినీ దేవుణ్ణి అనుగ్రహించాడు. నేను చెప్పాను, ప్రభుకు స్తోత్రం అని. నాకు వింతగా అనుభూతిని పొందితిని. నేను అనుకున్నాను, విషయమేంటి, నేను వింతగా భావించాను. నేను వెనుదిరికి చూశాను, పడకపోయినా నా శరీరం కదలతున్నది. నేనన్నాను, ఓహో, నేను వెనుకకు వెళ్లనవసరం లేదు, నిశ్చయంగా నన్ను వెళ్లనీయవద్దు. అయితే సువార్త ప్రకటించబడవలసి ఉన్నది. ఒక్క క్షణంలో ఆ విధంగా తిరిగి పడక మీద ఉన్నాను. చూశారా, సుమారు 2 నెలల క్రితము, అంతకుముందు మీరు విని ఉంటారు, చదివి ఉంటారు, బిజినెస్ మెన్ వాయిస్ లో అది ప్రపంచమంతా వెళ్లింది. ఇక్కడున్న సహోదరు నార్మన్ ఈ రాత్రి ఇక్కడ ఒక చోట ఉంటాడని నేను అనుకుంటున్నాను. అతడు దాన్ని తర్జుమా చేసి పత్రికల్లో పంపాడు. అది అన్ని స్థలాలకు వెళ్లింది. సేవకులు దాని గురించి వ్రాశారు, అనేకులు చెప్పారు. ఇక్కడ ఒకటి, వాటిలో ఈ ఒక్కదాన్ని చెప్తాను. బహుశా వారిలో 100 మంది ఉన్నారు. ఈ ఒక్కటి ఇలా చెప్పాడు, సహోదరు బ్రహాం, మీ యొక్క దర్శనం బిజినెస్ మెన్ వారితో అతడు ఉండనప్పటికీ నేను టోమీ నికల్స్ ను అభినందిస్తున్నాను. ఎందుకో నాకు తెలియదు, చక్కగా దాన్ని అక్కడ పెట్టాడు. నేను చెప్పింది అక్కడ నేరుగా ఆ యొక్క త్రిత్వం వారి పత్రికలో అతడు అన్నాడు. అక్కడ పౌలు యేసునామంలో బాప్తిస్మిచ్చి అదే చేయమని ప్రజలకు ఆజ్ఞాపించాడు. చూశారా, అది ఉన్నట్లుగానే అది దాన్ని ఉంచున్నాడు. చూశారా, కనుక నేనప్పుడు అనుకున్నాను, మాయ్, ఈ సేవకుడు వ్రాసి చెప్పాడు, సహోదర బ్రహాం, నీ దర్శనము అది దర్శనముగా ఉండవచ్చును అన్నాడు. ఇప్పుడు కొనిపోబడుట అని చెప్పదలుచుకోలేదు. పౌలైతే, నేను మొదటి ఆకాశమునకు కొనిపోబడి దానిని చూచినలా 3వ ఆకాశమునకు కొనిపోబడిన పౌలు సంగతి ఏంటి, అదేంటి? అతడు చెప్పాడు, అందును గూర్చి చివరకు మాట్లాడలేదన్నాడు. చూశారా, అతడు కొనిపోబడినట్లయితే అది కొనిపోబడుట అయితే నాకు తెలియదు. నేను చెప్పలేను, నేను మీకు చెప్పలేను. అయితే ఈ సేవకుడైతే అన్నాడు, సహోదర బ్రహాం, నీ దర్శనం చాలా లేఖనములకు అనుకూలంగా ధ్వనిస్తుంది, మరియు అక్కడున్న గుర్రమును గుర్చి నీవు మాట్లాడిన విధం కూడా సరియే అన్నాడు. ఒక గుర్రం పరలోకములోనా అని అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మత సంబంధమైన జ్ఞానం గల మనిషి యొక్క మనస్సు చూడండి. అతడు అన్నాడు, పరలోకం మానవుల కొరకు నిర్మింపబడినది, గుర్రాల కొరకు కాదు. మంచిది, నేను కూర్చున్నాను, బిల్లి ఇక నా యొక్క కుమారుడు. 3-4 నెలల క్రితము ఉత్తరాన్ని పాత చర్చి ఆఫీస్ లో పెట్టాను. నేను చెప్పాను, నా ప్రశస్త సహోదరుడా, నీ యొక్క జ్ఞానానికి మరియు లేఖనముని విరిగినంత వరకు నేను ఆశ్చర్యపడ్డాను. నేను పరలోకములో ఉన్నానని చెప్పలేదు, పరదేశు లాంటి ఒక స్థలమని నేను చెప్పాను, ఎందుకంటే క్రీస్తు ఇంకా పైన ఉన్నాడు. చూస్తున్నారా, అయితే నేను చెప్పాను, అది నిన్ను సంతృప్తి కలుగు చేస్తే ప్రకటన 19 నీవు తిప్పు. పరలోకము యొక్క ఆకాశ మహాకాశముల నుండి పరలోకము నుండి యేసు బయటకు వచ్చినప్పుడు ఆయన తెల్ల గుర్రం మీద స్వారీ చేయును. పరిశుద్ధులందరూ గుర్రముల మీద ఆయనతో ఉంటారు. నిజం, ఖచ్చితం, అవును, తప్పక. మరియు పైన అదే స్థలములో పక్షరాజులు పోలిన ఒకటుండెను, ఎద్దువలే కాన్పిస్తూ ఒకటుండెను. సరే, వచ్చి ఏలియాను తీసుకుని వెళ్లిన గుర్రములు ఎక్కడి నుండి వచ్చినవి? చూశారా, మానవ మనస్సు పట్టుకుంటూ ఒకదాన్ని కోరుతుంది. అవునది నిజం. ఇప్పుడు గమనించు, దైవభక్తి గల ఈ ప్రశస్త సహోదరుని గూర్చి నేనిప్పుడే ఆలోచన చేస్తున్నాను. యోహాను గూర్చి ముగించక ముందు దాన్ని ప్రవేశపెట్టడం ఒక మంచి స్థలమని నేను తలంచాను. చూశారా, యోహాను అక్కడ చూచినట్లయితే మరియు అతని సహోదరులను చూచినట్లయితే, చూడండి, అతని సహోదరులు కొంచెం శ్రమ పట్టి చూశాడు. తరువాత ప్రభు అయిన దేవుడు నా యొక్క సహోదరులను మరియు ప్రభు యొక్క రాకడకు ఎదురు చూచుతున్న పరిశుద్ధులను చూచుటకు నాకు అనుమతిచ్చాను. గమనించుడి, అర్పణ బలిపీఠం క్రింద వారు లేరు, నా వారు లేరు, అయితే వీరు వారు హతసాక్షులు. చూడండి, హతసాక్షుల బలిపీఠం క్రింద నా వారు లేరు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలని కోరుతున్నాను. నేను ముగిస్తున్నాను. ఇక 10 నిమిషాల్లో 10 గంటలకు నేను దానిని కొద్దిగా వదిలివేస్తే రేపు దాన్ని ముగిద్దాం. చూడండి, వారు నా వారు, ప్రభు నాకు చూపించిన వారు, పెళ్లి కుమార్తె. ఆమె హతసాక్షులుగా మరణించిన వారి లెక్కలో లేదు. లేదు, హతసాక్షుల యొక్క బలిపీఠం కింద లేదు. అయితే వారు తెల్లని వస్త్రములు పొందుకున్నారు. జీవము గల వాక్యం యొక్క కృపా క్షమాపణ అంగీకరించడం వలన క్రీస్తు వారికి తెల్లని వస్త్రము ఇచ్చాడు. నేను తలంచుట్లేదు, లేక నేను తలస్తున్నాను. ఈ 5వ ముద్ర విప్పబడటం వలన నేను నమ్మినట్లు అది మన కొరకు తెరవబడింది. దాని నేను మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట నిర్మలమైన ప్రత్యక్షతతో చేశాను. అది చేయుట ప్రయత్నించుట కాదు. ఎందుకనగా నేను ఎల్లప్పుడూ సంస్థాపనకు వ్యతిరేకిని. నేను వాటికి చెందినవాడను కాను. అయితే అది నాకు తెరవబడినది. ఇప్పుడు మరొక విషయం నేను ఆలోచించాను. ఈ దినాన ఈ 5వ ముద్ర ఇప్పబడటం ద్వారా ఇక్కడే ఉన్న మరి యొక్క సిద్ధాంతము క్రమపరచబడుతుంది. నేను మాట్లాడి ఉండవచ్చు. ఆత్మ నిద్రించుట, ఇప్పుడు నేను అనుకుంటాను అది ఆత్మ నిద్రించుట. నమ్మిన వారు ఇక్కడున్నారు. ఆత్మ నిద్రించుట అన్నది ఇది దానిని తప్పని నిరూపిస్తుంది. వారు నిద్రించుట్లేదు, వారు సజీవులుగా ఉన్నారు. వారి శరీరములు నిద్రించుచున్నవి, అయితే ఆత్మ సమాధిలో లేదు. వారు దేవుని సన్నిధిలో బలిపీఠం కింద ఉన్నారు. ఇక్కడే నేను ఒక ప్రశస్త సహోదరునితో, ఉపదేశకునితో విభేదిస్తున్నాను. కొందరు అతని యొక్క ప్రజలు ఇక్కడ కూర్చునున్నట్టు నాకు తెలుసు. నేను గమనించాను. అతడు గొప్ప బోధకుడని నేను గుర్తెరిగి ఉన్నాను. అతడు ఒక డాక్టర్ మరియు డాక్టర్ ఆఫ్ డివినిటీ మరియు PH LLD, మరియు అతడు నిజంగా ఒక మంచి వ్యక్తి కూడా. ఈ సమయానికి అతడు వెళ్లిపోయి ఉంటాడనుకుంటాను. అయితే అతడు మంచి మనిషి, మంచి రచయిత. అతడు సహోదరుడు ఉరియా స్మిత్, దానియేలు మరియు ప్రత్యక్షతల యొక్క గ్రంథకర్త. అతని బోధలను అనుసరించువారైన మీరు చూడండి, నేను ఇది గర్వంగా చెప్పాలనుకుంటలేదు. అయితే నేను చూడండి, అయితే సహోదరు స్మిత్ ఆత్మ నిద్రించుటను బలపరుచుచున్నాడు. ఆత్మ నిద్రను గురించి అతడెక్కడ తెలియచేశాడు. పరలోకములో అర్పణ బలిపీఠము లేదు, పలకబడిన ఒకే యొక్క బలిపీఠము. అతను నమ్ముచున్నట్లు పరలోకములో ఉన్నది ధూపం వేయు బలిపీఠము. అయితే మీకైతే ప్రియమైన వారలారా, నా సహోదరులతో విభేదించుట కాదు. నేను ఆవుల వైపున కలుసుకుంటానని నిరీక్షిస్తున్నాను. చూశారా, ఆ గొప్ప బోధకుంతో విభేదించుట కాదు. అయితే అది దానిని ఎలాగూ నిరాకరిస్తుంది. మీకు కొంచెం చూపిస్తున్నాను. అవును, అది తప్పని నిరూపించినది. ఈ చివరి దినములలో ఈ ముద్ర విప్పబడటం ద్వారా ఆత్మ నిద్రించుచున్నదని తప్పని నిరూపించుచున్నది. చూశారా, వారు జీవించుచున్నారు, వారు చనిపోలేదు. అవునా? ఇది ఇప్పుడు గమనించుడి, పరలోకములో బలి అర్పించు బలిపీఠం లేని ఎడలా పాపమునకు ప్రాయశ్చిత్తముగా చెల్లింపబడిన గొర్రెపిల్ల ఎక్కడ ఉన్నది? రక్తము కార్చుచున్నా వర్ధింపబడిన ఆ గొర్రెపిల్ల ఉన్నట్టుకు ఒక స్థలము తప్పక అక్కడ ఉండవలెను. అది ఇప్పుడు ధూపము సువాసన, వారు చేయుచున్న దహన బలి యొక్క సువాసన, అది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలని బైబుల్ చెప్తుంది. బలిపీఠం పైన అర్పణ ఉండనట్లయితే ప్రార్థనలు అంగీకరించబడవు. అర్పణలు అర్పించు బలిపీఠం పైన రక్తమునుట వలన ప్రార్థనలు దేవుని యొద్దకు పోవుచున్నవి. సహోదరు స్మిత్ తప్పు. అవును, అతనితో అంగీకరించట్లేదు. అతని యొక్క గొప్ప పని కొరకు గౌరవాలు చెల్లిస్తూ సహోదర ప్రేమతో నాకు నేను విశదపరచుకుంటున్నాను. అతడు తప్పు. దానిని 5వ ముద్ర తెరచను. చూశారా, చూశారా, మీరు దాన్ని పట్టుకుంటే చాలా విషయాలు ఉన్నవి. చూశారా, నా ప్రశ్నల కొరకు ఎదురు చూస్తున్నాను. చూడండి, నేను మంచిది. ఇప్పుడు మందస్సం ఎక్కడున్నది? ఈ సువాసన గల ప్రార్థనలు స్వీకరించడానికి వర్ధింపబడిన, గాయపడిన, రక్తము కారుచున్న ప్రాయశ్చిత్తములకై రక్తంతోనున్న గొర్రెపిల్ల ఎక్కడ ఉన్నది? గమనించుడి, బైబిల్ చెప్తుంది మన నివాస స్థలమైన భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. మన కొరకు ఒకటి వేచున్నది, ఆ పరిశుద్ధులను అక్కడే నేను చూచినది. అవునా, గమనించు, ఒక బిడ్డ యవ్వన స్త్రీల ఎదుట విషదపరచు ఈ బహిరంగ సంభాషణకై, సహోదరులు మరలా నన్ను క్షమించండి, అయితే చూడు, ఒక తల్లి గర్భం దాల్చినప్పుడు ఆ చిన్న కండరాలు కొట్టుకుంటవి. మీకు అర్థమైందా? అది ప్రకృతి సమమైన శరీరము. ప్రకృతి ఈ సహజ శరీరమును రూపొందించినట్లు. చిన్న బిడ్డలు జన్మించక మునుపు నీ భార్యను ఎప్పుడైనా గమనించావా? ఆమె ఎల్లప్పుడూ ఎంతో సాధువుగా మాధుర్యంగా ఉంటుంది. ఆమె జీవితమంతట్లో ఆమె లేనట్లయితే అప్పుడు ఆమె ఉంటుంది. తల్లి భక్తిగాను దయగల భావాలు కలిగినట్లుగా ఉంటుంది. గమనించావా? నీవు గమనించు, అక్కడ ఒక పాపి ఒక తల్లిని అనగా గర్భిణీ స్త్రీని హేళన చేసినా అది భయంకరమే అని నేననుకుంటాను. అది జీవము లోకానికి వచ్చుచున్నది. అయితే నీవు గమనించావా, ఆ తల్లి చుట్టూ ఒక మాధుర్యమైన అనుభూతిని కలిగిండును. ఏంటది? అది జన్మింపగానే ఆ చిన్న శరీరంలోనికి వచ్చుటకు వేచియుండు చిన్న ఆత్మీయ జీవము, ఆత్మీయ శరీరము. అది కేవలము జన్మ. అయితే అది జన్మించినప్పుడు అది జన్మ ఆత్మీయ శరీర ప్రకృతి శరీరముతో కలిసి ఉంటుంది. మరియు ఆ తర్వాత మనము దేవునికి జన్మించిన వారమని బైబిల్ బోధిస్తుంది. మనము పరిశుద్ధాత్మకు జన్మించిన వారము. మనలో క్రీస్తు ఉన్నాడు, ఒక దేవుని కుమారుడు మనలో రూపొందించుకుంటున్నాడు. ఈ భూ సంబంధమైన శరీరము శిథిలమైపోయినప్పుడు ఈ ఆత్మ సంబంధమైన శరీరము భూభాగముల నుండి వచ్చును. ఈ యొక్క భూ సంబంధమైన గుడారము కూలిపోతే మరొక శరీరము దాన్ని స్వీకరించును. ఈ మట్టి శరీరము అమర్త్యతను ధరించుకును. ఈ భూ సంబంధమైనది పరలోక సంబంధమైన దానిని ధరించును. ఇది నా అర్థమేదో గ్రహించారా? ప్రకృతి సంబంధమైన శరీరమున్నది, అది పాపయుక్తమైనది. అయితే ఇందులోనే మరొక శరీరము నిర్మింపబడుతుంది. మనము అందులోకి వెళ్తాం. నేను మీ యొక్క సంఘ కాపరిగా మరియు సహోదరుడిగా దీన్ని చెప్పగలను. అందుకై నేనెంతో దేవునికి కృతజ్ఞుడను. నేను ఆ ప్రజలను చూశాను, ఆ శరీరముతో నా చేతులతో తాకాను. అవునది వాస్తవం. గమనించు గమనించు, మోషేను ఎలీషాను చూడండి. మోషే చనిపోయిన తర్వాత ఎలీషా పరలోకముకు కొనిపోబడెను. ఇక్కడ రూపాంతరపు కొండ మీద సిలువకు ముందు తన జ్ఞానేంద్రియములతో పలికి విని అర్థం చేసుకుని యేసుతో మాట్లాడాను. ఎలాంటి శరీరాన్ని అతడు కలిగిండెను? సమూయేలును చూడు. చనిపోయి 2 సంవత్సరాల తర్వాత ఎండోరు మాంత్రికురాలు ద్వారా ఆ రాత్రి మరలా అతను గుహలోనికి పిలువబడ్డాడు మరియు సౌలుతో మామూలు భాషతో మాట్లాడాడు. సౌలు విన్నాడు, తిరిగి మాట్లాడాడు, జరగబో విషయాలు ఎరిగి ఉన్నాడు. ఇంకా అతని ఆత్మ మారలేదు, అతడు ప్రవక్తే ఉండెను. ఏలి ఆత్మ మనిషిని మీదకి వచ్చినప్పుడు అది అతన్ని ఏలియావలే నడిపించును. అతడు అరణ్యమునకు వెళ్ళును, అతను అరణ్యమును ప్రేమించును. నీతి లేని స్త్రీలను అతడు ద్వేషించును. అతడు సంస్థాప సంఘమునకు విరోధి. అతడు ఎవరితోనూ రాజీపడడు. అది అతని యొక్క ఆత్మగా ఉండును. అది ఉండెను. ప్రతిసారి వచ్చినప్పుడు మోషే అలాంటి వ్యక్తిగానే ఉంటాడు. ఇప్పుడు మనం ప్రకటన 22:8 అటిదాన్నే కనుగొంటున్నాము. ఇప్పుడు అది నిర్ణయించుటకు ఎవరైతే ఆ ఆత్మలు, ఇప్పుడు దీన్ని గమనించు, బలిపీఠం కిందనున్న ఆ ఆత్మలు క్రీస్తు యొక్క మరణమునకు మరియు సంఘము ఎత్తబడుటకు మధ్యకాలంలో ఐక్మెన్ వంటి వారిచే చంపబడి గ్రంథములో వారి యొక్క పేర్లు గల నిజమైన యూదులే బలిపీఠం క్రింద కనబడు ఆత్మలని ఈ ముద్ర విప్పబడుట ద్వారా మనం ఎదిగితిమి. మీరు గమనిస్తే నా సహోదరుడా, లేఖన ప్రకారము వారు మాట్లాడగలరు, అరవగలరు, మాట్లాడగలరు, వినగలరు, మరియు 5 అన్ని ఇంద్రియాలు కలిగి ఉన్నారు. స్పర్శ లేని వారై సమాధిలో లేరు. వారు పూర్తిగా మేల్కొని ఉన్నారు. వారు సంభాషించగలరు, మాట్లాడగలరు, వినగలరు. అవును. ఓహో, మాకు సహాయం చేయము. 2 నిమిషాలు. ఆమేన్. నేను ఒక అర్ధగంట సేపు ఉంచినందుకు క్షమించండి. లేదు నేను కాదు, అది నేను చెప్పకూడదు. చూశారా? అవునా? అవునది నిజం. చూశారా? అయితే గమనించుడి, ఇక్కడ నాకు అర్థమైనంత వరకు మరియు ఈ ఉదయం తెల్లవారక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత ప్రకారము 5వ ముద్ర విప్పబడిను, మిగతా 4తో జతయగునట్లు. ఆయన కృపను బట్టి ఆయన నాకది ఇచ్చాడు. ఆయన కృప మీకు నాకు ఉన్నది, అందుకొరకై ఆయనకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మరియు ఆయన సహాయాన్ని బట్టి నేను జీవించినంత వరకు నేను జీవించగోరుచున్నాను. అన్ని అయిపోయిన తర్వాత మహిమలో మీతో ఆయన్ను కలుసుకునే వరకు అదే చేయమని ఇతరులకు బోధిస్తాను. ఎందుకొరకై నేను ఆయన ప్రేమిస్తున్నాను, మరియు అందుకొరకు నాకు తెలిసింది అదే. మరియు నా నిండు హృదయముతో నిజంగా నమ్ముతున్నాను, 1వ, 2వ, 3వ, 4వ, 5వ ముద్ర యొక్క బయల్పాటు నిజ ప్రత్యక్షతలు ఇప్పుడు మనకు తెరవబడినవి. నేను ఆయన ప్రేమించుచున్నాను, నేను ఆయన ప్రేమించుచున్నాను. ఎందుకనగా మొదట ఆయన నన్ను ప్రేమించెను, కల్వరి చెట్టుపైన ఇప్పుడు నెమ్మదిగా భయభక్తులతో దేవుని ఎదుట ఈ ముద్ర మనకు తెరవబడును మనం చూచుచుండగా, దేవుడు ఆయన స్వంత ప్రియమైన బిడ్డలను తీసుకుని వారిని గుడ్డివారుడిగా చేసి వారిని పంపెను. ఎందుకనగా ఆయన స్వంత నీతి పాపమునకు తీర్పు తీర్చవలనని కోరెను. అయితే ఆలోచించు, ఆయన నీతి మరియు ఆయన యొక్క పరిశుద్ధత నీతిని కోరెను. జరిమానా లేని చట్టము చట్టము కాదు, మరియు ఆయన స్వంత చట్టములు తానే ఆయన తృణీకరించి ఇంకా దేవుడుగా ఉండడు. ఆ కారణం చేత దేవుడు మానవుడు కావలసి వచ్చెను. ఆయన ఒక ప్రత్యామ్నాయమును తీసుకునలేదు, ఒక కుమారుడు. ఆయనకొక మామూలు కుమారుడు లేక ఏదైనా కాదు, దేవుడు రెండుగా నుండెను. యేసు రెండు, కుమారుడు మరియు దేవుడు. అదొక్కటే ఆయన న్యాయం తీర్చు మార్గము. దేవుడు తానే జరిమానాను భరించెను. ఒక వ్యక్తి మీదను మరొకరి మీదను వేయుట న్యాయము కాదు. కాబట్టి యేసు అను వ్యక్తి దేవుడు శరీరమందు ప్రత్యక్షమై ఇమ్మానుయేలుగా పిలువబడెను. మరియు అది చేయటానికి ఒక పెళ్లి కుమార్తెను తీసుకుంటానికి నశించు అన్యుల గుంపును రక్షించుటకు తన స్వంత బిడ్డలను గుడ్డివారిగా చేయవలసి వచ్చెను. ఆ తర్వాత నిరాకరించినందుకు అందుకు శరీరరీతిగా శిక్షించవలసి వచ్చెను. అయితే ఆయన కృప వారికి వస్త్రములు ధరింపచేసెను. అయితే జీవము ఏమి జరిగినదో చూడండి. మనకు తరుణము దొరుకుట కొరకు ఆయనది చేసినలా ప్రేమతో ఇచ్చిన ఆ అవకాశాన్ని ఎట్లు తృణీకరించగలము? ఈ రాత్రి ఈ భవనంలో ఆ వ్యక్తి ఎవరుడు కాని వృద్ధుడు కాని అతి తరుణమును ఈ సమయం వరకు నిరాకరించినలా మీరు ఈ రాత్రి ఈ అవకాశమును సద్వినియోగపరచుకోవటానికి ఇష్టపడుతున్నారా? మీరు దేవుని కొరకు హతసాక్షులుగా ఉండనవసరం లేదు. మీకు ఒకవేళ అటువంటి కోరిక ఉండవచ్చును, అయితే తెల్లని వస్త్రము నీకు సిద్ధపరచబడి ఉన్నది. దేవుడు నీ హృదయమును ఇప్పుడు తట్టినేలా ఎందుకు అది అంగీకరించకూడదు? ఇప్పుడు మరలా మనము తల వంచుకుందాము. అలాంటిది ఆశించే ఆ వ్యక్తి లేక వ్యక్తులు ఇక్కడ ఉన్నట్లయితే, ఏ మర్త్యుడు శ్రమను బాధలను పడి మీ కొరకు రక్తము చిందించిన ఆ దేవునిపైనున్న మీ విశ్వాసమును బట్టి లేక కోరినను లేక దాన్ని అంగీకరించా తలచున్నారా? ఆ విధముగా ఏ మత్తెడు శ్రమ పడలేదు. చివరకు ఆయన సొంత దుఃఖము, ఆయన సొంత రక్తము నుండి ఆయన నీటిని వేరు చేసెను. ఆయన కల్వరికి వెళ్ళకముందు ఆయన శరీరం నుండి రక్త బిందువులు వచ్చుచుండెను. అటువంటి దుఃఖముతో, పగిలిన హృదయముతో ఆయన చేయవలసి వచ్చెను. అయితే నిరాకరించవచ్చును కూడా. అయితే నీ కొరకు, నా కొరకు మనపూర్వకముగా అది చేశాడు. అతి కొలవలేని ప్రేమను తృణీకరించగలవా? ఈ ముద్రలో ఇవ్వడం ద్వారా మీరేమి చేసినది మరియు దేవుడు మీకేమి చేసినది ఇప్పుడు మీరు చూశారు. మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించ సంసిద్ధంగా ఉన్నావా? మరియు ఇప్పుడు మీరున్న అంత్యక్రీస్తు చేతుల నుండి ఆయన మిమ్ములను లాగినట్లయితే నీ చేయి ఆయన వైపు ఎత్తుడు ద్వారా, దేవా దీని ద్వారా నేను చెప్పుచున్నాను అని చెప్తూ ఆయన మీకిచ్చు దాన్ని అంగీకరిస్తావా? నేను కృపా ఈవిని నేను అంగీకరించుచున్నాను. మరియు సహోదర అబ్రహాం, నేను నీ ప్రార్థనలు అపేక్షిస్తున్నాను. దానికి నేను ఎల్లప్పుడూ విశ్వాసపాత్రుడుగా ఉంటాను. నీ చేయి పైకెత్తు, నేను ప్రార్థిస్తాను. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. వద్దు, ఆ అర్థం నీవు గ్రహించే వరకు అది చేయవద్దు. మరియు ఎక్కడ కూర్చున్నావో దానిని అక్కడే అంగీకరించు. కారణం జ్ఞాపకముచ్చుకో, అది చేయమని ఒకటి నీకు చెప్పకుండా నీ చేయి ఎత్తిండలేవు. అది చేసినది ఎవరో కాదు, దేవుడే. కాబట్టి ఇప్పుడు లేఖనములు ఎలాగూ పరిపూర్ణముగా తెరవబడి ఉన్నవో చూశారు. కాలాలన్నిటిలో గత కొద్ది సంవత్సరాలుగా, 20 లేక 30 సంవత్సరాలు ఏమి జరుగుతున్నదో మీరు చూశారు. బహు విస్తృతంగా రుజువు ఎగుట మీరు చూశారు. ఏమి జరిగినదో మరియు ఏమి జరగనయున్నదో ఖచ్చితంగా మీరు చూశారు. తరువాత క్రీస్తు కార్యమునందు విశ్వాసముంచుదాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఎక్కడ మీరు కూర్చున్నారు అక్కడే మీ చేతులెత్తి చెప్పండి, ఈ నిమిషం మొదలుకొని అది నాకు స్థిరపడినది. క్రీస్తును నా రక్షకునిగా నేను స్వీకరిస్తున్నాను. నా మిగతా జీవితమంతా నేను ఆయన కొరకు జీవిస్తాను. నన్ను పరిశుద్ధాత్మ నింపునట్లు దేవుని అపేక్షిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీవు బాప్తీసం తీసుకొనకపోతే నీళ్లకుంట నీకై వేచ్చున్నది. మనం ప్రార్థించుకుందాము. ప్రభువైన దేవా, ప్రజల మధ్య కొంత గొప్ప సంఖ్య గల హస్తాలు పైకెత్తబడినవి. అనేక సంవత్సరాల క్రితము మా కొరకు ప్రాయచితం చేసిన అదే ప్రభువైన యేసు నీవని నేను నిశ్చేత కలిగున్నాను. మరియు ఆ ముద్రలు బయలుపరచబడటం ద్వారా, మరియు ఇక్కడ గత కొద్ది సంవత్సరం నుండి గంభీరమైన కార్యములు జరగడం ద్వారా ఆ కరుణా తలుపులు మూయబట్టుకు సిద్ధముగానున్నవని, మరియు నీ ప్రజలకు విమోచించుటకు నీ యాత్రకు నీకు సంసిద్ధంగా ఉన్నావని నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. నోహు దినముల వలె తలుపు తెరచి ఉన్నప్పుడే, ఇంకా గదిలో చూడున్నప్పుడే ఈ ప్రశస్తమైన ఆత్మలు ఒకాఒక రోజు శిథిలమైపోవు. ఈ గుడారమను శరీరములు జీవించుచు ఒకనొక రోజు శిథిలమైపోవు. ఆత్మలు వారు చేతులనెత్తిన మచ్చలు తెరచియున్న ఈ ముద్రించబడిన పుస్తకము, అది మా కొరకు తెరవబడును. ఈ రాత్రి ప్రభువా, వారికి యేసుక్రీస్తు యొక్క నీతి అను వస్త్రమును అనుగ్రహించుము. దానితో వారి ఆత్మను కప్పుము. తద్వారా వారు సమీపంలోనున్న ఆ దినమున నీ ఎదుట క్రీస్తు రక్తము ద్వారా పరిపూర్ణుడుగా నిలబడినిమ్ము. ప్రభుని దేవా, యేసుక్రీస్తు నామములో వారు బాప్తిసం పొందనట్లయితే, అందును గూర్చి నీవు నాకిచ్చిన ప్రత్యక్షతను బట్టి పరిశుద్ధాత్మ పొందుకుంటూ కొరకు అపొస్తలుల కార్యములు 19లో యోహాను చేత బాప్తీసం తీసుకున్న వారిని తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందమని పౌలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. ప్రభువా, నీవు వారిని సత్యము నుండి ఒప్పించమని, మరియు వారు నీకు విధేయులగుదురు కాకని నేను అడుగుచున్నాను. అటు తరువాత వారు అంగీకరించిన విధేయతకు గాను, మరియు వారి ఒప్పుకోలను గూర్చిన విధేయతకు గాను నీది యొద్దకు నడిపించుము. తిరిగి వచ్చినప్పుడు మిగతా వారి జీవితంలో పరిచర్య బలము కొరకు వారిని పరిశుద్ధాత్మతో నీవు నింపుదువు కాక. అర్పణ చేయబడిన దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు నామములు వారిని నీకు అప్పజెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్. నేను ఆయన్ని ప్రేమించుచున్నాను, నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను. కల్వరి చెట్టు పైన నా రక్షణ కొనెను. ఇప్పుడు చేతులెత్తిన మీరు ఆత్మ యొక్క ఆజ్ఞకు విధేయులు కండి. పశ్చాత్తాప్తులైన పాపి కొరకు అది వాక్యం యొక్క నియమావళిని పాటిస్తుంది. ప్రతి క్రియలో దానిని వెంబడించుడి. పరలోకమందున్న దేవుడు ఆయన ఎందున్న మీ స్థిరత కొరకు బహుమతినిచ్చును. ప్రభు మిమ్మల్ని దీవించును. మీరు వచ్చినట్లుగానే రేపు రాత్రికి మీ పెన్సిళ్లు కాగితాలు తెచ్చుకోండి. ప్రభు చిత్తమైతే అదే సమయానికి ఖచ్చితంగా 7:30 ఇక్కడ ఉండుటకు ఎదురు చూద్దాం. మరియు నాకై ప్రార్థించండి. నాకు దేవుడు ఆరో ముద్దను విప్పి రేపు ఆయన నాకిచ్చినట్లుగానే నేను మీకు అది ఇచ్చుటకు శక్తి కలిగినట్లు. అప్పటి వరకు మనము తిరిగి పాడుదాము. పాటల ద్వారానే కాదు, అయితే మన స్థానములో చనిపోయిన మనలను విమోచించిన ఆయన కొరకు స్తుతులు చెల్లించదము. నేను ఆయన ప్రేమిస్తున్నాను. నేను ఇప్పుడు మీ కాపరి. నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. ఆయన్ను ప్రేమించుచున్నాను.